अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिधिरि दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। महाभारतం యొక్క శ్రవణ మహిమని ఇంచుమించుగా ప్రతి కథలోనూ వేదవ్యాసుల వారు ఎవరో ఒక మహర్షి ద్వారా మనకు అందించారు. భారతానికి చెప్పడం కంటే వినడమే ఎక్కువ ఫలితం ఇచ్చేటటువంటిది అని నిర్దేశించాడు భారతానికి వేదవ్యాసుల వారు. వినడం మహాపుణ్యం. కేవలం వినడమే కాకుండా కొంతమంది వింటారు, ఈ చెబుతూ విని ఆ చెబుతూ వదిలేస్తారు. ఓ రెండు గంటలు విన్నాక మళ్ళీ కాసేపు నాక మీరు ఏం విన్నారండి అని అడిగామనుకోండి, బాగానే ఉందండి, అద్భుతంగా ఉంది, రెండు గంటలు దడదడలాడించాడు కానీ ఏం విన్నావు గుర్తులేదండి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారట. అందువల్ల శ్రవణం ఎంత గొప్పదో దానికంటే 100 రెట్లు ఎక్కువగా మననము గొప్పది అని వేదవ్యాసుల వారు చెప్పారు. దానినే శంకరాచార్యుల వారు కూడా ఇంకో రూపంలో చెప్పారు, శ్రవణం కంటే 100 రెట్లు మననము గొప్పది. మననం అంటే ఏమిటి? ఈ కథ విన్నాక అస్తమానము ఇంటికి వెళ్ళడం. ఈ పూట ఈ కథ చెప్పారు భారతంలో, ఈ పూట ఈ ఋషి ప్రవేశించాడు, ఈ మహర్షి ధర్మరాజు గారికి ధర్మం చెప్పాడు, ఇవన్నీ మనం పదే పదే గుర్తుకు తెచ్చుకోవాలి. ఇలా గుర్తుకు తెచ్చుకోవాలంటే దానికి ఇంకొక సులభమైన మార్గాన్ని వేదవ్యాసులు వారు చెప్పారు. నీవు విన్నది మననం చెయ్యడానికి, గుర్తుపెట్టుకోవడానికి సులభోపాయం ఇతరులకు చెప్పడమే. ఇద్దరే ఇద్దరికి చెప్పు, నువ్వు అడిగిన వాడికి అడగని వాడికి, ఈ ఇద్దరికీ చెప్పేవరకు కొంతకాలానికి విన్న కథని గుర్తుండిపోతున్నాడు ఆయన. కానీ లోకంలో ఎక్కువ మంది ఏం చేస్తారంటే పురాణ కథని అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి చెప్పరు, కానీ కుర్చీ లాగారండి, ప్రసాదంలో ఇవాళ ఒక గింజ నాకు తగ్గిందండి, ఇవి మాత్రం 100 సార్లు చెబుతారు. అంటే మీలాంటి ధర్మాత్ముల గురించి చెప్పలేదు, కానీ అప్రస్తుత ప్రసంగాన్నేమో గుర్తుపెట్టుకుంటారు, చిన్న చిన్న హాస్యాలేమో జ్ఞాపకం పెట్టుకుని 10 మందికి చెబుతారు. చెప్పవలసిన మంచి చెప్పకపోవటం వల్ల అది మననము కాక, ఆ మననం వల్ల జ్ఞాపక శక్తి పెరగక అక్కడితో ఆ కథను వదిలేస్తున్నాం. వదిలేస్తే కొంత ఫలితం తగ్గుతుంది. అందుకే ధర్మరాజు ఎప్పుడు రాత్రిపూట పగటిపూట తనకి మార్కండేయాదులు చెప్పినటువంటి పురాణమును గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ జ్ఞాపకం పెట్టుకునేవాడు. వీలున్నప్పుడల్లా ఈ ధర్మాన్ని ఆయన ఇతరులకి బోధించేవాడు. ఒకరోజున భీమసేనుడు ధర్మరాజు గారికి చెప్పకుండా ఒంటరిగా వేటకు బయలుదేరాడు. ఎందుకంటే అన్నగారు అప్పుడప్పుడు సాహసం వద్దంటాడు, ఒంటరిగా వెళ్ళొద్దంటాడు, ఎందుకు వచ్చిందని ఎవరికీ చెప్పకుండా ఓ గదోడి భుజం మీద వేసుకుని, ఓ విల్లు పుచ్చుకుని, అమ్ములు అందులో పెట్టుకుని, వరలో ఓ అద్భుతమైన ఖడ్గం మెరుస్తూ ఉండగా ఒంటరిగా వెళ్ళాడు. భీముడి అరికాల్లో కూడా శంఖం చక్రం వంటి శుభచిహ్నాలు ఉంటాయి. మహానుభావుల యొక్క అరికాలలో ఎప్పుడు శుభచిహ్నాలు ఉంటాయి. అందువల్ల వాళ్ళు నేల మీద నడిస్తే ఆ గుర్తులు నేల మీద ఇసుకలోనో మట్టిలోనో పడతాయి. ఆ గుర్తుల్ని బట్టి అటుగా ఎవడో ఒక మహాపురుషుడు వెళ్ళాడు అని మనం కనిపెట్టచ్చు. అందులో భీముడికి అంకుశం, ధనుస్సు, గద, పద్మం ఈ 4 ఉంటాయి. అదే శ్రీకృష్ణుడికి అయితే శంఖచక్ర గదాపద్మాలతో పాటు ఇంకా అంకుశాదులు కూడా ఉంటాయి. అంకుశంతో పాటు శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కూడా ఉంటుంది. అందువల్ల అందరికంటే ఆయన పరమాత్ముడు కాబట్టి ఎక్కువ చిహ్నాలు ఉంటాయి, కొన్ని తక్కువగా భీముడు మొదలైన వాళ్లలో కూడా ఉన్నాయి. ధర్మరాజు గారి అరికాళ్ళు తామర పువ్వు రంగుల్లో ఉన్నాయని, పద్మరాగాల కాంతితో ఉన్నాయని భారతంలో చాలాసార్లు వర్ణించారు. వాళ్ళు బండరాళ్లలో నడిచినా, అప్పుడప్పుడు ముళ్ళు గుచ్చుకుపోయినా భగవంతుడు వాళ్ళకి కొన్ని శక్తులు ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ పాదములు సున్నితంగా అయ్యేవిట. అలాంటి సున్నితమైన పాదములతో నేల మీద నడుచుకుంటూ భీముడు కొంత దూరం వెళ్ళాడు. క్రూర మృగాలను వేటాడాడు. ఆయన ఎప్పుడు సాధు మృగాల జోలికి సాధారణంగా వెళ్ళాడు. మరీ తిండి దొరకకపోతేనే ఎప్పుడైనా ఏ జింకలనైనా వేటాడి తినవలసి వచ్చేదట వాళ్ళకి. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పొట్టనింపుకోవడానికి. ఒత్తప్పుడు సాధు మృగాలు కాకుండా క్రూర మృగాలని, అవి కూడా ప్రజలకి ఇబ్బంది కలిగించేటటువంటివి అయితే వాటిని వేటాడేవాడు ఆయన. అలా వేట కోసం వెళ్లిన ఆయనకి ఓ చోట పసుపు రంగులో ఉన్న ఒక భయంకరమైన అజగరం కనపడింది. అజగరము అంటే పెద్ద కొండ చిలువ అనమాట. అనకొండ, దొనకొండ అని మనం పేర్లెట్టుకున్నామే, ఇటువంటి వాటికంటే చాలా పెద్ద వాటిని అజగరాలు అంటారు. ఆ కొండ చిలువని దూరం నుంచి చూసేట దానికి పెద్ద పెద్ద కోరలు బయటికి కనపడుతున్నాయి. అది అత్యంత భయంకరంగా ఉన్నది. తీవ్రమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తున్నాయి దానిలో నుంచి. అనగా అది హుమ్మని గాలి విడిచిపెట్టినప్పుడల్లా ఆ గాలి అడవి తగలబడుతున్నప్పుడు వేడి వేడి అగ్నిజ్వాలలు వస్తాయే, అటువంటి అగ్నిజ్వాలల వడే ముందుట. అడవుల్లో అప్పుడప్పుడు చెట్లు తగలబడతాయి, దానికి దావాగ్ని అని పేరు. దావాగ్ని మీద నుంచి వేడిగాలు వస్తుంది. ఆ పావునొట్లోంచి వచ్చేటటువంటి గాలి కూడా అంత వేడిగా ఉంది. మనం ఎప్పుడైనా విడిచిపెట్టే గాలి వేడిగానే ఉంటుంది, కానీ ఈ వేడి మరీ ఎక్కువగా ఉందన్నమాట. అంత భయంకరమైన వేడితో కూడిన గాడ్పులు పీల్చి ఆశ్చర్యపోయాడు ఆయన. ఓయ్ బాబా, ఎంత ఉందేంట్రీ కొండ చిలువ అనుకునే లోపు ఆ కొండ చిలువ మహావేగంగా వచ్చి తన చుట్టలతో భీముడిని చుట్టేసింది, భుజాలను చుట్టేసింది, పైన ఇలా పడగబట్టినట్టుగా ఆ పెద్ద తలను పెట్టింది. కొండ చిలువలకి మిగతా తాచుపాములకు వల్లే పడగలుండవు, అందువల్ల అది అలా తలను పైకెత్తింది, నాలుకిలా బయట పెట్టింది. భీముడు హుమ్మని ఎంత గింజుకున్నా ఆయన బలం ఆ పాముని శిక్షించడానికి సరిపోలేదు. భీముడు ఆశ్చర్యపోయాడు. ఎన్నో రకాలైన కొండ చిలువలను చూశాను, పావులు నన్ను చుట్టుముట్టాయి. చిన్నప్పుడు విషసర్పాలు కాటేసినా నాకేం అవ్వలేదు, భయంకరమైన సర్పములు నా మీద పడి చుట్టుముట్టితే నేను హుమ్మనగానే వాటి శరీరం తామర కాడలు తెగినట్టు తెగిపోయాయి. నేను పాతాళలోకానికి వెళ్లి వాసుకి యొక్క అనుయాయుల్ని ఈ గదాఘాతంతో విరగ్గొట్టి పారేశాను, యక్షుల్ని చీల్చాను. అటువంటి బలవన్మదనాగాయుత బలయుతుండైన నేను ఇవాళ ఈ కర్మగాలి ఈ కొండ చెలువ చేతులు ఇరుక్కుపోయాను విట్ర బాబు. దీన్ని బట్టి ఈ కొండ చెలువ సామాన్యమైనది కాదు, ఇదేదో భయంకరమైన మాయాసర్పం. సాధారణ సర్పమైతే ఈ సర్పం నన్ను భరించలేదు, నన్ను బంధించలేదు అని భావించి, ఓ సర్పరాజమా నువ్వెవరివి, ఏదో శక్తి లేకపోతే నన్ను ఎలా బంధించావు అనగానే ఆ భీముణ్ణి బంధించినటువంటి సర్పం మానవ భాషలో ఇలా అందిట, నాకు మానవ భాష వచ్చు, సమస్త దేవతల భాషలు వచ్చు, జంతు భాష వచ్చు, పక్షి భాష వచ్చు, అన్ని భాషలు వచ్చు, నేనెవరినో కాదు నీ వంశస్థుణ్ణి, నహుషుడు అంటారు నన్ను. నేను ఒకప్పుడు పురూరవ చక్రవర్తి కొడుకు నేను, నేను కొన్ని వేల యజ్ఞాలు చేసిన మహాత్ముణ్ణి. పూర్వం చంద్రుడికి తార వల్ల బుధుడు పుట్టాడు, ఆ బుధుడికి ఇల వల్ల పురూరవుడు పుట్టాడు, ఆ పురూరవుడు కొడుకు నహుషుణ్ణి. 99 అశ్వమేధయాగాలు ఇంకా అనేక యజ్ఞాలు వెరసి దాదాపు 1000 దాకా యజ్ఞాలు చేశాడట. అశ్వమేధయాగాలు మాత్రం 99 చేశాడు. 100 చేసి ఉంటే ఇంద్ర పదవి ఈయనకి వచ్చేది, ఆ యోగం రాకుండా పోయింది. ఒకనొకప్పుడు ఇంద్రుడు శాపగ్రస్తుడై ఇంద్రసింహాసనం విడిచిపెట్టి ఎక్కడికో పోతే, అప్పుడు ఇంద్రుడు లేక దేవతలంతా ఈ నహుషుణ్ణి తాత్కాలికంగా ఇంద్రుడిగా పెట్టుకున్నారట. ఇంద్రుడిగా ఉన్నప్పుడు తిన్నగా పరిపాలించాడు, బాగానే ఉన్నాడు కొంతకాలం. ఆ తర్వాతే ఈ తిన్ననైన బుద్ధి సన్నమైపోయింది. ఒకరోజున ఇంద్రుడి భార్య శచీదేవిని చూశాడు, వలచాడు. నేను ఇంద్రుణ్ణి, ఇంద్రుడి ఆసనం మీద ఉన్నవాడికి ఆ ఇంద్ర పదవిలో ఉన్నవాడి పెళ్ళం కూడా పెళ్ళం అవ్వలసిందే, కాబట్టి శచి నాకు భార్య అవ్వాలన్నట్ట. ఇదేమయ్యా, ఎవడన్నా నవ్వుతాడు వింటే, ఇంద్ర పదవిలో అంటే కూర్చున్నావు, కానీ ఆ పదవిలో కూర్చున్నప్పుడు ఆ పాత ఇంద్రుడి యొక్క భార్య నాకు రావాలంటే ధర్మం కాదు అని అప్పటికీ దేవతలు చెప్పారు, బృహస్పతి చెప్పాడు, ఎవరు చెప్పినా వినిపించుకోలేదు. శచీదేవి కోసం చివరికి సప్తఋషుల చేత, మహర్షుల చేత పల్లకీ మోయించుకుని వెళ్ళాడు. ఆ పల్లకీలో వెడుతున్నప్పుడు కామాతురుడు అయిపోవటం వల్ల, కామోద్రిక్తుడు కామాతురుడు అవడం వల్ల తొందరగా వెళ్ళండి నేను శచిని కౌగిలించుకోవాలి అని వేగంగా నడవమని చెప్పడానికి సంస్కృతంలో సర్ప సర్ప అంటే నడవండి నడవండి అని ఎదురుగుండా ఉన్న అగస్త్యుడిని ఎడంకలతో తన్నాడు. దాంతో ఆయన గొళ్ళు మండిపోయింది. ఇంద్రుడివి కదానని నిన్ను పల్లకీ ఎక్కించుకుని మోస్తున్నావా, అసలే మేమేదో అతియాతన పడిపోయి నడుస్తూ ఉంటే అంతలో ఎడంకాలతో సర్ప సర్ప అని తంతావా, కామాతురుడివై పరస్త్రీ వ్యామోహంతో ఋషులనే తన్నిన మూర్ఖుడా సర్పమైపో అని చెప్పించేశాడు అగస్త్యుడు. అందుకే శచీదేవి తెలివిగా ఋషుల చేత పల్లకీ మోయించుకురాంది వీణ్ణి తప్పించుకోవడానికి. దానివల్ల ఎంత నష్టమో ఆవిడికి తెలుసు. అంత తపశక్తి దేవతల శక్తి అన్ని శక్తులు కోల్పోయి ఇంద్ర పదవిలో దాదాపు 1000 ఏళ్ళున్న నేను కర్మకాలి కన్ను మిన్ను కానని కామాంధకారం వల్ల సర్పమై కూలిపోయాను. ఆ కూలిపోతున్నప్పుడు అగస్త్యుడి కాళ్ళు పట్టుకుని ఏడ్చాను, అగస్త్య నన్ను రక్షించు, నేను చేసిన మహాపాపానికి శిక్ష వేయకుండా క్షమించమంటే పాముగా నువ్వు చాలా కాలం ఉండక తప్పదు, పాపం అనుభవించక తప్పదు. నువ్వు చేసిన పాపాలు సామాన్యమైన పాపాలా? శచీదేవిని కామించడం, సప్త ఋషుల చేత పల్లకీ మోయించుకోవడం, కాకపోతే నువ్వు ద్వాపర యుగం ద్వారా భూలోకంలో పాము రూపంలో తిరుగుతావు. నీ వంశస్థుడైన ధర్మరాజుని పేరు కలిగిన ఒక మహాత్ముడు నీ దగ్గరకు వస్తాడు, నువ్వు అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగు. ఆ ప్రశ్నలకి అతడు సమాధానము చెప్పి చెప్పగానే నీకు విముక్తి కలుగుతుంది, ఈ జన్మ నుంచి నువ్వు తిరిగి స్వర్గం చేరగలుగుతావు అనగానే, అయితే నాకు చిన్న ఉపకారం కూడా చేయండి, పాము రూపంలో ఉన్న నేను ఎన్నెన్నో యాత్రలు పడాలి అడవిలో ఉన్నప్పుడు, ఏ కిరాతకులన్నా కొండ చెలవల్ని చంపచ్చు, కాబట్టి మీరు నాకు వరం ఇవ్వండి, నాకు దొరికిన ఏ జంతువైనా దానికి ఎంత బలమున్నా అది నన్ను నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు, అది నాకు ఆహారం అవ్వవలసిందే, నాకు శాప విముక్తి అయ్యేదాకా నాకు దొరికాడా ఇంద్రుడైనా నాకు ఆహారం అవ్వాలి, ఆ శక్తి నాకు ఇవ్వండి. దాంతోపాటు నేను నహుషుణ్ణి ఒకప్పుడు రోజుని అనే పూర్వజన్మజ్ఞానం కూడా నాకు ఉంచండి, సకల భాషలను మాట్లాడగలిగే గ్రహించగలిగే శక్తిని కూడా ఇవ్వండి అనగానే అగస్త్యుడు తథాస్తు అన్నట్ట. అదిగో ఆ నహుషుణ్ణి నేను, అసలు మీ వంశానికి మూలకారకుణ్ణి నేను, కాకపోతే శాపం వల్ల ఇలా పావునైపోయి ఆకలికి తట్టుకోలేక ఈ ప్రాంతంలో నా దగ్గరకు వచ్చే సింహాలని ఏనుగుల్ని పులుల్ని వేటినైనా తినేయగలను, నాకు చిక్కిన ఏ జంతువు నా నుంచి తప్పించుకుని వెళ్లలేదు, ఇది నాకు అగస్త్యుడిచ్చిన వరం, అందుకే నువ్వు ఎంత గింజుకున్నా నన్నేమీ చేయలేవు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చావా, నిన్ను వదిలేస్తాను అనగానే, నా దగ్గర భుజబలమే కానీ అంత గొప్ప బుద్ధిబలం లేదన్నట్ట, అయితే అనుభవించన్నాడు ఆయన. ఈలోపు అక్కడ ధర్మరాజు ఎడమ కన్నదిరి కొంచెం భయపడ్డాడు, ఇదేమిట్రా పొద్దుటే లేవగానే ఎడమ కన్నదిరింది, ఎప్పుడూ లేని రోజు కంటే ముందే ఇవాళ భీముడు నాకు కనపడకుండా ఎక్కడికో పోయాడు అని ద్రౌపదిని పిలిచి భీముడు ఎక్కడికైనా వెళ్ళాడా అంటే తెల్లవారుజామునే లేచి వేటకు వెళ్ళాడండి అందుటే, ఈ భీముడితో ఏదో సమస్య వస్తోంది చెప్ప పెట్టకుండా అటు ఇటు పోతాడు, చీటికి మాటికి దుస్సాహసం చేస్తాడు ఏమైపోయాడోనని నకులుణ్ణి సహదేవుణ్ణి పిలిచి మీరంతా ఈ ద్రౌపదిని రక్షించండి, అర్జున ఈ విప్రుణ్ణి రక్షించు అని వాళ్ళందరినీ అక్కడ అట్టే పెట్టి ఈయనొక్కడే మహావేగంగా భీమా భీమా అనుకుంటూ వెళ్ళాడు. ఆయన అదృష్టవశాత్తు భీముడు నేల మీద అడుగులు వేసుకెళ్ళాడే ఆ అడుగులు జాడలు కనబడ్డాయి, ఏ జంతువు అడుగు జాడల్ని తుడిచేయలేదనమాట. ఆ అడుగు జాడల్లో ఈ జలజం అంకుశం ఖడ్గం ధనుస్సు గద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి భీముడి యొక్క పాద చిహ్నాలను గుర్తుపెట్టుకుని ఆయన వెళ్లిన చోటకి వెళ్ళాడు. తీరా చూస్తే దూరంగా ఓ భయంకరమైన సర్పం, ఆ సర్పం గట్టిగా చుట్టేసింది భీముడిని, భీముడు అందులో ఇంచుమించుగా స్పృహ కోల్పోతున్నట్టుగా ఉన్నాడు. అది చూచి ఎంత దుఃఖపడిపోయాడు ధర్మరాజు. కని ఆత్మగతంబున ఈ అనిలజుడొక పాము చేత అవిచేష్టితుడై తనలా ఉదరిగి ప్రాకృత జనుక్రియ ఇట్లున్నవాడ సామర్థ్యమున. అది చూడగానే మనస్సును అనుకున్నట్ట, ఎంతటి మహావీరుడేతడు, కారణజన్ముడేతడు, వజ్రం వంటి దృఢం అయిన శరీరం కలిగిన వాడు, అందుకే ఇతన్ని వజ్ర సన్నిభ శరీరీ అని ఇంద్రుడు ప్రశంసించాడు. అటువంటి మహాత్ముడు ఎన్నో సర్పాలను జయించిన వాడు ఇవాళ తన బలం తరిగిపోయి ఒక సామాన్యుడిలాగా ఒక పాముకి చిక్కిపోయాడు. కాలం కలిసి రాకపోతే చేతిలో ఉన్న దర్భ చేతిలో కూడా చచ్చిపోవచ్చు. ఒక్కోసారి అలా చచ్చిపోయినోడు ఉన్నారు తెలిసిన, పొరపాటున యజ్ఞం చేస్తూ చేస్తూ ఒక ఆయన నా చిన్నప్పుడు ఆ దర్భ ఇలా వెయ్యిపోయి ఇలా పైకి అనుకున్నాడు. ఆ దర్ప పదురుగా ఉండి గొంతుకు దగ్గర కోసేసిందండి. నెత్తురు గారు చచ్చిపోయాడు, యజ్ఞవాటికి దగ్గర చచ్చిపోయాడు. చాలా కాలం చిత్రంగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో. దర్భ ఎంత పదురుగా ఉన్నా ఆ దర్భ ఏమిటి, గొంతుక్కి ఇలా తగలడం ఏంటి, గొంతు చీరుకుపోవడం ఏంటి, నెత్తురు కమ్మి ఆసుపత్రికి వెళ్ళేలోపు చచ్చిపోవడం ఏంటి మరి? అంటే చేతి దర్భ కాలం కలిసి రాకపోతే కత్తి అయి మృత్యువయ్యింది. మృత్యువు ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. మేము గొప్పవాళ్ళం మహానుభావులు అనుకోవడానికి లేదు. మన బలాలు మన ధనాలు మన జనాలు ఎవ్వరూ మనల్ని సమయం వస్తే రక్షించలేరు. అందుకే పోయే కాలం రాకుండానే జాగ్రత్త పడాలి. వీలున్నంత వరకు ఇలా భారతం వినాలి. చేట భారతం వింటే ఇలాగే అవుతారు. మొత్తం మీద అప్రాకృత జనుడైన ఈయన ప్రాకృత జనుడిలాగా అల్పుడిలాగా పాముకి చిక్కిపోయాడు అనుకుని, మహాత్మా నువ్వెవరివి అంటే నహుషుడు తనను తాను ఎరిగించి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అవి స్వయముగా అగస్త్యుడు నిన్ను అడగమని నాకు చెప్పిన ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పావా? నాకు విముక్తి, నీ తమ్ముడికి విముక్తి. చెప్పకపోయావా? నీ తమ్ముడిని తినేస్తాను. అనగానే, నీలాంటి మహాత్ముడు మా వంశానికి మూలకారకుడైన పండితుడు అడిగే ప్రశ్నలకి నాలాంటి వాడు ఏం సమాధానం చెప్పగలడు? అయినా నా పెద్దల యొక్క కరుణతో, పితృదేవతలైన మీబోటి వారి ఆశీర్వచనంతో, ఆ పైనున్న ధర్మదేవతల యొక్క అనుజ్ఞతో, వారి ఆశీస్సులతో నేను మీకు ప్రయత్నం చేస్తాను సమాధానం చెప్పడానికి. మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను, అడగండి అన్నట్ట. అప్పుడు ఆయన మొదటి ప్రశ్న వేశాడు, బ్రహ్మజ్ఞానం గురించి అడుగుతున్నాను, దానికి సమాధానం చెబితే చాలా వరకు నువ్వు నా పరీక్షలో ఉత్తీర్ణుడువైనట్టే. బ్రాహ్మణ కోభవేద్ రాజన్ వేద్యం కించ యుధిష్ఠిర. లోకంలో సహజంగా బ్రాహ్మణుడు అనే శబ్దం వినపడుతోంది. ఈ బ్రాహ్మణుడు అంటే ఎవడు, అతని గురించి వివరించు అనగానే, అయితే చెబుతున్నా వినండి. సత్యం, దానం, క్షమ, శీలం, ఆన్రుశంస్యం, తపోఘృణ, దృశ్యంతే యత్ర నాగేంద్ర సబ్రాహ్మణ ఇతి స్మృత. ఎవడు నిత్యం సత్యం పలుకుతాడో, ఎవడికి దానం చెయ్యాలనే కోరిక ఉంటుందో, ఎవడికి ఓర్పు సహనగుణం ఉంటుందో, ఎవడిలో చరిత్ర పవిత్రమైనటువంటి శీలం ఉంటుందో, క్యారెక్టర్ ఉంటుందో, ఆన్రుశంస్యం కరుణ ఎవరిలో ఉంటుందో, తపశ్శక్తి ఎవరిలో ఉంటుందో, ఎవరైనా తనని ప్రశంసిస్తూ ఉంటే అహంకరించకుండా ఎవడు సిగ్గుపడతాడో, ఎవరన్నా మన పొగిడేస్తే రెచ్చిపోకూడదట, తల ఉంచుకోవాలట. అది అవతలవాడి సంస్కారం అనుకోవాలి. మీరు అన్నది నిజమేనండోయ్, అంత గొప్పవాడినండోయ్ అనకూడదు. అలా అనకుండా సిగ్గుపడితే దానికి ఘృణ అని. ఈ ఘృణ అనేదానికి జాలి అని కూడా అర్థం. తపస్సుతో పాటు ఎవరైనా ప్రశంసిస్తే ఆ ప్రశంసకి లొంగిపో అన్నటువంటి ఒకనొక లజ్జ ఉండాలి, కరుణ ఉండాలి. ఇవన్నీ ఎవడిలో ఉంటే వాడు బ్రాహ్మణుడు. అయితే ఈ గుణములన్నీ ఉంటే వాడిని ఎవరినైనా విప్రుడు అనొచ్చా? శూద్రుడు కూడా ఈ గుణాలు ఉంటే విప్రుడేనా? సందేహం లేదన్నాడు ఆయన వెంటనే. నవై శూద్రో భవేత్ శూద్ర బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. బ్రాహ్మణుడు శూద్రుడు ఇవన్నీ ఎలా వచ్చాయి? నిజానికి వీటికి అర్థాలేమిటి అంటే, ఎవడైనా ప్రవర్తనని బట్టి కులం వస్తుంది. పుట్టుకతో ఎవడికి కులము లేదు. ఇది ధర్మరాజు గారు నహుషుడికి భారతంలో పంచమవేదంలో చెప్పిన మాట. బ్రాహ్మణో నచ బ్రాహ్మణ అంటే పుట్టడం, ఫలానా వాళ్ళింట్లో పుట్టాను కనుక నేను బ్రాహ్మణ్ణి, లేకపోతే ఫలానా వారింట్లో పుట్టాను కనుక నేను శూద్రుణ్ణి అనేది ఈ సృష్టిలో లేదు. ధర్మమును బట్టి, గుణములను బట్టి ఈ పనులు ఏర్పాటు చేశారు. ఈ నాలుగింటికి నిజానికి అర్థములేమిటి అంటే, ఎవడు నిరంతరం బుద్ధి కలిగి ఉంటాడో, బుద్ధితో పనిచేస్తాడో, బుద్ధితో పనిచేసేవాడిని బ్రాహ్మణ అన్నారు. అంతకంటే లేదు, ఆలోచన ఎక్కువ వాడితే, ఎవరైనా మంచి తెలివితేటలతో పనిచేస్తే వాడు ఎవడన్నా అంతే. ఎవడు నిరంతరం లోకాన్ని తన శక్తితో రక్షిస్తాడో, పరాక్రమంతో రక్షిస్తాడో, క్షత్రియుడు. క్షతాత్ త్రాయతే ఇతి క్షత్రియ. నిజానికి వాళ్ళంటే మనం ఈ కుల శబ్దాలుగా వాడుతున్నాం కానీ, పూర్వం కుల శబ్దంగా వాళ్ళు అందరూ ఈ నాలుగు జాతులకు చెందేవాళ్ళు. ఎలా చెందేవారు అంటే, ఎవడన్నా మిలిటరీలో చేరి ప్రజల్ని రక్షిస్తే వాళ్ళంతా క్షత్రియులే. ఆ మిలిటరీలో చేరి తెలివితేటలతో ప్రజల్ని రక్షిస్తే వాడల్లా బ్రాహ్మడే అవుతాడు. ఎవడైనా మిలిటరీలో చేరి గోవులకి మొదలైన వాటికి భోజనం కల్పించి తన అపారమైనటువంటి కరుణతో ఆహారాన్ని సంపదని అందిస్తే వాడెవడైనా వైశ్యుడే. ఎవడైనా ఇతరులకు వీలున్నంత వరకు సేవ చేస్తే, వారిని కాపాడితే, వారికి ఆనందం కలగజేస్తే, హృదయానికి బ్రహ్మానందం కలగజేస్తే శూద్రుడు. శూద్ర శబ్దానికి హృదయమునకు ఆనందం కలిగించువాడు. ఎలాగా? తన వర్తనతో, తన సేవతో, తన యొక్క కరుణతో, తన యొక్క దివ్యమైనటువంటి భుజ ఆది శక్తులతో. ఈ విధంగా నాలుగు శక్తులు ప్రతి వాళ్ళలో ఉంటాయి. కాబట్టి పుట్టుకతోటి కులము రాదు. అని ధర్మరాజు గారు చెప్పారు. అప్పుడు మళ్ళీ ఆయన మూడో ప్రశ్న వేశాడు, అన్ని ధర్మాలలోకి గొప్పది ఏది, గొప్ప ధర్మం ఏది? కోధర్మ సర్వధర్మాణం భవతాం పరమోమత అని మళ్ళీ ధర్మరాజు గారు తర్వాత భీష్ముడిని అడుగుతాడు. అక్కడ విష్ణు సహస్రనామం గురించి అడిగాడు, ఇక్కడ మాత్రం ఈయన లౌకికాచారాలలో వేదములు చెప్పినటువంటి గొప్ప ధర్మములు ఏవి అనగా వెంటనే ఆయన సమాధానం చెప్పాట. గొప్ప ధర్మములలో మొదటిది దానము, అన్నిటికంటే దానం గొప్పది. అసలు ఇవ్వడంలో ఉన్న ఆనందం ఉందే, ఇంకెక్కడా లేదు. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని ఒక పాట ఉంది బుద్ధిమంతుడు అనే సినిమాలో. ఇదే భారతంలో సారాంశం. అది చాలా గొప్పవాడైన బాపు గారు అంటే సామాన్యుడు కాదు, ఆ సినిమాకి డైరెక్టర్ ఆయన. అంతటి అపూర్వమైన మేధావంతుడు, మేధావి గాని, మహానుభావులు కానీ చాలా అరుదుగా ఉంటారు ఈ భారతదేశంలో. కొద్దిమంది కారణజన్ములు ఉన్నారు, అటువంటి వాళ్ళల్లో బాపు గారు ఒకడు. ఆయనకి భారతం బాగా వచ్చినవాడు, భాగవతం మీద భక్తి. ఇంకా రామాయణం అంటే ప్రాణం, మీకు తెలిసే ఉంటుంది. ఒక మహాత్మురాలు ఉంది మన భారతదేశంలో, తెలుగు ఆవిడిగా పుట్టింది, మన కర్మగారి, మన తెలుగు వాళ్లలో పుట్టింది ఆవిడ. ఆవిడ రామాయణ విషవృక్షం అనే పుస్తకం రాసింది. ఆ విషవృక్షం పుస్తకం రాసి విశ్వనాథ లాంటి వాళ్ళు కల్పవృక్షం రాస్తే ఈ దౌర్భాగ్యురాలు కల్పవృక్షం బదులుగా విషవృక్షం అని పేరెట్టి దీనికి మీరు బొమ్మ వెయ్యండి అని బాపు గారి దగ్గరికి పంపింది. ఆయన అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ గారు. ఆయన దగ్గరికి నా విషవృక్షానికి ఈ పైన ఫ్రంట్ కవర్ పేజీ మీద బొమ్మ వేయండి అంటే, ఆ బొమ్మ వేయడమే కాదు దానికి మీకు చెక్కు, ఎంప్టీ చెక్కు పంపుతున్నాను, ఎంత కావాలంటే అంత మీరు డబ్బులు వేసుకుని బొమ్మ వేయండి అంది. ఆయన పుస్తకం చదివాడు. అందులో ఇంక ఎలాంటి బండబూతులు, ఎంత దరిద్రంగా రాసిందంటే బాపు గారికి ఇంత కోపం ఎందుకు వచ్చిందా అని తెలుసుకోవడానికి ఆ పుస్తకం నేను చదివాను. మా దరిద్రం వల్ల, లేకపోతే మా పూర్వజన్మ సుకృతం వల్ల, మా వంశంలో ఓ దౌర్భాగ్యుడు ఆవిడ శిష్యుడు తయారయ్యాడు. ఆ శిష్యుడికి నాకు ఆ పుస్తకం పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇది నా చిన్నప్పుడు, అంటే నేను చదువుకుంటున్న రోజుల్లో 1979లో, నేను కొంచెం బాగా కుర్రగాణ్ణి, అప్పుడు చదివాను. రాముడు నోట్లో వేలు పెడితే కొరకలేడు అన్నట్టు జాంబవంతుడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వానరులంతా వచ్చి చుట్ట కాల్చుకుంటున్న చేతులతో, చీవిడి చీదుకున్న చేతులతో వచ్చి రాముడు నోట్లో వేలెడితే కొరకలేడా అని ఆ వేళ్ళు నోట్లో పెట్టారట. రాముడు అవన్నీ నాకు వదిలిపెట్టాట. అసలు ఇలాంటి దరిద్రాన్ని ఎవడన్నా రాస్తాటండి? అందుకే అలాంటి దౌర్భాగ్యుడికి కళ్ళు పోయి నానా నరకాల పాలైపోతారు. ఆ పుస్తకాలు చదివిన వాళ్ళు సర్వనాశనం అవుతారు. ఇలా అన్నానందుకు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవడేమనుకున్నా పర్వాలా, నా రాముడిని తిట్టాక వాడు ఎవడైతేనే వాడికి నేను భయపడ్డం ఏమిటి, మీ అందరూ నాకు అండగా ఉండగా, రాముడు అండగా ఉండగా. అప్పుడు ఆయన చదివి ఆ చెక్కు అంతా ఏం చేశాడు తెలిసే, చెక్కు మీద డబ్బులు వేయలేదు, డబ్బులు వేసుకోలేదు, చెక్కు తీసుకోలేదు, ఆవిడకి ఏమీ ఆ బొమ్మ వేయలా, మొత్తం చెక్కు మీద రామ 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 అని రామకోటి రాసి పంపేశాడు. తెలిసిన మీకు ఆ విషయం. ఆ చెక్కు ఏం చెయ్యాలో తెలియక ఏడ్చింది ఆవిడ. అది చెప్పెట్టి కొట్టడం అంటే. ఆవిడ చెక్కు చెదరకుండా రామ రాసి పంపించాడండి ఆయన. బాపు గారు అంటే ఇప్పుడు మీకు అర్థమైందా, అది రామభక్తి అంటే. అంతేగాని వాడెవడో డబ్బులు ఇచ్చాడని దరిద్ర పాటలు పాడడం, వాడెవడో డబ్బులు ఇచ్చాడని ఇష్టం వచ్చినట్టుగా ఈ పురాణాలను వక్రీకరించడం, ఇవి మాట వరసకు కూడా తెలియని ఒక మహోన్నత సంస్కారం కలిగిన వ్యక్తులు మన దేశంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే నాకు ఆయన అంటే ఎంత ప్రాణమో. బాపు అనగా, ఆ రోజుల్లో పెంగళి నాగేంద్ర గారు అనగా, ఇలాంటి వాళ్ళు పురాణాలకి కువ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడరు వాళ్ళు. వీలుంటే తమ కవిత్వాన్ని పవిత్రతకు వాడారు. మీరు ఎప్పుడో చూడండి, పెంగళి నాగేంద్రరావు గారు ఏ సినిమా తీసినా అందులో అమ్మవారి గురించిన భక్తితో కూడిన పాట లేకుండా ఒక్క సినిమా ఉండదు. జగదేకువీరుడు కథ ఉంది, అంబా జగదంబ పాట ఉంటుంది, ఇంకోటి ఉంది అందులో అమ్మవారి పాట ఉంటుంది. అలాగే గుణసుందరి తీశాడు అనుకోండి, అందులో ఉపకార గుణాలు ఏవై ఉన్నావు గదే అని ఉంటుంది, తులసి మీద పాట ఉంటుంది. అమ్మని తలుచుకోకుండా ఆయన ఒక్క సినిమా తీయలేదు. అందుకే హరి పాతాళ భైరవ తీసిన అందులో అమ్మ ఉండవలసింది. అది గొప్పతనం అంటే. అలాంటి రచయితలు మళ్ళీ మనకు కావాలి ఇవాళ. ఎందుకు చెప్తున్నానంటే, నేను మాట వరసకి కూడా మనం పొరపాటున ధర్మములలో గొప్పదైనటువంటి దానిని రామచంద్ర ప్రభువులంటి వాళ్ళని తిట్టేటటువంటి ఆ దౌర్భాగ్య పనులు చేయకూడదు. మన శరీరానికి శోభనిచ్చేది దానం, ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం మరొకటి ఎరగనటువంటి మహానుభావుడు ఎప్పుడూ తరిస్తాడు. అందుకని ఆయన ఏం చేశాడు ప్రత్యేకంగా బుద్ధిమంతుడిలో, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని అని రాయించేట ఆయన దగ్గరుండి. ఇది భారతం యొక్క సారాంశం. ధర్మరాజు స్వయంగా ధర్మాలలో గొప్ప ధర్మం మొదటిది దానం అన్నాడు. ఎంత వీలుంటే అంత ఇచ్చేయండి అంతే, ఎంత ఇస్తే అంతకు 1000 రెట్లు మనకి తిరిగి వస్తుంది. అది నేను ప్రత్యక్షంగా చూశాను. మనం దాచుకుని ఎవరికీ పెట్టకుండా, ఎవరికీ ఇవ్వకుండా, అన్ని మనవే మన సంపదలే అని బీరువాదులు దాస్తే అవి చెదలబట్టిపోతాయి, చివరికి మనం వెంట రావు. మన సంపద వృధా, చెద తినడానికి పనికొస్తుంది. అదే దానం చేస్తే అది ఇహం పరం రెండు ఇస్తుంది. రెండవది ధర్మములలో గొప్పది పరోపకారం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపేడనం. ఒకే ఒక్క శ్లోక పాదంలో అరశ్లోకంలో ఉన్నాడు, అర్ధ శ్లోకం పూర్తిగా శ్లోకం కూడా అక్కర్ల, కోటి గ్రంథములలో చెప్పినటువంటి సారాంశమును అర్ధశ్లోకంలో చెబుతాను అన్నాడు వ్యాసుడు. చిట్ట చివరికి అన్ని పురాణాలు రాసి ఆఖరిగా ఏమన్నాడో తెలుసా, ఇన్ని పురాణముల సారాంశమంతా కేవలం మీకు సగం శ్లోకంలో చెబుతాను. ఏమిటా సగం శ్లోకం? పుణ్యాయ పుణ్యము కొరకు పరోపకారః, పరోపకారం చెయ్యండి. నీకు పుణ్యం కావాలా, పరోపకారం చెయ్యి. పాపాయ పరపీడనం, పాపం కావాలా, ఇతరులను పీడించి పారి, చితకొట్టి పారి. ఎంత సులభంగా చెప్పాడు ఆయన. ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఇతరులకు ఉపకారం చేయడమే ధర్మం, ఇతరులకు ఉపకారం చేయడమే మనకి ఇహపరాలు రెండూ ఇస్తుంది. అందువల్ల అన్నిటికంటే గొప్పది పరోపకారమే. ఇంకా మూడవ ధర్మం సత్యం, సత్యాన్నాస్తి పరోధర్మ, నిత్యం సత్యం పలుకు. ఎవరైనా మహాత్ములు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు అడిగారంటే కిక్కులు మనకుండా ఇచ్చేయండి. ఆ ఇచ్చేటప్పుడు కూడా నేను ఇస్తాను అన్నారంటే మళ్ళీ వాయిదా వేయకుండా ఇచ్చేయండి. ఆ సత్యం, దానం, పరోపకారం ఈ జన్మలోనే వాడిని తరింపజేస్తాయి. ఇంకా నాలుగవది అహింస. ఈ నాలుగు ఉత్తమ ధర్మాలైనా ఇందులో అహింసకి ఉన్నత స్థానం ఇచ్చారు, పెద్ద పీట వేశారు. అహింస పరమో ధర్మ భారతం చెబుతున్న గొప్ప నీతి. అన్నిటికంటే అహింసే గొప్పది. జంతువులు తనని తినేస్తున్నటువంటి జీవిని చూచి వణికిపోతాయట, తల నరుకుతున్నప్పుడు తీవ్ర వేదనకి గురవుతాయి. అప్పుడు అవి ఏం చేస్తాయి తెలుసా, ఇవాళ మమ్మల్ని చంపావు, మా మాంసం నంజుకు తినేస్తున్నావు, భవిష్యత్తులో నిన్ను ఇంతకింత నంజుకుంటాం అని శపించిపోతాయి. ఆ శాపం వంశాలను నాశనం చేస్తుంది. అందుకే జ్ఞానులు అత్యావశ్యక స్థితిలో తప్ప హింస జోలికి వెళ్లరు, ప్రాణాపాయ స్థితిలోనే హింసతో భోజనం చేస్తారు, ఉత్తవేళల అహింసతోటే బ్రతుకుతారు. ఈ విధంగా చెప్పి చెప్పగానే వెంటనే నహుషుడికి శాప విముక్తి అయిపోయింది. దివ్యమైన కిరీటంతో ఇంద్రుడి వలె వెలిగిపోతూ తన దివ్య రూపాన్ని ధరించి, పూర్వ శరీరాన్ని ధరించి ధర్మరాజుని కౌగిలించుకుని, నాయన నీలాంటి మహాత్ములు నా వంశంలో పుట్టబట్టి నేను తరించాను, ఎంత అదృష్టవంతుడి నేను, నా వంశం మహాత్ములకి నిలయం, నేను చేసిన అపరాధాన్ని నీ ధర్మ సమాధానాల ద్వారా తొలగించి నన్ను తిరిగి స్వర్గానికి పంపుతున్నావు, నీకు శుభం కలుగుతుంది, భవిష్యత్తులో నీకింకా కొంత జ్ఞానం కావాలి, అందువల్ల కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు చెబుతున్నాను, ఈ అరణ్యవాసం పూర్తయ్యేటప్పుడు నేను చెప్పే ఈ ఆధ్యాత్మిక రహస్యాలు నీకు ఉపయోగపడతాయి. అంటే భవిష్యత్తులో యక్ష ప్రశ్నలు వస్తాయి కదా, అవు దానికి ఈయనకింకా పాండిత్యం కావాలి. అందుకని అనేక ధర్మములు, రహస్యములు, ఆధ్యాత్మిక రహస్యాలు, వేదములలో ఉన్న విశేషాలు అతనికి బోధించి, ఆ బోధించినటువంటి బోధ మళ్ళీ పోకుండా ధారణాశక్తి కూడా ఇచ్చి అదృశ్యమైపోయాడు. భీముడు కూడా దీవించాడు. ఆ తర్వాత తను వెళ్ళిపోయాడు. అన్నగారికి నమస్కరించి భీముడు మళ్ళీ అన్నయ్యతో పాటు బయలుదేరి ఇంటికి వచ్చేశాడు, ఆశ్రమం దగ్గరకు వచ్చేశాట. క్రమంగా కాలం మారిపోయింది. కాలాలంటే ఎప్పుడు మారుతూనే ఉంటాయి, వేసవికాలం, వర్షాకాలం ఇవి తప్పవు. భయంకరమైన వేసవికాలం ఆ ఉత్తర భారత్లో రాళ్లు పగిలిచేసిందిట. మనకి సహజంగానే దక్షిణ భారతంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాళ్లు పగిలేంత వేడొస్తోంది, కానీ మనకంటే ఉత్తర భారతంలో వేడి ఎక్కువ ఉంటుంది. అక్కడ వేడి ఎక్కువే, చలి ఎక్కువే, వర్షము ఎక్కువే, భయంకరమైనటువంటి వేసవికాలం, తాపకాలం ఆ అడవి అంతటినీ ఏడిపించేసిందిట. పాండవులు పాపం అల్లాడిపోయారు. పాండవులతో పాటు ఉన్నటువంటి విప్రులు కూడా వేసవి తట్టుకోలేకపోయారు. కొన్ని చోట్ల రాళ్లు పగిలేయి, మధ్య మధ్యలో అడవులు అంటూ పోయేవి. కానీ ఎప్పటికప్పుడు కృష్ణానుగ్రహంతో వాళ్ళు బతికి బట్ట కట్టారు. ఎప్పుడు వేసవికాలం పెడుతుందా అని ఎదురు చూసినంతకాలం పట్టకుండానే ఆకాశం అంతా నల్లని మేఘములు ఆవరించి భూమి మీద ఉన్నటువంటి నీరంతా తన వేడికిరణములతో పీల్చుకున్న సూర్యభగవానుడు ఆ వేడికిరణములను మేఘములుగా మార్చి మళ్ళీ భూమి మీదకి చల్లగా వర్షం పంపిస్తున్నాడా అన్నట్టుగా మూసలధారతో, కుంభవృష్టితో వర్షం కురిసింది. ఆ వర్షాకాలంలో పాండవులు ఆశ్రమాలు మునిగిపోయేవిట. అప్పుడప్పుడు వాళ్ళ మీద నుంచి నీళ్లు వెళ్ళిపోయేవి, పాములు కూడా కొట్టుకుపోయేవి. వాళ్ళు అడవుల్లో ఎన్ని అతలు పడ్డారో తెలిసినా మనకేదో అరణ్యవాసం అనిపిస్తుంది, కానీ ఎండలకు ఎండిపోయారు. వర్షాలు వస్తే ఆ వర్షాలకి గుడిసెలు కొట్టుకుపోతే మళ్ళీ వాటిని సరిదిద్దుకున్నారు. ఆ గుడిసెల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అడవుల్లో పర్ణశాలల్లో వర్షాకాలంలో పాములు లోపలికి వచ్చేసేవి. ఇలా ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నామే భవనాలు అటువంటిది. ఇన్ని రకాలుగా ఓ పక్కన దోమలు రాకుండానేమో మెషలు పెట్టుకుంటున్నావా, అయినా మా రూములోకి దోమలు వచ్చేస్తున్నాయి, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే కూడా అటువంటిది ఏ జాగ్రత్తలు లేకుండా అడవుల్లో ఉన్నారు వాళ్ళు. ఎన్ని దోమలు కుట్టాయి, ఎన్ని ఏగలు కుట్టాయి, ఎన్ని రకాలైనటువంటి తేళ్లు సర్పాలు లోపలికి వచ్చాయో ఆలోచించండి. అన్ని బాధలు అనుభవించారు వాళ్ళు. వర్షాకాలం క్రమంగా వెళ్ళింది, శరత్కాలం వచ్చింది. ఆ శరత్కాలంలో అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. శారదరాత్రులు జల్ల సత్తర తారకహార పంక్తులు చారుతరంబులయ్యే విలసవకైరవ గంధబంధురోదార సమీర సౌరభముదాల్చి సుధాంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములంబరపూరితంబులై. ఈ శరత్కాలపు రాత్రులు హాయిగా ఉంటాయి. ఆశ్వీజ మాసం, కార్తీక మాసం సుఖమైన కాలం, అంటే పూర్వకాలం ఋతుక్రమం ఓ ధర్మం ఉండే రోజుల్లో అనమాట. ఇప్పుడు అసలు ఏ కాలం ఏమిటో తెలియకుండా అయిపోయింది, అంత అయోమయం కాలమే. కానీ ఆ రోజుల్లో శరత్కాలం ఆహ్లాదంగా ఉండేది. ఆ శారదరాత్రులు ఎలా ఉన్నాయి, ఆకాశంలో స్వచ్ఛమైన నక్షత్రాలు కనపడేవి, ఆ తారక హార పంక్తుల్ని చూస్తుంటే హారాల్లాగా గుచ్చుకుపోయి గుదిగుచ్చినట్టుగా, ఏదో మల్లె పువ్వుల్ని ఓ దండగుచ్చినట్టుగా నక్షత్రాలు ఆకాశంలో కనపడేవిట. చూసేవాళ్ళకి ఎలా ఉండేదో తెలుసా, నక్షత్రములనే పుష్పములను అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర పూలదండ కింద గుచ్చిందేమో అన్నట్టుగా ఉండేదిట, అంత అందంగా కనపడేవి. ఇది కాకుండా తెల్లని మేఘాలు వచ్చేవి ఒక్కొక్కసారి, ఒక్కొక్కప్పుడు అసలు తెల్లని మేఘాలు కూడా లేకుండా ఆకాశం నిర్మలంగా ఉండేది. కర్పూరం, పచ్చకర్పూరపు పొడి ఆకాశమంతా జల్లినట్టుగా ఉండేది. స్వచ్ఛమైన పిండి వెన్నెల నేలకి దిగి వచ్చేది. ఏవేపు చూచినా రాత్రిపూట ఈ వెన్నెలకి వికసించినటువంటి కలువ పువ్వులతో కూడిన కొలనులు ఆహ్లాదం చేసేవి. ఇక పగటిపూటైతే తామర పువ్వులు వికసించేవి. సూర్యుడి యొక్క కిరణాలు పడగానే పగటిపూట అందంగా తెల్ల తామరలు, ఎర్ర తామర పువ్వులు ఇవన్నీ చక్కగా వికసించేవి. రాత్రిపూట కలువలు కనిపించేవి. ఇది కాకుండా అప్పుడప్పుడు సూర్యుడు ఎర్రని కిరణములతో ఉదయిస్తున్నప్పుడు ఆ మొత్తం అరణ్య వాతావరణం అంతా ఎర్రగా అయిపోయేదనమాట. చూడడానికి ఎలా ఉండేది, ఏ తామ్రపాత్రో పరిచినట్టో, లేక అడివంతా ఎర్రని చిగుళ్ళు ఏ భగవంతుడైనా తీసుకొచ్చి పెట్టాడా అన్నట్టుగా ఉండేదట. స్ఫురదరుణాం సురాగ రుచి పొంపిరివోయి నిరస్త నీరదావరణములై దళత్కమల వైభవ ద్రుంభణముల్ల శిల్ల ఉద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ శలంగగా కరము వెలింగే వాసరముఖంబులు శారద వేళ చూడగం. ఈ శరత్కాలంలో ఉదయిస్తున్న సూర్యభగవానుడి ఎర్రని కిరణములు అరణ్యమంతా పరుచుకున్నట్టుగా ఉండేవి. ఇంకా ఆకాశంలో నిరస్త నీరదావరణం, నీరదములు అంటే మేఘములు, ఏ మేఘము లేకుండా స్వచ్ఛంగా ఉండడం మొదలుపెట్టింది. అంతకంతకీ కమలములు, తామర పువ్వులు, పద్మములు వికసించాయి. ఆ వికసిస్తున్న తామర పువ్వుల మీదకి చేరిన తుమ్మెదలు అందులో ఉన్న తేనె తాగి ఝంకారాలు చేయడం మొదలుపెట్టాయి, ఝుమ్మండ మొదలుపెట్టాయన్నమాట. హంసలు, బెగ్గురు పక్షులు ఇవి కూడా కిలకిలారావాలు చేస్తున్నాయి. అంటే అడివంతా తుమ్మెదల ఝంకారాలతో, హంసల కోతలతో, బెగ్గురు పక్షుల కిలకిలలతో, ఈ పక్షుల యొక్క కలకలారావాలతో అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. ఇంకా పగటిపూట ఎంతో సుఖంగా ఉండేది, వేడుండదు, అలాగని మరీ చలి ఉండదు. శీతకాలంలోలాగా బాగా చలే లేదు, పని ఇంతకు పూర్వం వేసవిలాగా వేడి అదీ లేదు. కాబట్టి ఆహ్లాదకరమైన పగళ్ళు, ఆహ్లాదకరమైన రాత్రులతో ఆ శరత్కాలం అరణ్యంలో ఉన్న పాండవులకి ఆనందం కలిగించింది. ఆ సమయంలో పాండవులను ఆశ్రమం కేసి గుంపులు గుంపులుగా మదించిన ఏనుగులు వచ్చేయట. ఈ ఏనుగులు నల్లగా ఉంటాయి. దీనిని రాశారండి ఎర్రా ప్రగడ, ఇక్కడి నుంచి అంతా ఎర్రన్న గారి కవిత్వం అనమాట. మహాభారతంలో ఈ శారదరాత్రుల వరకు నన్నయ్య గారి కవిత్వం, ఇక్కడి నుంచి ఎర్రా ప్రగడని ఒక మహానుభావుడి యొక్క గొప్ప కవిత్వం. అటువంటి కవులు అరుదు. ఆయనకి ప్రబంధ పరమేశ్వరుడని పేరు ఆయనకి, అంత గొప్పవాడు ఆయన. చాలా చోట్ల పోతన గారి పద్యాలు ఉంటాయి చూసారా, ఆ పద్యములు ఆయన అనుకరించినవే కనపడతాయి. అంటే ముందు ఎర్రాప్రగడ రాశాడు, దాన్ని చాలా వరకు యథాతథంగా దింపేశాడు ఆయన. అంటే ఎర్రని ఎంత గొప్పవాడైతే ఆయన మీద అభిమానంతో పద్యాలు దింపుకున్నాడు ఆలోచించండి ఆయన. ఇప్పుడు మనకి భాగవతం సప్తమ స్కంధంలో ఇదిగో ఆ అంతటి మహానుభావుడైన శ్రీకృష్ణుడు సచివుడై చిత్తప్రియుండై మహాఫలసంధాయకుడై చెరించుటిది నీ భాగ్యంబు రాజోత్తమ అని ధర్మరాజు గారితో నారదుడు అంటాడు. ఆ పద్యంలో మూడంతులు ముప్పాతిక ఎర్రాప్రగడది, అలాగే అంబ నవాంబుదోజ్జల పద్యం ఉంది అది ఎర్రాప్రగడది. ఈ పద్యాలను ఆయన యథాతథంగా దింపేసుకున్నాడు ఎందుకని ఆయన మీద అభిమానంతో. అటువంటి పద్యం మరొకటి రాయలేం, ఆ పద్యాన్ని పెట్టుకుందామని. దాన్ని బట్టి భక్త కవులకి మార్గాన్ని చూపించిన మహాత్ముడు ఆయన. ఆయన హరివంశం అని రాశాడు. ఆ హరివంశంలో శ్రీకృష్ణుడి లీలలు చాలా ఉన్నాయి. ఆ లీలలని ఇంచుమించుగా సగాని సగం జీర్ణించుకుని మళ్ళీ యథాతథంగా రాశాడు పోతన గారు. అంత గొప్ప కవి ఎర్రాప్రగడ. ఆయన రాశాడు ఇక్కడ అడవిట, అడవిలో పాండవుల ఆశ్రమాల దగ్గర మదించిన ఏనుగులు వస్తున్నాయి. ఆ ఏనుగులు చూడటానికి ఎలా ఉన్నాయో చెప్పాడు ఆయన. దానాంబ పటలంబునన్ పృథుపయోధారావలి దాల్చి గర్జా నిర్ఘోషము బృంహిత చలన ప్రఛాదించి ప్రావృట్పయోదానీకంబు శరద్భయంబున నిగూఢాకార తండిగ్గనాగా నొప్పారే మదోత్కటద్వరద సంఘంబుల్ వనాంతంబుల. అది శరత్కాలం. శరత్కాలంలో ఆకాశంలో నల్లని మేఘములు ఉండవు. అయ్యో ఈ శరత్కాలం మనది కాదు, ఇక ఆకాశంలో మనం ఉండకూడదు అని భయపడిన నల్లని మేఘములు ఆకాశం నుంచి భూమి మీదకు వచ్చేయట. ఆ నల్లని వర్షాకాలపు మేఘాలు శరత్కాల భయంతో భూమికి వచ్చి ఈ ఏనుగులు అయిపోయాయట. ఆ ఏనుగులు నల్లగా ఉన్నాయే, అవి చూడడానికి నల్లని మేఘాల్లో ఉన్నాయన్నమాట. ఎంత ఊహ చూడండి, మేఘములు కిందకు వచ్చి భయపడి ఏనుగులయ్యాయి. మేఘముల దగ్గర ఏముండాలి, ఉరుము ఉండాలి కదా. మేఘాలు అప్పుడప్పుడు ఉరుముతాయి. ఈ ఉరుము ఏమిటి, ఇవి ఘేంకరిస్తున్నాయి. ఈ ఏనుగుల ఘేంకారాలు ఉరుములనమాట. మేఘములు ఏనుగులయ్యాయి, ఉరుములేమో ఘేంకారాలు అయ్యాయి. మరి మేఘాలు వర్షాకాల మేఘాలు నేల మీదకి వచ్చాయంటే నేల మీద వర్షం కురిపించాలిగా. వర్షం ఏమిటి, ఏనుగులకి ఈ గండస్థలం నుంచి చెమట కారిపోతుంది, దానికి మదజలం అని పేరు. మదజలము ఎంత కారితే, ఈ చెమట ఎంత కారితే ఏనుగు అంత బలమైనది, యవ్వనంలో ఉన్న ఏనుగు. అందువల్ల ఏనుగులకి చెమట కారుతోంది. ఆకాశంలో ఉన్న నల్లని మేఘములు ఏనుగులు, వాటి ఉరుములేమో ఘేంకారాలు, ఆ వర్షపు నీరే ఈ చెమట నీరు. ఈ విధంగా శరద్భయంతో మేఘములు భూమి మీదకు వచ్చి ఏనుగులు రూపం ధరించాయా అన్నట్టుగా మదించినటువంటి ఏనుగులు వనాంతంలో తిరుగుతున్నాయి అన్నాడు ఆయన. ఇలాంటి అపూర్వమైన ఊహాలు. అది శరత్కాలం. శరత్కాలంలో ఇంకో తమాషా కూడా ఉందండి, చాలా గొప్పతనం. అదేమిటో తెలిసిన, అప్పటిదాకా వర్షాకాలంలో బురద నీటితో నదులు ప్రవహిస్తాయి. మీరు గంగానది చూడండి, యమునా నది చూడండి, ఆఖరికి నల్లగా ఉండే కృష్ణానది కూడా వర్షాకాలంలో బురద నీళ్లు ఎర్రగా అయిపోతాయి. అదే వర్షాకాలం వెళ్ళిపోయి శరత్కాలం రాగానే ఆకాశంలో అగస్త్యుడు వస్తాడు. అగస్త్య నక్షత్రం దక్షిణ దిక్కును కనపడుతుంది. దక్షిణ దిక్కును అగస్త్యుడు కనపడగానే ఆ అగస్త్యుడి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా, ఆయన కిరణములు నీళ్లలో పడగానే ఆ బురద కిందకి దిగిపోతుంది. టక్కన ఆ నీరు స్వచ్ఛంగా మారిపోతుంది, మళ్ళీ యథాతథంగా పూర్వం రంగు వచ్చేస్తుంది. అందుకే కృష్ణానది నీలంగా అయిపోతుంది, గోదావరి ఒక రకమైన అందమైన రంగులోకి వచ్చేస్తుంది, గంగానది ఆ బురద దిగిపోయి నిర్మలమైన నీరు వస్తుంది. మనుషులు ప్లాస్టిక్ వేసి కల్మషం చెయ్యాలి గాని ఇంకా వరదలో ఉన్న బురద మాత్రం కిందకి దిగిపోతుంది. అందుకనే శ్రీనాథకవి ఏమన్నాడో తెలిసినా, అగస్త్య మహర్షి ఇండుబకాయ, పూర్వం ఇండుబకాయను ఉండేది, వర్షాకాలంలో బిందులతో నీళ్లు ఇంటికి తెచ్చుకోగానే ఈ ఇండుపుకాయ అరగదీసి అందులో పెట్టేవాళ్ళం. పెట్టగానే ఏమయ్యేది, ఆ ఇండుపుకాయ దెబ్బకి ఆ రసానికి అందులో ఉన్న బురద కిందకి దిగిపోయేది, మట్టి దిగిపోయేది, నిర్మలమైన నీరు, ఫిల్టర్ అనమాట అది. అంత బాగా ఉపయోగపడేది ఇండుపుకాయ. ఇప్పుడు అవి ఏం ఎరగరు పాపం పిల్లలు. కానీ నేను శుభ్రంగా కాలువలో స్నానం చేసి బిందితో మండీళ్ళు తెచ్చేవాడిని, రాగానే మా అమ్మ అందులో ఎండుపుకాయ పెట్టేది, పెట్టగానే నీళ్లు దిగిపోయేవి. ఆ తర్వాత అడుగునున్న బురద తీసి పారేసేవాళ్ళం, మొక్కల్లో పోసేవాళ్ళం. ఆ అడుగునున్న బురద మొక్కలకి ఎరువు కింద ఉపయోగపడేది. వర్షాకాలపు బురద కదా అది, అందువల్ల అంత ఉపయోగపడేది. ఈ మహానుభావుడు అగస్త్యుడు రాగానే బురద కిందకి దిగిపోతుంది గనక, నీరు నిర్మలమవుతుంది గనక ఆయన ఎండుపుకాయట. అటువంటి అగస్త్యుడు ఆకాశంలో దక్షిణపు దిక్కున కనపడ్డాడు. దాన్ని వర్ణించారు, అతి గాంభీర్య విభూతి
ఏక చుళ్ళుకాహంకార నిశేష శోషిత పాధోధిపయస్కుడై నమునిదోచల్ పుణ్య తేజోమయాకృతి ఆ యామ్య దిగంత వీధి ప్రకట క్రీడా కళా గర్వగర్జిత మండూక కళంగితాంబు సుచిత సిద్ధి ప్రదాచార్యుడై. వర్షాకాలంలో నీరంతా కల్మషమైపోయి బురద అయిపోయి అందులో కప్పలు చేరి, కప్పలు వర్షాకాలంలో చూసారుగా బురద నీటిలో చేరి బెక 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 అంటాయి. అందుకే గర్జిత మండూక కళంకిత అంబు సుచిత సిద్ధి ప్రదాచార్యుడై. ఎక్కడైనా మనిషికి హృదయంలో కాలుష్యం వస్తే ఆ కాలుష్యం తొలగించడానికి గురువులు వస్తారు. ఓ మనిషికి దుర్బుద్ధి పుట్టిందనుకోండి, ఆ దుర్బుద్ధి తొలగాలంటే గురువుల యొక్క కటాక్షం కావాలి. ఈయన కూడా ఒక ఆచార్యుడు, గురువు. ఏ ఆచార్యుడు? వర్షాకాలంలో వరద నీరు వల్ల నదులన్నీ కల్మషమైపోయి అందులో కప్పలు చేరిపోయి పీతలు చేరిపోయి బెకబెకలు ఆడుతూ కెకెకెకలు ఆడుతూ మొత్తం నీటిని పాడు చేస్తున్నాయి. ఆ నీరు ఇప్పుడు శుచిగా మారాలి. కలుషితమైన మనిషి మనస్సుని శుచిత్వంలోకి తీసుకెళ్లే గురువులాగా ఈయన నీటిని శుభ్రపరిచేట. అలా నీటిని బురద దిగిపోయి శుభ్రపరిచేటటువంటి ఆచార్యుడై దక్షిణ దిక్కున అగస్త్యుడు కనబడ్డాడు. పైగా అగస్త్యుడు ఎటువంటి వాడు? అతి గాంభీర్య విభూతి, గొప్ప మహామహిమ కలిగిన వాడు. ఆయన మహిమ ఎంత అంతా అని చెప్పడానికి వీల్లేదు. ఎంత మహిమ? ఏకపాద చుడుకాహంకార నిశేష శోషిత పాదోది పయస్కుడు అన్నాడు ఆయన. ఇది ఎర్రాప్రగడ యొక్క అపూర్వ కవిత్వం. అంటే ఒకనొకప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఏ సముద్రమా, హుమ్ అని ఒక్కసారి ఆ సముద్రాన్ని చేతిలోకి రప్పించుకున్నాడు. చేతిలోకి మొత్తం సముద్రం అంతా వచ్చింది. అది కూడా ఉద్ధరణితో పోసినంత నీరయ్యింది. దాన్ని ఒక్క చుడుక అంటే ఒక్క పుడిసిల్లోకి తీసుకుని కేశవాయు స్వాహం తాగేశాడు. ఇంకా రెండోసారి మళ్ళీ కేశవాయు స్వాహ తర్వాత నారాయణాయ స్వాహ లేదు. అంత సముద్రమును కేవలం ఒక్క గుప్పెట్లోకి పుడిసిలోకి తీసుకుని గుటుక్కును తాగినవాడు. మహాసముద్రమును కేవలం ఒక్కే ఒక్క దోసిట్లోకి తీసుకుని తాగేసినంత మహిమ కలిగినవాడు, తాగగలిగినంత మహిమ కలిగినవాడు అటువంటి ముని పుణ్య తేజోమయుడు ఆకాశంలో దక్షిణ దిక్కును కనబడ్డాట. ఒక్కే పద్యంలో ఇంత మహామహిమని చెప్పాడు. ఆకాశంలో మహిమ కలిగిన వాడు కనబడ్డాడు. ఆ మహిమ కలిగిన వాడు అగస్త్యుడు. ఆయన ఎటువంటి వాడు? సముద్రం ఒక్క గొక్కలో తాగినవాడు. అంత గొప్పవాడు తన తపశ్శక్తితో ఆకాశంలో ప్రత్యక్షమవగానే నదులలో ఉన్న మురికి కిందకి దిగిపోయింది. అందులో ఉన్నటువంటి పీతలు కప్పలు మొదలైనటువంటి వాటి వల్ల ఉన్న కాలుష్యం తొలగిపోయింది. నీళ్లు పవిత్రమైపోయాయి. అటువంటి మహానుభావుణ్ణి పుణ్యాత్ములైనటువంటి పాండవులు భక్తి శ్రద్ధలతో చూసి నమస్కరించారట. ఆకాశంలో శరత్కాలంలో దక్షిణం దిక్కున అగస్త్యుడు కనబడగానే ఆయనకి వినయంతో ఆ నక్షత్రానికి నమస్కరించిన వాడికి జీవితంలో ఏ కష్టం రాదు. కష్టాలుంటే ఆ కష్టాలు శీఘ్రకాలంలో తొలగిపోతాయి. వాడికి భవిష్యత్తులో యుద్ధరంగాలలో విజయం ప్రాపిస్తుంది. అటువంటి విజయప్రదాత అయిన అగస్త్యునికి వాడు దండం పెట్టారు. అలా దండం పెట్టారో లేదో మర్నాడు వచ్చేట అక్కడికి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. అగస్త్యుడికి దండం పెడితే భగవంతుడు జగద్గురువైన కృష్ణుడి యొక్క దర్శనం అవుతుంది. శ్రీకృష్ణుడు సత్యభామాసమేతంగా పాండవుల దగ్గరకు వచ్చాడు. ఈసారి సత్యభామతో వచ్చాడు ఆయన. ఆయన వచ్చి పాండవులను ఆశీర్వదించి ముందుగా ద్రౌపదిని పిలిచి, అమ్మా నువ్వేం బెంగపెట్టుకోకు, నీ కొడుకులు ఇప్పుడు ప్రస్తుతం ద్రౌపదుడి దగ్గర లేరు, నీ సోదరుడు ధృష్టద్యుమ్నుడి దగ్గర లేరు, మా ద్వారకా నగరంలో ఉన్నారు. నా కొడుకు ప్రద్యుమ్నుడు నీ కుమారులకి సుభద్రాపుత్రుడైన అర్జునుడి కొడుకైనటువంటి అభిమన్యుని కంటే కూడా ఎక్కువగా విద్యాభ్యాసాల్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాడు. నీ కుమారులు అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలలో ఆరితేరారు. అభిమన్యుణ్ణి సొంత మేనల్లుండి ఎలా చూస్తున్నామో నీ కొడుకుల్ని కూడా అంతకంటే ఎక్కువ ప్రేమగా చూస్తున్నాం. వాళ్ళకి అనేక రకాలుగా సౌకర్యాలు కలిగిస్తున్నాం. నీ కొడుకులు ఆ సుభద్రాపుత్రుడు అందరూ కలిసి అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళు చాలా ప్రేమతో ఐకమత్యంతో కలిసి ఉంటున్నారు. యాదవులు వాళ్ళకి సకల సౌకర్యాలు చేకూరుస్తున్నారు. కాబట్టి నీ కొడుకుల గురించి బెంగపెట్టుకోకు అని దీవించాడు. సరిగ్గా సమయానికి మహానుభావుడు, నిరంతర పరమేశ్వర సంకీర్తన చేసే పుణ్యాత్ముడు, అత్యంత శివభక్తుడు, చిరంజీవులలో అగ్రగణ్యుడు మార్కండేయ మహర్షి వచ్చాడు. ఆ మార్కండేయుడిని చూడగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆయనకు ఆసనమిచ్చారు, కూర్చోబెట్టారు. అప్పుడు శ్రీకృష్ణుడు, మహర్షి, మీ రాకతో పాండవులు చరితార్థులయ్యారు. వీరికి ప్రస్తుతం కొంత మానసిక అశాంతత ఉన్నది. ఆ మానసికమైన అశాంతి తొలగి ప్రశాంతి కలిగేలాగా పురాణ కథలు, ధర్మాలు వినిపించండి అన్నట్ట. వెంటనే ఆయన శ్రీకృష్ణుడికి నమస్కరించి,
ధర్మరాజు గారిని పాండవుల్ని దీవించి ఈ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో మీరు ఏం వినదలిస్తే చెబుతానన్నట్ట. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని ఇలా ప్రశ్నించాడు, అసలు ముందు నాకు పెద్ద అనుమానం ఉన్నది, ఆ అనుమానం తీర్చాకే ఇంక మీకు ఏదన్నా తోస్తే చెప్పండి. ఈ అనుమానం నన్ను ఈ అరణ్యవాసానికి వచ్చినప్పటి నుంచి తొలిచేస్తోంది, నా మనస్సుని తొలిచే ప్రశ్నది. ధార్తరాష్ట్రాంశ్చ దుర్వృత్తాన్ రుధ్యతః ప్రేక్ష్య సర్వశః కర్మణః పురుషః కర్త శుభస్యాప్యశుభస్యవ. పరమ దుర్మార్గులు, ధృతరాష్ట్రుడి కొడుకులు, మోసాలు, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఇవే ఎరిగిన వాళ్ళు, ఎన్నో రకాలుగా మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. అంత దుర్బుద్ధులు, నీచులు హాయిగా సింహాసనాల మీద కూర్చుని కులుగుతూ పరమాన్నాలు తింటూ వైభవాలు అనుభవిస్తూ సుఖంగా ఉన్నారు. మేమందరం చూస్తున్నాం, మేము ఎన్నో ధర్మాలు చేశాం, యాగాలు చేశాం, దానాలు చేశాం, అరణ్యంలో పడి అలమటించిపోతున్నాం. పుణ్యాత్ములకి కష్టాలేమిటి, పాపాత్ములకి సుఖాలేమిటి? లోకంలో చాలామంది అడిగినట్టే అడిగాడు ఆయన కూడా. ధర్మరాజు గారు కూడా కాసేపు సామాన్యుడైపోయాడు పాపం, అంటే అంత బెంగ పెట్టుకున్నాడు ఆయన. చాలామంది ఇలాగే అంటారు, మేము ఎన్నో మంచి పనులు చేస్తున్నామండి, అయినా మా కర్మ ఇలా ఉందండి, ఆ పక్కింటి వాళ్ళు బాగున్నారండి అంటే, ఇప్పుడు బాగున్నారు వాళ్ళు, ఎంతో పూర్వం ఏం చేశారు నీకేం తెలుసు మరి. అది తెలియక ధర్మరాజు అలా అడగగానే అప్పుడు మార్కండేయుడు చాలా మంచి ప్రశ్న వేశావు, నాయన ప్రస్తుతం దుర్యోధనాదులు అనుభవిస్తున్నటువంటి ఈ సుఖాలన్నీ అవి శాశ్వతం అనుకుంటున్నావు. పరమ పాపాత్ములు మొదట్లో సుఖపడినట్టు కనపడతారు, ఆ తర్వాత ఇంతకింత దుఃఖం అనుభవిస్తారు. పుణ్యాత్ములు ఒక్కొక్కప్పుడు ప్రారంభకాలంలో దుఃఖాలు పడినట్టు కనపడతారు, అంతిమంగా విజయం వారిదే. ప్రతి వ్యక్తి పూర్వకర్మను అనుభవిస్తాడు. ఆ రహస్యం నీకు చెబుతున్నాను విను. ఒకనొకప్పుడు సృష్టి ఆరంభకాలంలో భగవంతుడైన నిర్మలాత్మకుడైన పురుషోత్తముడు తన శరీరము నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే వాళ్ళను సృష్టించాడు. బ్రహ్మ ద్వారా ఈ ప్రాణులన్నింటినీ సృష్టించాడు. బ్రహ్మగారు ఆ సమయంలో నిర్మలమైనటువంటి ప్రాణుల్నే సృష్టించాట. సృష్టి ఆరంభకాలంలో ప్రాణులంతా నిర్మలంగానే ఉండేవారట. నిర్మలాని శరీరాణి విశుద్ధాని శరీరిణాం ససర్జ ధర్మతంత్రాణి పూర్వోత్పన్న ప్రజాపతి. మొట్టమొదట ప్రజాపతి సృష్టించినప్పుడు ప్రాణుల శరీరములన్నీ కూడా నిర్మలంగా ఉండేవి, మనస్సులు పవిత్రంగా ఉండేవి, అందరికీ ధర్మములు తెలుసు. ఆ కాలంలో ధర్మము తెలియని వాడు లేడు. ఆ కాలంలో అందరూ వేదములు చదువుకున్న వాళ్ళే, అందరూ యజ్ఞములు చేసిన వాళ్ళే, అందరూ సుఖంగా ఉన్నవాళ్లే. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే వాళ్ళ మనస్సులు పవిత్రంగా ఉండడం వల్ల అమోఘ పల్ల సంకల్పాహ సువ్రతాహ సత్యవాదినః బ్రహ్మభూతాహ నరాః పుణ్యాః పురాణాః కురు సప్తమ. మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడు వాడు ఏమనుకుంటే అది అయిపోతుంది. మీరు అందుకే చూడండి, కొంతమంది నేను ఈ పూట ఈ పని చెయ్యగలను అనుకుంటే చేయగలడు, ఎందుకని అది మనస్సు యొక్క గొప్పతనం. ఆ మనశ్శక్తి లేకపోతే ఈ పని చేయలేరు. మీకు రహస్యం చెప్పనా, హైదరాబాద్లో పేరు చెప్పడానికి వీలు లేని ఒక గొప్ప కోటీశ్వరుడు, నేనంటే ప్రాణం పెట్టే ఒక శిష్యుడు ఉన్నాడు నాకు. ఇంకా ఆయన డబ్బు అంతా ఎంత కాదు, ఆయన తలుచుకుంటే ఈ క్షణంలో నాకు 1 కోటి రూపాయలు ఇచ్చి కాశీలో నా చేత పీఠం పెట్టించగలడు, కానీ బుద్ధి పట్టట్లేదు ఆయనకి, అంత గొప్పవాడు. ఆయనకి ఈ భారతం ఇలాగే 54 రోజుల పాటు ఏకధాటిని నా చేత చెప్పించాలని 1996 నుంచి ఇది కోరిక. 96 అంటే ఇప్పటికి ఎన్నేళ్ళయింది, 21 ఏళ్ళు. 21 ఏళ్లుగా 54 రోజులు ఆయన తలుచుకున్నా నేను అక్కడ ఉండలేకపోతున్నాను. ఆయనకి కుదిరితే నాకు కుదరదు, నాకు కుదిరితే ఆయనకు కుదరదు, మా ఇద్దరికి కుదిరితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడకు కుదరదు, ఇవన్నీ కుదిరితే కర్మ కుదరదు. 21 ఏళ్లుగా డబ్బు ఉంది, ఆయన ఒక్కడే ఎవరూ కూడా వినక్కర్లేకుండా ఒక ఆడిటోరియం కొని వినాలని కోరిక ఆయనకి అవడల్లా. 96 నుంచి ఇదే నేను సరదా కోసం చెప్పట్లా. గురువుగారు మీరు ఈ పురాణం చెబితే మీకు ఏ అడిగితే ఇస్తానంటాడు ఆయన. డబ్బు కోసం అలా అంటే నేను బేరం పెడితే చచ్చినా చెప్పనన్న. అయితే అలాగేనండి, మీరు డేట్ ఇవ్వండి అన్నాడు ఆయన. నేను డేట్ ఇస్తే ఆ టైంలో వాళ్ళ ఆవిడకి డేటు ఏం చెప్తాం, ఇంట్లో సంకల్పం చెప్పుకోవడానికి లేదు. ఈ రెండూ బాగుంటే ఇంకేదో కొడుకు వచ్చి ఇప్పుడు వద్దానని నేను అమెరికా పెడతానంటట. అది ఇదేని కాదని కూడా పిచ్చి పిచ్చిగా ఉంటాయన్నమాట, దానికి చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. లేదా భగవంతుడు ఏదో పరీక్ష పెడుతూనే ఉంటాడు వాళ్ళకి. 21 ఏళ్లుగా భారతము, 54 రోజులు వినలేకపోతున్నాడు ఆయన. ఈ 21 ఏళ్లలో నేను ఎన్ని పురాణాలు చెప్పాను, ఎన్ని దేశాలు తిరిగాను, ఎన్ని చోట్ల తిరిగాను, కానీ కేవలం లాస్ట్ ఇయర్ ఆయన కోరగానే 54 రోజులు కుదిరింది. దీనికి అమోఘ సంకల్పం అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు చెప్తానంటే, హరిప్రసాద్ గారిది అమోఘ సంకల్పం. ఎంత అమోఘ సంకల్పం లేకపోతే 40 రోజులు ఉండడానికి ఇష్టపడని నేను నిజం చెప్పాలంటే ఎప్పటికప్పుడు నా బుద్ధి ఏమిటో తెలియదు కానీ, ఈ సంవత్సరం అయిపోయాక నెక్స్ట్ ఇయర్ బాబు ఇన్ని రోజులు ఉండలేని అనుకోవడం, మళ్ళీ ఆయన అడగగానే ఏమిటో తెలియదు ఆ సమయానికి ఆ డేట్ కుదరడం వచ్చేయడం. ఇది 3వ సంవత్సరమునే మనం 40 హనుమద్వైభవం చెప్పుకున్నాం, 40 సంపూర్ణ భాగవతం చెప్పుకున్నాం, ఈసారి 45 ఇస్తానడం ఏమిటి, 54 అవడం ఏమిటి? దీనికి ఏమని పేరు? అమోఘ సంకల్పం. అనగా మోఘము అంటే వ్యర్థమగుట, వ్యర్థమయ్యే సంకల్పాన్ని మోఘ సంకల్పం అంటాం. ఆయన సంకల్పిస్తే అది వ్యర్థం కావడంలా అమోఘమవుతోంది. అటువంటి సంకల్పం ఎప్పుడు వస్తుంది? దానికి ఇప్పుడు మార్కండేయుడు చెప్పిన మాట, సృష్టి ఆరంభకాలములో ప్రజల యొక్క మనస్సులు ధర్మముతో ఉండేవి, నిర్మలముగా ఉండేవి, విశుద్ధములు. అలాంటి వాళ్ల యొక్క సంకల్పం వ్యర్థం కాదు. వ్యర్థం కాకుండా ఉండాలంటే ముందు నీ సంకల్పం అమోఘం అవ్వాలంటే మనస్సులో పవిత్రత ఉండాలి. లోపల కుళ్ళు కుతంత్రాలు ఉన్నంతకాలం నువ్వు ఏమి తెలుసుకున్నా చేయలేవు ఆ రోజులలో. అందుకే అమోఘ ఫల సంకల్పాహ, వాళ్ళు అనుకున్న దానికి ఫలితం వచ్చేది, వారు అనుకున్న పని అయ్యేది. సువ్రతాహ, వాళ్ళు వ్రతములు నిత్యం చేసేవారు. సత్యవాదినహ, మాట వరుస కూడా అసత్యం ఆడేవారు కాదు. బ్రహ్మభూతాహ, అందుకే వాళ్ళంతా బ్రహ్మజ్ఞానులయ్యారు. బ్రహ్మభూతులు అంటే ఇక్కడ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చచ్చిపోయారని కాదు, వారంతా బ్రహ్మమును ఎరిగిన వారు, పరబ్రహ్మానందం పొందిన వాళ్ళు. నరాహ, ఈ నరులంతా పుణ్యాహ, పుణ్యాత్ములు. పురాణాహ కురుసత్తమ, వీళ్ళంతా ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మహాత్ములు, పురాణ నరులు, అంత గొప్పవాళ్ళు. ఇలా చాలా కాలం నడిచింది, క్రమంగా యుగం మారింది, త్రేతాయుగం ప్రవేశించింది. ఈ కాలంతో పాటే మనుషులలో కొంచెం కొంచెం దుర్గుణాలు ప్రవేశించాయి. ముందు కొంచెం ధర్మం తప్పితే పర్వాలేదులే, అస్తమానము ధర్మం ఏం పరిపాలిస్తాములే అని కొద్దిగా తెగించారు. ఆ తర్వాత ఇంకొంచెం తెగించారు, ఇప్పుడు బరి తెగించారు. ఈ విధంగా క్రమక్రమంగా దుర్గుణములు లోపలికి రావడం మొదలు పెడితే ఏమవుతుందో తెలుసా? సంకల్పశక్తి తగ్గిపోతుంది. ఈ దుర్గుణములు ఎలాంటివో ఇక్కడ మార్కండేయులు వారు ధర్మజుడు అనే ఒక పాత్రని, ధర్మరాజు అనే ఒకనొక పాత్ర వంకతో మనకిచ్చారనమాట. ముందేం చేస్తాడనమాట, రోజు తెల్లవారుజామునే లేస్తున్నాం కదా 5 ఒక్కరోజు బద్దకించి 6 పడుకుంటేనే అంటట. ఒకరోజు ఏం చేశాడు, మినహాయింపిచ్చాడు. ఆ రోజు 6 పడుకున్నాడు. ఎలాగూ 6 పడుకున్నాక 7 8 ఎలాగూ సంధ్యావందనం లేట్ అయింది, ఆ లేట్ అయింది 1 అయితేనే గంట అయితేనే అనుకుంటాడు. ఇంకా కొద్ది రోజులు పోయాక సంధ్యావందనం చేయకపోతేనే, గురువుగారు చెప్పనే చెప్పారు కదా మరీ శరీరాన్ని హింసించొద్దని, కాబట్టి సంధ్యావందనం చేయకుండా ఈ ఒక్కపాటికి స్నానం చేయకుండా ఇడ్లీ తినేద్దాం అనుకుంటాడు. ఇంకెక్కడి నుంచి ఇడ్లీ ఎలాగో తిన్నాం కదా అన్నం కూడా తినేద్దాం అనుకుంటాడు. అన్నం కూడా తిన్నాక ఇంకెలాగో ఇది ఏ రకంగా అయితేనే భ్రష్టమయ్యాం కదా, ఈ భ్రష్టత్వంతో పాటు లోకంలో ఉన్న సుఖాలను అనుభవిద్దాం అనుకుంటాడు. ఈ విధంగా క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వాడిలో దుర్గుణాలు ప్రవేశించి వీడి ఇంద్రియ నిగ్రహాన్ని పాడు చేసి, వీడెప్పుడైతే మినహాయింపిచ్చాడో ఈ మినహాయింపు వీడిని పూర్తిగా ధర్మం నుంచి మినహాయింపిస్తుంది. దాంతో వీడు ధర్మ భ్రష్టుడైపోతాడు. కాలంతో పాటు దుర్గుణములు ఇలా కొంచెం కొంచెం ప్రవేశించి మనిషిని ఆక్రమించాయి, వాడి మనస్సుని పాడు చేసాయి, పుణ్యాలు పాపాలు చేయడం మొదలెట్టారు. పూర్వం పుణ్యం తప్ప పాపం లేదు, క్రమక్రమంగా పుణ్యం పాపం, క్రమక్రమంగా పాపాలు ఎక్కువ పుణ్యం తక్కువ అయిపోయాయి. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, మనుషులకి శరీరం విడిచిపెట్టడం మొదలయ్యింది. పూర్వకాలంలో దేవతలు ముఖాముఖి మానవులతో మాట్లాడి భూమి మీద ఉండి భూమి మీద మానవులతో పాటు కలిసి భోజనం చేసేవారు. కానీ వీరిలో పుణ్యం తగ్గి పాపం రాగానే దేవతలు వీళ్ళని విడిచిపెట్టి క్రమంగా వీళ్ళకి దూరం అయిపోయారు. అసలు కలియుగంలో అయితే అసలు మానవులు దేవతల్ని ముఖాముఖి చూడటం అనేది యోగానికి నోచుకోరని చెప్పేశాడు ఆయన. ఇప్పుడు ఈ పుణ్యపాపాల వల్ల ఏమైంది, పుణ్యం చేసి కొంతకాలం స్వర్గంలో ఉండి మళ్ళీ ఆ పుణ్యం క్షీణించాక భూమి మీద పుట్టడం మొదలెట్టారు. పాపాలు చేసిన వాళ్ళు ఆ పాపములకు తగిన శిక్ష నరకంలో అనుభవించి మళ్ళీ భూమి మీద పుట్టడం మొదలెట్టారు. పాపములు పూర్వజన్మలో కొంచెం చేసిన వాడు మొదట్లో ఇక్కడ దుఃఖం పొందుతాటండి, తక్కువ పాపం ఎక్కువ పుణ్యం చేసిన వాడు ప్రారంభావస్థలో దుఃఖం పొంది ఆ తర్వాత పుణ్యఫలాలు పొందుతాడు. అదే పుణ్యము తక్కువ పాపం ఎక్కువ చేసిన వాడు ఆ కాస్త పుణ్యఫలం ముందు భోగముల రూపంలో అనుభవిస్తాడు, ఆ తర్వాత వాడు పాపాలని దుఃఖ రూపంలో అనుభవిస్తాడు. పుణ్యం మరీ ఎక్కువ చేసేస్తే ఇహలోకంలో సుఖం పొందుతాడు, పరలోక సుఖము పొందుతాడు. మరీ పాపం తప్ప పుణ్యం లేకపోతే ఇక వాడికి ఎప్పుడు అన్నవాడు సినిమాల్లో చూపించినట్టుగా పెళ్ళవదు, పిచ్చి పడుతుంది, అనారోగ్యాలు వస్తాయి, ఇంట్లో ఎవడో సుఖంగా ఉండడు, వాడు ఎన్ని ప్రదక్షిణలు చేసి ఎన్ని జపములు చేసినా వాడికి జీవితంలో సుఖం ఉండదు.
పురాణం విందాం అని ఆరింటికల్లా సిద్ధమైనా వాడు ఎప్పుడు ఏడింటి దాకా రాడు, వచ్చి మధ్యలో కుర్చీలాగి గర్రను గొడవ చేస్తాడు. ఇవన్నీ పూర్వజన్మ కర్మలు అన్నమాట. ఈ విధంగా మనుషులు ఈ పుణ్యపాపముల వల్ల ఈ సుఖ దుఃఖాలు పొందుతున్నారు. దుర్యోధనాదులు ఒకనొకప్పుడు చేసిన పుణ్యం ఇప్పుడు వాళ్ళకి సుఖరూపంలో ఉందయ్యా, మీరు ఒకప్పుడు చేసిన పాపం ఏదో ఉంది, ఆ స్వల్ప కర్మ ఇప్పుడు దుఃఖ రూపంలో అనుభవిస్తున్నారు. ఇక్కడ అనుభవించేస్తే ఇక ఆ తర్వాత మీకు పునర్జన్మ ఉండదు, భవిష్యంతంతా సుఖంగా ఉంటుంది. విను, మనుజునకు ఎవ్విధమున తన చేసిన సుకృత దుష్కృతంబులు ఎరుగల్ తనకనుభవింపపాలివి తనువు చెడుం కాని కర్మతతి చెడదనగా. మనిషికి ఏ రకంగా చూసినా తన పుణ్యం పాపం వాడికి తెలియకుండానే అనుభవించేలా చేస్తాయట. అవి కనపడవు, పుణ్యపాపాలు కనపడవుగా. ఒకప్పుడు పుణ్యమే చేశాడో పాపమే చేశాడో ఆ రెండూ ఎదురుగుండా కనపడదు, కానీ అనుభవ రూపంలో వస్తాయి అవి. కాబట్టి ఈ రోజున ఎవడైనా సుఖములు పొందుతుంటే వాడి వాడ పాపాత్ముడండి అయినా సుఖం పొందుతున్నాడండి అని అనుకోకండి. ఒకప్పుడు చేసిన పుణ్యం, ఇవాళ ఒక మహానుభావుడు దుఃఖం పొందుతూ ఉంటే ఆ దుఃఖం ఇవాళ వాడు చేసిన పాప ఫలితం కాదు, ఒకప్పుడు చేసిన పాప ఫలితం ఇప్పుడు దుఃఖ రూపంలో అనుభవిస్తున్నాడు. ఈనాడు చేసిన పుణ్యం తర్వాత మళ్లీ అనుభవిస్తాడు. ఇవన్నీ పోగేసుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివి అన్నమాట. తనువులు ఎన్నైనా కర్మతతి మాత్రం తొలగదు. అందుకే ఎన్ని జన్మలెత్తినా అనుభవించక తప్పదు తన కర్మము. ఇంకా ఇక్కడ ఇహ సుఖాలు పరసుఖాలు గురించి అద్భుతమైనటువంటి ఒక నిర్వచనం ఇచ్చాడు మార్కండేయుడు. మరీ కొంతమంది ఈ జన్మలో ఉపవాసాదులు కఠినంగా చేస్తారట, దానివల్ల శరీరానికి దుఃఖం ఉంటుంది కానీ చిట్ట చివరికి సుఖం కలుగుతుంది, పరసుఖం. ఇహంలో దుఃఖం పొంది పరంలో సుఖం పొందడానికి పనికొచ్చేవి తీవ్ర కఠినమైన ఆయాసములతో కూడినటువంటి తపస్సులు, ఉపవాసాదులు, తీర్థయాత్రలు. అవి ఈ లోకంలో దుఃఖమే కానీ శరీరం విడిచాక సుఖమిస్తాయి. ఇంకా ఇది కాకుండా ధర్మాచరణ చేసి గృహస్థాశ్రమంలో ప్రవేశించి తన వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇలాంటి ధర్మములను నిర్వహిస్తూ కష్టపడి సంపాదించి ఆ ధనమును కొంత తాను వినియోగించి ఇతరులకు దాన ధర్మాలు చేసేవాడికి ఈ లోకంలో ఇహంలో సుఖం ఉంటుంది, పరంలో సుఖం, రెండింటా సుఖం ఉంటుంది. ధర్మముతో కూడినటువంటి గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి వాడికి ఇహపరాలు రెండు ఉంటాయి. ఇంకా మరికొందరున్నారు ఈ లోకంలో మాట వరసకు కూడా దేవుడు లేడు, దెయ్యం లేదు అని నాస్తికవాదం చేసే పరమనీచాత్ములు కొందరున్నారు. అలాంటి నాస్తికులకి సత్యం, శమం ఈ రెండూ ఎరగనటువంటి నీచులకి ఈ లోకంలోనూ సుఖం ఉండదు. వాడు చివరి రోజుల్లో కుళ్ళి కుళ్ళి తస్తారు, శరీరం విడిచిపెట్టాక ఘోర నరకాల పాలు అవుతారు. ఈ విధంగా కొందరికి ఇహం దుఃఖం, పరం సుఖం, కొందరికి ఇహం పరం రెండూ సుఖంగా ఉంటాయి. మరికొందరికి ఇహంలో ప్రారంభంలో సుఖముండి చివరిలో ఘోర నరకం వస్తుంది, అనారోగ్యాలతో తస్తారు, చచ్చాక నరకము తప్పదు. పాపి తొలుత సుఖపడతాడు, చివరన దుఃఖపడతాడు. పుణ్యాత్ముడు తొలుత దుఃఖపడతాడు, ఆ తర్వాత సుఖాన్నే పొందుతాడు. కాబట్టి నియమములను పరిపాలించండి, దుఃఖం గురించి ఆలోచించకండి. నియమములను జాగ్రత్తగా పరిపాలిస్తే, శాస్త్రధర్మాలను అనుసరిస్తే సత్యము, ధర్మము, శౌచము ఇటువంటి వాటిని పట్టుకున్నటువంటి వాడికి చిట్ట చివరికి భగవంతుని అనుగ్రహం కలిగి తీరుతుంది. భగవద్ అనుగ్రహంతో అటువంటి వాడు శ్రీకైవల్యం పొందుతాడు అనగానే ఆయన చాలా సంతోషపడి, మహాత్మా ఆయువు పెరగాలంటే, చచ్చి కూడా మళ్ళీ బతకాలంటే దానికి ఏ ధర్మమును అవలంబించాలి అన్నాడు ఆయన. చాలామంది మానవులు అల్పాయుష్కులై చచ్చిపోతున్నారు. చస్తే మళ్ళీ బ్రతికే అవకాశం మానవుడికి లేదు భూలోకంలో. ఎక్కడో కొంతమందిని పక్కన పెడితే చచ్చి మళ్ళీ బ్రతికిన వాళ్ళు అరుదు. చచ్చి బ్రతకాలన్నా లేక ఎక్కువ కాలం దీర్ఘకాలం ఆయువుతో జీవించాలన్నా దానికి ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఆ మార్కండేయుడు ఒక అద్భుతమైన కథ చెప్పాడు. పూర్వం ధుంధుమారుడు అని పేరు కలిగిన ఓ హైహయ వంశస్థుడు ఉండేవాడు. కార్తవీర్యార్జునుడి యొక్క వంశమంతా హైహయ వంశం. ఆ వంశంలో ధుంధుమారుడని పేరు కలిగినటువంటి ఒక వీరుడు ఉండేవాడు. ఆయనకు వేట అంటే పెచ్చ. ఒకనాడు తెల్లవారుజామున వేటకెళ్ళాడు. దూరంగా ఒక జింక కనపడింది. వెంటనే చెవిదాకా బాణం లాగి విడిచిపెట్టాడు. ఎక్కుపెట్టిన ఈ బాణం మహావేగంగా వెళ్లి ఆ జింక డొక్కలో తగిలింది. ఆ జింక ఎగిరి కిందపడి తెచ్చింది. తీరా చూస్తే అది జింక కాదు, ఒక మునికుమారుడు. మునికుమారుడు పొరపాటున నల్ల జింక చర్మం కట్టుకుని అడవిలోకి వస్తే ఆ దూరంగా ఉన్న కారణం చేత అది చీకటి అవ్వడం వల్ల ఇంకా సూర్యోదయం పూర్తిగా అవ్వకపోవటం వల్ల ఈ జింక చర్మంతో ఉన్న ఋషికుమారుణ్ణి జింకనుకుని భ్రమపడి ఈ దుందుమారుడు కొట్టేశాడు. అది డొక్కలో దిగబడగానే బాబోయారు ఒక అరుపరిచి వాడు కిందపడి చచ్చిపోయాట. ఆ అరుపు వల్ల అతడు మునికుమారుడిని గ్రహించి దగ్గరికి వెళ్ళి చూశాడు దుందుమారుడు. తీరా చూస్తే ఆ కుర్రాడు కింద పడిపోయాడు. అప్పటికే ప్రాణం పోయింది, శరీరం చల్లబడిపోయింది, కరెక్ట్గా డొక్కలో దిగబడిపోయింది బాణం. ఈ హైహయ వంశస్థుడు చాలా బాధపడిపోయాడు, ఎంత పొరపాటు చేశాను. అందుకే వేట భయంకర పాపమని వ్యసనమని పెద్దలు చెప్పారు. అందులో చీకట్లో వేటకొచ్చి జింక అని భ్రమపడి తపస్సు చేసుకునే ఒక మునికుమారుణ్ణి కొట్టేశాను. ఇప్పుడు ఈ మునికుమారుడి పెద్దలకి ఈ విషయం తెలిస్తే నాకు ఏ శాపం పెడతారో ఆ శాపం పక్కన పెడదాం, ఇది మహాపాపం కదా ఈ విప్రుణ్ణి చంపడం అని ఏడుస్తూ వెంటనే ముందు పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళి చెబితే వాళ్లే కాపాడతారని భావించి పరుగు పరుగున తమ తాత తండ్రి మొదలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను అడవికి వేటకు వెళ్ళాను, ఒక ఆయన పడగొట్టి చంపేశానని చెప్పగానే వాళ్ళు భయపడిపోయి ఆ పెద్దవాళ్ళంతా కట్టకట్టుకుని ఈ కుర్రాన్ని వెంట పెట్టుకుని ఆ అడవిలో ఋషుల ఆశ్రమానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక మహానుభావుడు. ఆయన ఋషులందరికీ కూడా గురువు. ఆయన పేరు తార్క్ష్యుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయాడు. ముందు మా కుర్రాడికి మీరంతా అభయం ఇవ్వండి అన్నట్టు ఈ పెద్ద ఆయన ఆయన దీవించి, ఇంతకీ మీ కుర్రాడికి ఎందుకని అభయం అడుగుతున్నారు అన్నాడు ఆ తార్క్ష్య మహర్షి. అయ్యా అసలు విషయం చెబుతున్నామండి, మా కుర్రాడికి బుద్ధి లేకపోతేటే వేటకు వచ్చాట, ఇక్కడ ఒక ఋషికుమారుణ్ణి బాణం పెట్టుకొట్టి చంపేశాడు. ఆ శవాన్ని ఇంత పూర్వం కూడా మేము చూసాం, ఆ శవాన్ని అక్కడే పొదలో దాచొచ్చాం. ఆ కుర్రాడిని చంపిన పాపానికి యముడేం శిక్ష వేస్తాడో, మీరు ఆగ్రహించి మా కుర్రాడికి ఏమి శాపం పెడతారో అనే భయంతో మీ కాళ్ల మీద పడి క్షమాభిక్షను అర్థించడానికి వచ్చాం, మా వాణ్ణి శపించకండి, మా వంశానికి వాడే దిక్కు అన్నట్టు పాపం ఈ పెద్ద ఆయన. అప్పుడు ఆయన పకపకా నవ్వి, ఏది మీ వాడు బాణం పెట్టుకొట్టి చంపింది వీణేనా అని ఒరే ఇలా రారా అన్నట్ట. ఒక కుర్రాడు అక్కడికి వచ్చాడు, వీణేనా మీ అబ్బాయి బాణంతో కొట్టింది అంటే అందరూ అటుకేసి చూశారు. నిజంగానే ఈ దుందుమారుడి ఇందాక బాణంతో కొట్టింది వాణ్ణే, పైగా వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందు మళ్ళీ ఇంకోసారి శవాన్ని చూసి వచ్చారు. ఆ శవాన్ని పొదలో పెట్టారు. ఒరే ఇందాక పొదలో శవాన్ని పెట్టాం కదా, ఆ శవాన్ని చూసిరారా అన్నట్టు ఈ పెద్ద ఆయన. ఈ కుర్రాడు వెళ్ళి చూసి వస్తే అక్కడ శవం లేదు, ఆ కుర్రాడే ఇక్కడ యథాతథంగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ మతిపోయింది, సందేహము లేకుండా ఈ దుందుమారుడు అనేవాడు బాణముతో ఈతన్ని కొట్టాడు, కొట్టగానే వీడి కింద పడి చచ్చిపోయాడు, చచ్చిపోయిన శవాన్ని మేము పొదలో దాచాం, ఆ కుర్రాడు యథాతథంగా మళ్ళీ బతికి ఇక్కడికి ఎలా వచ్చాడు అని వీళ్ళకి అనుమానం వచ్చింది. అయ్యా తార్క్ష్య మహర్షి, ఇది సత్యమా అసత్యమా? సత్యం కాకపోతే మీరింత ఆనందంగా ఉండలేరు, వీడు బతికాడు కాబట్టే, వీడు యథాతథంగా ఇక్కడ ఉన్నాడు కాబట్టే మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు, లేకపోతే మీకు ఎంత దుఃఖం వచ్చేదో మాకు తెలుసు. బాణం దెబ్బతిని చచ్చిన ఈ మునికుమారుడు మళ్ళీ ఎలా బతికాడు అంటే, ఈ అడవిలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న మా మునులకెవరికి మృత్యుభయం లేదు, మీరెవరైనా బాణంతో కొడితే చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత 4 గంటల తర్వాత మళ్ళీ బతుకుతాం, మాకు దీర్ఘాయువు, మృత్యుభయం లేదు, సుఖంగా ఉంటాం అనగానే ఎందువల్లండి అన్నారట ఈ పెద్దవాళ్ళు. బాణం దెబ్బతిని చచ్చిపోయినవాడు మళ్ళీ 4 గంటల్లో బ్రతకడమా, పైగా దీర్ఘాయువుతో బ్రతకడమా, కారణమేమిటి, ఏమి తపస్సు వల్ల లేక ఏ దేవుడి వరం వల్ల మీకు ఆయువు పెరుగుతోంది, చచ్చి మళ్ళీ మీరు బతుకుతున్నారంటే మేం చెప్పిన నియమాలు పాటిస్తే మీకు కూడా యోగం పడుతుంది అన్నాడు తారుష్యుడు. ఆ నియమాలు ఏమిటో చెబుతున్నా విను. ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం భీమరము, అర్చనీయులతిథుల్ సత్యం బపల్కం బడు మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము, అట్లౌట ఎక్కాలం పటురోగ మృత్యుభయ శంకను పొందమేమెన్నడు. ఇప్పుడు చెబుతున్నాం విను, ఈ నియమములు మేము పాటిస్తున్నాం, ఇప్పుడు నేను చెప్పబోయే నియమాలు మేము నిత్యం పాటిస్తాం, ఆ నియమములు పాటించిన వాడికి మృత్యువు దగ్గరికి రాదు, వచ్చినా వాడికి మళ్ళీ జీవనం వస్తుంది, వాడికి దీర్ఘాయువు కలుగుతుంది. ఏమిటా నియమాలంటే, మొదటిది ఆలస్యం ఒక ఇంత లేదు, మాలో సోమరితనం ఉండదు, అటు సూర్యుడు ఇటు పడుతున్నా రోజు 4 గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాం, ఒక్కరోజు కూడా సెకండ్ తేడా మేము చూపించాం. రోజు 4 గంటలకి లేచేవాడు,
గురువుగారు ఇంకేముందండి, రేపొద్దున రెండింటి ప్రదక్షిణలు చేద్దామని 5 వస్తానన్న వాడు రాకుండా 14 వచ్చాడు అనుకోండి, ఉపయోగం ఉంది? దానికి ఆలస్యము అని పేరు, అంటే సోమరితనం. ఏ వంకతో అయినా మనం సోమరితనం చూపించడానికి లేదు. మా జీవితంలో ఎప్పుడు ఆలస్యం లేదు. శుచి ఆహారంబు, మేము తినే ఆహారం ఎప్పుడు శుచిగా ఉంటుంది. ఎంగిలితనం, పిచ్చి పిచ్చి తిండి తినం, నియమబద్ధమైన పవిత్రమైన అన్నమును తింటాం. పవిత్ర అన్నం మనకు లభించాలి అంటే మనం వండుకున్న ఆహారం పరమాత్మునికి నివేదన చేయాలి. భగవంతుడికి నైవేద్యం పెట్టేస్తే ఆ ఆహారం ప్రసాదం అయిపోతుంది, అది పవిత్ర అన్నం అవుతుంది. ఈ విధంగా మేము పవిత్ర అన్నం తింటాం. నిత్యము చేసే ఏ పనులు అంటే నిత్యాగ్నిహోత్రము, సంధ్యావందనము, ఇవేమి చెయ్యం. అటు సూర్యుడు ఇటు పొడిచినా వాళ్ళకి అడవిలో ఒక గుడి ఉందిటండి, ఆ గుడి అటు సూర్యుడు ఇటు పొడిచినా సాయంకాలం 5 తీయవలసిందే. ఓ రోజు 6 ఓ రోజు 6:30 మనకి టైం దొరికినప్పుడు తలుపులు తీస్తే కాదు. ఎప్పుడు ఒకే నియమం ప్రకారంగా నిత్యక్రియలని మేము ఏమరిపాటు లేకుండా చేస్తాం. అంటే చేసే పనులో సిన్సియారిటీ. ఇక ఈ నియమం పెట్టుకున్నామంటే ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా చేయవలసిందే. మాట వరస కూడా ఆలస్యం లేకుండా ఆ పని చేస్తాం. ఇంకా ఎవరైనా అతిథులు వస్తే అర్చనీయుల అతిథులు, అతిథిని పూజించి తీరతాం. వాడు ఎవడైనా సరే ముందు అతిథిని గౌరవిస్తాం. వాడు లోకకంటకుడైతే వధిస్తాం, మహాత్ముడైతే వాడికి ఇవ్వవలసినవి మేము ఇస్తాం. ఒక్కొక్కప్పుడు అతిథి రూపంలో రాక్షసులు అక్కడికి వస్తారు. రాక్షసులు అతిథి రూపంలో వచ్చినా సరే ముందు అతిథిని గౌరవించాలి. వాడు గనక దుర్బుద్ధితోటి లోకకంటకుడై ఏదైనా చెయ్యరాని పాప పని చేస్తే మాత్రమే అప్పుడు వాడిని వధిస్తారు. అందుకే అగస్త్యాదులు గొప్పవాళ్ళు. ఎందుకు గొప్పవాళ్ళు అంటే వచ్చిన వాళ్ళని ముందు గౌరవించారు, వాడు మంచివాడైతే వరాలు ఇచ్చారు, వాడు నీచుడైతే తపశ్శక్తితో వధించారు. ఈ పనులు మేము చేస్తాం. సత్యమే పలుకుతాం. ఎప్పుడు శాంతి, బ్రహ్మచర్యం విడిచిపెట్టకుండా ధరిస్తాం. ఈ విధంగా ఏ కాలములో అయినా సరే మేము చేయవలసిన పనులు ధర్మములను ఆచరించటం వల్ల పటు రోగ భయంకరమైన రోగములు మాకు రావు, మృత్యువు రాదు, ఏ విధమైన దుఃఖము రాదు. నియమములు పాటించు రాజా, మీకు ఇలాగే ఉంటుంది అన్నాడు ఆయన. ఆ నియమాలు ఎక్కడ పాటిస్తామండి బాబు, వాడు చాలా కఠోరమట. ఈ తార్క్ష వంశస్థులు ఉన్నారే వాళ్ళంతా కూడా భృగు వంశస్థులు, అనగా భార్గవులు, శుక్రాచార్యుడు యొక్క వంశం వాళ్ళు. ఈ మహాత్ముల యొక్క కఠోర నియమాన్ని ఎవరూ పాటించలేరు. అందుకే ఆ గోత్రం వాళ్ళకి, ఆ శ్రీవత్స గోత్రం వాళ్ళందరికీ కూడా కైవల్యమే. వాళ్ళు అరణ్యాలలో నిశ్చింతగా ఉంటారట, వాళ్ళు అదృశ్య రూపాల్లో ఉంటారట. ఓయ్ బాబు, వాళ్ళు ఒక 14,000 మంది ఉన్నారు ఈ భార్గవులు. ఈ భార్గవులకి మరణం రాదు, దగ్గరకి మృత్యువు రాదు, మృత్యువుతో పాటు ముసలితనమూ రాదు. వాళ్ళు ఎప్పుడు కలియుగ అంతవరకు ఉంటారు, ఎందుకంటే ఈ నియమాల వల్ల. ఈ విధంగా ధర్మరాజు గారికి దీర్ఘ ఆయువు, దీర్ఘాయువు, మృత్యుభయం తొలగడానికి కావలసిన మార్గాలన్నీ చెప్పి ఇప్పుడు ఇంకొక గొప్ప కథ చెబుతున్నాను విను. పూర్వం అత్రి అని పేరు కలిగిన ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఒకనాడు తన భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్యామణి, నాకు శరీరం మీద వ్యామోహం తొలగిపోయింది, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని వైరాగ్యంతో భగవంతుణ్ణి దర్శనం చేసుకుని భగవద్ దర్శనం పొంది తరించాలనుకుంటున్నాను, మోక్షం పొందాలని నా కోరిక. అందుకని శివకేశవులని ఆరాధించడానికి అడవికి పోతున్నాను, అనుమతి ఇయ్యి. భార్యకి చెప్పకుండా అడవికి వెళ్ళి సన్యాసం పుచ్చుకుని జపతపాలు చేయకూడదట, అందుకని నేను నీ అనుజ్ఞ స్వీకరిస్తున్నాను, నువ్వు నాకు అనుమతి ఇయ్యి అనగానే ఆవిడంది, ఏమయ్యా 14 పిల్లల్ని కన్నావు, వాళ్ళందరికీ డబ్బులు లేవు పోషించడానికి, నానాయాతన పడుతున్నాను, ఈ పిల్లల పోషణకి నాకు కావలసినంత డబ్బిచ్చాక నీ ఇష్టం నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు మహాత్ముడి, నాకు నీ సంగతి తెలుసు, ఆపినా ఆగవు. అటువంటి వాడిని నేను కూడా ఆపడం ధర్మం కాదు. ఎప్పుడైనా భార్య, భర్త ధర్మం కోసం వెళ్ళిపోతానంటే వెళ్ళి రండి అనాలట. అంతేగాని మా ఆయనండి నాకు చెప్పకుండా కాసిపోతానంటున్నాడండి, వెళ్ళొద్దండి అని గురువుగారి దగ్గర చేపెళ్ళని చెప్పకూడదట. భర్త మంచి పని మీద పెడితే భార్య పంపాలి, కాకపోతే పంపేటప్పుడు నియమం మాత్రం పెట్టించుకోవాలట. ఏమిటది, పోషణకి కావలసిన డబ్బిమ్మని అడగాలి, అది ధర్మం. నువ్వు అరణ్యానికి వెళ్ళు, తపస్సు చేసుకో, శివకేశవుల సాక్షాత్కారం పొంది తరించు, నాకు నా బిడ్డలకి కావలసిన పెన్షన్ ఇచ్చేయి. కాబట్టి ఎప్పుడైనా మీరు కాశీకి వెళ్ళాలంటే పెన్షన్ ఆవిడకి ఇచ్చేయాలి. భార్యను మాత్రం ఆవిడ బతుకు ఆవిడ బతకడానికి కావాల్సిన డబ్బు ఇచ్చేయమని చేస్తాం అనమాట. నాకు డబ్బు తెచ్చి అంటే, నేను పేదవాణ్ణి, పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నన్ను ఏం అడగలేదు, ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి తాను అని పాప ఆయన కాస్త కళ్ళదోడ తీసి గిలుక్కున్నట్ట. ఎందుకంటే పాపం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక. భార్యామణి, నీకోసం డబ్బు ఎక్కడి నుంచి తాను, ఇన్నాళ్ళు ఏదో నువ్వే కొంప గడిపావు, ఆ తోటకూర తెచ్చి బచ్చలాకు తెచ్చి, ఇప్పుడు నాకు సంపాదన ఎలాగో తెలియటంలా, హాయిగా ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా చేస్తుంటే రిటైర్ అయ్యాక పెన్షన్ అనో వచ్చేది, నెలకింత టెన్షన్గా పింఛన్ వస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడేమో ముసలండి అయ్యాను, ఎలా డబ్బు సంపాదించడం అన్నాడు. ఆవిడ చాలా తెలివైందండో. ఇప్పుడు ప్రస్తుతం వైణ్య మహారాజు పరిపాలిస్తున్నాడు. వైణ్యుడు అంటే పృథు చక్రవర్తి. పృథు చక్రవర్తి విష్ణుస్వరూపుడు, ఆయన భార్య సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి. వాళ్ల దగ్గరికి వెళ్ళి పండితులు ఏమడిగినా ఆయన ఇస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి యాచించి ధనం తెచ్చి మా కుటుంబానికి అప్పగించి నువ్వు తపస్సుకు పో అంది ఆవిడ. ఇలాంటి భార్యను దొరికితే ఎంత బాగుండునే, హాయిగా అందరూ అడుగుపోవచ్చు. ఈ విధంగా వెంటనే అత్రి మెచ్చుకునేవాడిని. పృథు చక్రవర్తి సింహాసనం మీద ఉండగా ఎంతో మంది ఋషులు అక్కడుండగా ఆయన్ని చూడగానే మహాత్ముడు గనక ఇలా దీవించాట. నీవ విధాతవు ఇంద్రుడవు నీవ, సమస్త జనేశ్వరుండవు నీవ, అశేష ధర్మములు నీవ ఎరుంగుదు, నిన్ను బోలగా ఈ వసుధాతలంబున మహీశ్వరులెవ్వరు లేరు. సన్మునీంద్రావలి ఎప్పుడు నిన్ను కొనియాడు పరిస్ఫుట వాక్యభంగులు. మహాత్మా, నిన్ను చూడగానే నీవెవరో గ్రహించాను. నువ్వు సాక్షాత్తు బ్రహ్మవి, ఇంద్రుడివి, నీవే ఈ లోకాలని పరిపాలించే ఈశ్వరుడివి, అన్ని ధర్మములు ఎరిగిన మహాత్ముడివి. నీలాంటి పుణ్యాత్ములు ఈ భూమండలం మీద మరెవ్వరూ లేరు. రాజంటే నువ్వే. అందుకే మునీశ్వరుడు నిరంతరం పృథు చక్రవర్తి అంటే విష్ణుస్వరూపుడని పవిత్రమైన వాక్కులతో నిన్ను స్తుతిస్తారు. తమ పాండిత్యంతో నిన్ను అందరూ స్తుతిస్తున్నారు. మహాత్మా అని దీవించగానే ఆ పక్కనే గౌతముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బ్రాహ్మడు, బాగా చదువుకున్నవాడే. వెంటనే పళ్ళు పటపట కొరికి లేచి నిలబడి, దౌర్భాగ్యుడా, డబ్బు కోసం ఒక మనిషిని పట్టుకుని ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మ విష్ణువు అని స్తోత్రం చేస్తావా? ఇంత కక్కుర్తే. ధనం మీద ఆశ ఉండవచ్చు కాక ఒక సామాన్య మానవుణ్ణి, వాళ్ళుండి రేపు పోయేవాణ్ణి, జరామరణాలు పొందేవాణ్ణి పొగడ్డం ధర్మమా అన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నన్ను దౌర్భాగ్యుడా నువ్వు తిట్టినంత మాత్రం చేత నాకు వచ్చే నష్టమూ లేదు. పండితుడా అని పొగిడితే దానివల్ల కొత్తగా నాకు వచ్చే కొమ్ములు లేవు. కానీ నేను ధర్మమే చెప్పాను. వేదశాస్త్రం ఒక గొప్ప ధర్మం చెప్పింది, నా విష్ణు పృథివీపతి, విష్ణువు కానివాడు మహారాజు కాడు. ఒక మహారాజులో విష్ణువు యొక్క అంశం ఉంది. సహజంగా అధికారంలో ఉన్నవాడిని ప్రశంసించాలి. ఆ ప్రశంసించడం కూడా ధర్మం ఉంటే తప్పక ధర్మాన్ని పైకెత్తాలి. ఈ మహాత్ముడు ఎంతో మందికి దాన ధర్మాలు చేశాడు, ఎంతో మందికి జలమిచ్చాడు, ఎంతో మందికి గోవులు ఇచ్చాడు. ఎప్పుడూ ధర్మం తప్పడు, సత్యం పలుకుతాడు. అటువంటి వాడిని పొగడ్డంలో తప్పేముంది అన్నాడు. ఎన్ని గుణాలుంటే మాత్రం, వేదంలో చెప్పిన నా విష్ణు పృథివీపతి అనేది ఊరికే మనుషుల కోసం చెప్పారేమిటి, ధర్మం కోసం చెప్పారన్నట్టు తొందరపడి. వేదం నా విష్ణు పృథివీపతి అంది అంటే అర్థం ఏమిటి, విష్ణువు ఈ రాజు రూపంలో ఉంటాడు అంటే విష్ణువు యొక్క అంశ ప్రభుత్వంలో ఉన్న వారిలో ఉంటుంది, దాన్ని గౌరవించవలసిందే. అందుకే ఆ సీట్లో ఎవరు కూర్చున్నా వాళ్ళని మనం గౌరవిస్తున్నాం కదా. మన అవునన్నా కాదన్నా ఆ సీట్లో కూర్చున్నవాడు రాజు కాక తప్పదు. సీఎం అంటే సీఎం, పిఎం అంటే పిఎం, అది ధర్మం అంతే అది. అనగానే వీడు మళ్లీ రెచ్చిపోయాడు. ఈ విధంగా ఇద్దరు వాదోపవాదాలు చేసుకున్నారు. ఈ వాదోపవాదాలకు అక్కడ 10,000 మంది పండితులు ఉన్నారు ఉండడానికి, ఎవరూ సమాధానం చెప్పలేకపోయారట. అప్పుడు అత్రి, ఎంతమంది ఉండి మీరు తీర్పు చెప్పకపోతే అది అధర్మం అవుతుంది, అదో ఇదో చెప్పండి, ఏది మంచో ఏది చెడ్డో, నేనన్నది ధర్మమా ఆయనన్నది ధర్మమా అనగానే అప్పుడు కాశ్యపుడు అనేవాడు లేచాడు. అయ్యా, ఇది చాలా గహనమైన విషయం, నిగూఢమైన విషయం, ధర్మ సూక్ష్మం. ఇది ధర్మ సూక్ష్మాన్ని మేము తేల్చలేము. ఎందుకంటే నువ్వేమో గొప్పవాడివి, ఈ గౌతముడు గొప్పవాడే, మేము తొందరపడేదన్నంటే మీలో ఎవరు శపించినా మాకు ప్రమాదం. ఈ విషయాన్ని తేల్చే శక్తి సనక సనందనాదులలో సనత్కుమారుడికే ఉంది. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడనే నలుగురిని బ్రహ్మమానస పుత్రులు అంటారు. ఆ బ్రహ్మమానస పుత్రులలో సనత్కుమారుడనే వాడికి మాత్రమే ఆ శక్తి ఉన్నది. ఆయన్నే పిలిపిద్దాం అనగానే అందరూ కలిసి ఆయన్ని స్తోత్రం చేశారు. వెంటనే సనత్కుమారుడు అక్కడికి వచ్చాడు. ఆయన రావడంతో ఈ అత్రి నిజమే చెప్పాడు. రాజా వై ప్రతితో ధర్మ ప్రజానాం పతిరేవచ సయేవ శక్ర శుక్రశ్చ సదాతాచ బృహస్పతి. రాజు ధర్మాన్ని నిలబెట్టే మహాత్ముడు అంటే, అందుకే రాజు అంటే ధర్మమే. ప్రజలకి పతి ఆయన, భర్త, అందరినీ భరించవలసిన వాడు ఆయన. ఆయనే ప్రజల్ని ఎప్పటికప్పుడు ధర్మ మార్గంలో నడపాలి, దొంగల్ని శిక్షించాలి, మహానుభావుల్ని రక్షించాలి, యజ్ఞములకి కావలసిన ఏర్పాట్లు చేయాలి, ప్రజలకి కావలసిన జల సౌకర్యాదులు కల్పించాలి, గృహాలు ఇవ్వాలి, ధనమివ్వాలి, భోజన వసతి కల్పించాలి, పన్నులు వసూలు చేయాలి. ఈ ధర్మ మార్గం ఒక క్రమశిక్షణతో భూమి మీద దుష్టులు లేకుండా చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు. అందుకే ఆయన ఇంద్రుడు, ఆయనే శుక్రుడు, శుక్రుడు అంటే ఇంద్రుడు అనమాట, ఆయనే శుక్రుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే బృహస్పతి, అందులో సందేహం లేదు. అందువల్ల ఈ అత్రి ధర్మమే చెప్పాడు. పైగా ఉట్టుట్టి రాజు కాదు ఈయన, సాక్షాత్తు విష్ణుస్వరూపుడు, ఎన్నో ధర్మములు కలిగిన వాడు. మహాత్ముడిని మహాత్ముడు అని పొగడంలో తప్పు లేదట. ఇప్పుడు మీకు అర్థమైందా? అప్పుడప్పుడు నేను ఆయన పొగిడితే తప్పు లేదు, మీరెవరు ఏమనుకోకండి. అసలు రహస్యం చెబుతున్నాను ఇప్పుడు. ధర్మాత్ముడిని ధర్మాత్ముడు అండంలో ఏం తప్పు లేదు. అలా అనకపోతే కూడా తప్పు అంటున్నాడు ఈయన. ఒక ధర్మాత్ముడి ధర్మాత్ముడు అనగపోవడం కూడా అది నీ దోషం. ఇతడు ధర్మాత్ముడి ధర్మాత్ముడు అన్నాడు గనక ఇందులో దోషము లేదనగానే ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. వెంటనే రాజుగారు, నీవింత ధర్మం పలికేవు గనక ఆ ధర్మాన్ని నేను నిలబెడతాను, ఇదిగో నీకు ధనమని ఇచ్చి పంపించేశాట. ఆ అసూయతో మాట్లాడిన గౌతముడికి ఆ క్షణమే వాగ్బంధనం అయిపోయింది. అందుకే అసూయతోటి మహాత్ములు తిట్టకూడదండి. మనకి ఎంత కోపమైనా ఉండొచ్చు, ఇవాళ భగవంతుడు మనకి ఒక వాక్శక్తి ఇచ్చాడు, ఇచ్చాడు కదా అని దానితోటి చాలా ఉన్నతులైన వాళ్ళని ఎడాపెడా తిట్టేస్తే టీవీలు దొరికాయి కదా అని ఇంటర్వ్యూ ఇచ్చేసి, వాడు దుర్మార్గుడు, వాడు పాపత్ముడు, వాడు చెప్పింది శాస్త్ర ప్రమాణం కాదని వాగేస్తే దీనివల్ల శాపానికి గురవుతాడు వాడు. మనం ఇష్టం వచ్చినట్టు వాక్కూడదు. ఇవాళ ఉన్న వాక్కు యథాతథంగా ఎప్పుడు ఉంటుందనుకోకండి. భగవంతుడు ప్రతివాడికి ఒక సమయం ఇచ్చేస్తాడు, ఆ సమయం దాకా చూస్తాడు, పాపం పెరిగితే అప్పుడు శిక్షిస్తాడు. ఈ గౌతముడు వాగాడు, వాగ్బంధనం అయిపోయింది. మహాత్ముడు అత్రికి ధనం వచ్చింది. ఆ ధనాన్ని భార్యామణులకు ఇచ్చేసి వెంటనే ఆయన, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో, ఇక నేను అడవికి పోతున్నానని అడవికి వెళ్లి తపస్సు చేసి ఆ అత్రి తరించాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మముతో కూడిన వాడిని ప్రశంసించిన వాడు తపశ్శక్తి పొందుతాడు, ఆ తపశ్శక్తి వల్ల తరిస్తాడు. అటువంటి ధర్మమును నీవు కూడా పోను. ఇంకొక గొప్ప విషయం చెబుతున్నాను. అన్నిటికంటే మానవుడికి సరస్వతీ కటాక్షం చాలా గొప్పది. ఎన్ని గింజుకున్నా ధనం వచ్చినంత తొందరగా సరస్వతి రాదు. ధనము కూడా అంత తేలిగ్గా రాదు, కానీ ధనదేవతకో లక్ష్మీదేవికి తొందరగా కరుణించే లక్షణం ఉంది. కానీ సరస్వతి కఠోర నియమం ఉంటే కానీ కరుణించదు. పూర్వం తార్క్ష్యుడు అని పేరు కలిగిన ఒక మహర్షి కఠోర తపస్సు చేసి సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై స్వాహ అనే ఒక గొప్ప మంత్రాన్ని ఆయన చదివాడు. అప్పుడు ఆ సరస్వతి ఆయనకి ప్రసన్నురాలై, నాయన నీకేం వరం కావాలో కోరుకో అంది. తెల్లని చీర కట్టుకుని ఆపాదమస్తకం, తెల్లని శరీరకాంతితో, మల్లె పువ్వుల వంటి కాంతితో, మల్లె పువ్వులు లాంటి పువ్వులతో, తెల్లని పువ్వులతో ఉన్న దండని మెళ్ళో వేసుకుని ప్రత్యక్షమైన తల్లి, నీకేం కావాలో కోరుకోమంటే ఆ సర్వశుక్లయైన సరస్వతికి ఆయన నమస్కరించి, అమ్మా నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం ఉన్నది, మానవుడికి ధర్మం అంటే ఏమిటి, అసలు ఏ ధర్మాన్ని వాడు పాటించాలి, పురుషునికి ఏది ధర్మం, పుణ్యగతులు పొందడం ఎలా, ఈ రెండింటికి సమాధానం చెప్పన్నాడు. వేదాన్ని చదవడం, చదవడం రాకపోతే శ్రద్ధతో వినడం. వేదం అందరం చదవలేం కదా, చదవలేనప్పుడు ఏం చేయాలి. ఎవరైనా మహానుభావులు అప్పుడప్పుడు అక్కడ వేద పఠనం చేస్తూ ఉంటే చూశారుగా, మొన్న మధ్యన వేద పఠనం జరిగింది. జరిగినప్పుడు వచ్చి అక్కడ కాసేపైనా కూర్చుని రెండు ముక్కలైనా చెవిలో వేసుకోవాలి. వేదాన్ని విమర్శించకూడదు. వీలున్నంత వరకు పురాణములను ఇతిహాసాలను శ్రద్ధతో చదవడం లేక వినడం, యజ్ఞములు చెయ్యడం లేక చూడడం. గోపోషణ గురించి ఇక్కడ అరణ్యపురంలో చెప్పారు, గోవుల్ని భక్తితో పోషించండి. పోషించడం అంటే మీకు తోచిన చెత్తంతా పెట్టేయకండి. ఇందాక ఎవడో పుల్లని మామిడికి దానికి పెట్టేశాడు పాపం, అది ఆ టెంక తినలేక బయటకు కక్కేసింది. టెంకతో కూడా కాయ పెట్టచ్చామని పాపం, అందుకే అక్కడ బోర్డు పెట్టారు. ఎన్ని పెట్టినా మాబోటి వాళ్ళని రోజూ చెబుతున్నాం, ఆవులకి మనము బాగా దాని మీద నాలెడ్జ్ లేకపోతే, ఆవులు ఏం తింటాయో దేని వల్ల లాభమో తెలియకపోతే మాత్రం తొందరపడి పెట్టకూడదు. నాకు అంతో ఎంతో తెలుసు, ఎందుకంటే నేను చాలా చోట్ల, నాకు కూడా గో సంరక్షణ ఉంది తూర్పుగోదావరిలో. నేను శిష్యుడి ద్వారా అద్భుతంగా గో సంరక్షణ చేయించగలుగుతున్నాను. కాకినాడ దగ్గర పెదపూడి అనే ఊళ్ళో ఆయన రేపటి నుంచి, రేపు సాయంత్రం వస్తారు, ఎల్లుండి నుంచి భాగవతం పారాయణం చేస్తున్నాం ఇక్కడ అద్భుతమైన రీతిలో. కాబట్టి మా గో సంరక్షణ ఉంది గనక నేను అప్పుడప్పుడు దానికి కొంత ధనాన్ని కేటాయిస్తున్నాను గనక గోవులు ఏం తింటాయో తెలుస్తుంది. అలాగే నిత్యం గోవులు పోషించేవాడికి తెలుస్తుంది. ఎవడ పడితే వాడు గోవులు ఏం తింటాయో తెలియకుండా ఇష్టమొచ్చాడు ఏది పడితే పెట్టకూడదు. వండిన అన్నం పెట్టకూడదు తెలుసా, వండిన కూరలు పెట్టకూడదు, కుళ్ళిపోయిన పళ్ళు పెట్టకూడదు, మామిడికాయ పొరపాట్లు కూడా పెట్టకూడదట గోవుకి, దానికి లోపల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. చక్కగా ఏం పెట్టాలో ఏ దాణా పెట్టాలో ఇవన్నీ వైద్యుల సలహా ప్రకారం పెట్టాలి. అందుకే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇలాంటి చోట గో సంరక్షణ జరుగుతున్నప్పుడు రోజు ఎన్నో అద్భుతమైన గోవులు, కపిల గోవులు ఉన్నాయి, ఇక్కడ తెల్లని గోవులు ఉన్నాయి, వాటిని పోషిస్తున్నారు కదా, ఎంత శ్రద్ధగా చూస్తున్నారండి నిజంగాను. కళ్ళ మట్టి నీళ్లు వస్తాయి ఆ శ్రద్ధను చూస్తే. ఫ్యాన్లు పెట్టారు, దోమలు రాకుండా చుట్టూతా మెష్ పెట్టారు, గేట్లు పెట్టారు. ఇన్ని గేట్లు పెట్టినా మనం గేటు తీసుకెళ్లి చెత్త పెట్టకూడదు వాటి. అందుకు చెబుతున్నాను, డబ్బు ఇవ్వండి, నష్టం ఏమిటి, గో సంరక్షణకు డొనేషన్ ఇచ్చేయండి, వాళ్ళు ఏం పెడితే బాగుంటుందో చూస్తారు. ఎవడికి పెట్టండి అంటే తన చేత్తో దానికి ఏదో ఒకటి పెట్టాలని, తన చేత్తో దానికి దానికి ఏదో తిండి పెట్టి చంపడం కంటే ధనమును ఆ గో సంరక్షణ చేసేవారికి ఇస్తే వారు నియమం ప్రకారంగా ఎప్పుడు పెట్టాలో, ఏది పెట్టాలో, ఏది పెడితే దానికి లాభం పెడతారు. అలా తెలియకుండా పిచ్చి పిచ్చి వాటికి పెడితే పుణ్యం కంటే పాపం వస్తుంది. నేను చెప్పడం కాదు, అది జరుగుతోంది చాలా చోట్ల. కొన్ని పదార్థములు దాని కడుపులోకి టెంక వెళ్ళిపోయిందంటే కడుపు ఉబ్బిపోయి ఎదిరిపోతే ఏదైనా అయిపోతే ఆ పాపం మీకు చుట్టుకుంటుంది. అందుకే నేను చాలాసార్లు హెచ్చరిద్దాం అనుకుంటున్నాను, ఆహార పదార్థములను మీ ఇష్టం వచ్చినట్టు దానికి పెట్టకండి, ఎప్పుడు పెడితే అప్పుడు వాటిని పీడించకండి. గోమూత్రం నెత్తి మీద నెత్తిమీద తొలుకుంటే పుణ్యం అని చెప్పి అస్తమావాటు వెళ్ళి దాన్ని పొయ్యి పొయ్యి అని పీకుతారా, పేడ వెయ్యి అంటారా. నేను చూశాను ఈ మధ్యకాలంలో ఉపన్యాసాలు చెప్తున్నప్పుడల్లా నాతో పాటు కొంతమంది వస్తున్నప్పుడు చూసి దాని దగ్గరికి వెళ్ళి కాస్త పొయ్యి తల్లి అని పీకితే అది ఏమన్నా ధర్మమా? మీరు మలమూత్ర విసర్జన వస్తే పెడతారా, మీ అంతటా మీరు బతిమాలితే పెడతారా, ఆలోచించండి ఒకసారి. మన అవి కూడా అవి చాలా గొప్ప అద్భుతమైన జంతువులు, ఇంత గట్టిగా చెబితే కానీ అర్థం కాక చెప్పవలసి వస్తుందన్నమాట. అందువల్ల గోవుల్ని మూత్రం కోసమని పీడించకండి, దాని గాత్రాన్ని బట్టి పీకండి. అలాగే అది పేడ వేస్తే కావాలంటే అడగండి, గోమూత్రం అది ఇస్తారు వాళ్ళు. మీరు చేయవలసిన పని ఈ రోజు నుంచి ఉత్తములైనటువంటి గో సంరక్షకులు అవ్వాలి. అవ్వడం అంటే ధన రూపంలో ఇచ్చేయండి ఆ సంరక్షణకి, ఎందుకంటే ఇక్కడ అంత బాగా జరుగుతోంది, నేను చూస్తున్నాను కాబట్టి. మనం ఏది పెడితే దానికి పెట్టకూడదు. ఒకవేళ పెట్టవలసి వస్తే ఏం పెడితే అది తింటుందో, దేనివల్ల దానికి ఆరోగ్యం వస్తుందో ఆ గో సంరక్షణ చేసేవాళ్ళని నూటికి నూరు పళ్ళు అడిగి ఒకటి రెండు సార్లు అడిగి తెలుసుకునే పెట్టండి, పిచ్చవ పెట్టకండి. గోపోషణ చాలా గొప్పది. సరస్వతీదేవి అరణ్యపురంలో చెప్పింది, గొప్ప ధర్మం మానవులకి గోపోషణ. అన్నిటికీ మించి గోదానం, ఆవుల్ని ఎద్దుల్ని సరైన వాళ్ళకి దానం చెయ్యాలి. ఇవన్నీ కూడా మానవులకి ఇహపరాలు రెండూ ఇస్తాయి. ఆ తర్వాత అగ్ని పూజ చాలా గొప్పది. అగ్నిహోత్రుని నిత్యం వ్రేల్చాలి, యజ్ఞాలు చెయ్యాలి. ఇవి శుభమైన వేద ధర్మములు. వీటిని ఆచరించిన వారంతా పుణ్యలోకాలు పొంది తీరుతారు అనగానే అప్పుడు తార్చుడు అత్యంత భక్తితో సరస్వతిని ప్రార్థించాడు. అదే ఎర్రా ప్రకట రాసిన గొప్ప పద్యం. ఆ పద్యం ఇక్కడదనమాట అరణ్యపురంలో, అంబ నవాంబుజోజ్వలకరాంబుజ అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నను కృపచూడు భారతి. అమ్మా భారతి, నన్ను దయతో చూడు, నువ్వు ఎటువంటి దానివి, అమ్మవి అంబ అన్నాడు. ఆవిడ చెయ్యి ఎలా ఉందిట, తామర పువ్వులు ఉందిట, కరాంబుజ అంటే చెయ్యియే తామర పువ్వు. అది మామూలు చెయ్యి కాదు, తామర పువ్వు లాంటి చెయ్యి. ఆ తామర పువ్వు లాంటి చెయ్యి అది కూడా అప్పుడే వికసించిన ఎర్ర తామర పువ్వులో మెరిసిపోతుంది. అంటే ఆవిడ అది చెయ్యి మెరిసిపోతున్న తామర పువ్వు రంగులో ఉందన్నమాట. అలాంటి కరపద్మం కలిగిన దార. శరత్కాలంలో, శారద అంటే శరత్కాలం, ఆశ్వయుజం కార్తీకం వాటిని శరత్కాలం అంటారు కదా, ఆ కాలంలో చంద్రుడి యొక్క చంద్రిక వెన్నెల ఎలా ఉంటుంది, అమ్మవారు కూడా తెల్లగా శరత్కాలపు పిండి వెన్నెల వలె వెలిగిపోతోంది. అమ్మ తెల్లగా ఉందిట, ఆ తెలుపుని దేంతో పోల్చారు, శరత్కాలపు చంద్రుడి వెన్నెలతో పోల్చారు. ఆ వెన్నెల ఎంత తెల్లగా ఉందో అమ్మ సరస్వతి కూడా అంత తెల్లగా ఉన్నదనమాట. ఇక ఆ తల్లికి రకరకాల ఆభరణాలు, చెవులకు దుద్దులున్నాయి, చేతులకి గాజులున్నాయి, నడుముకి వడ్డాణం ఉంది, ఇంకా భుజకీర్తులున్నాయి, కిరీటం ఉన్నది. ఈ ఆభరణముల కాంతి అన్ని దిక్కులకి వెదజల్లబడుతోందనమాట. దిక్కులన్నీ అమ్మవారి యొక్క రత్నాభరణాల కాంతితో నిండిపోతున్నాయి. అమ్మవారి శరీరం మీద ఉన్న నగలు ఎంత కాంతిగా ఉన్నాయో ఆలోచించండి, అన్ని దిక్కులకి కాంతి పెడుతోందనమాట. ఆ తల్లిని వేదమంత్రాలతో అంత స్తోత్రం చేస్తారు. మన యొక్క భావములని ఆకాశంలో, మన మనస్సులో రకరకాల భావాలు పుడతాయిగా, ఈ భావములని ఆకాశ వీధిలో స్వేచ్ఛగా తిరుగుతోందా తల్లి. అటువంటి భారతి నీకు నమస్కారం, నన్ను దయచూడు అనగానే ఆవిడ ఆయన అనుగ్రహించి సరస్వతీ కటాక్షమిచ్చి ఆ తర్వాత ఆయనకి శాశ్వత కైవల్యం ఇచ్చింది. ఈ కథ శ్రద్ధగా విన్నవాడికి, ఈ స్తోత్రం భక్తితో చేసేవాళ్ళకి సర్వకాల సర్వావస్థలలో సరస్వతీ కటాక్షం వస్తుంది. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ పార్వతి తప్పక అనుగ్రహిస్తారు. అప్పుడు ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం పొందిన వ్యక్తికి శరీరం విడిచాక కైవల్యం వస్తుంది. ఈ లోకంలో ఇక్కడ భోజనం, జ్ఞానం, సర్వశక్తులు లభిస్తాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే మూడు శక్తులు లభిస్తాయి. ఆ తర్వాత మార్కండేయుడు, నీకు ఇప్పుడు మరొక అద్భుతమైన కథ చెబుతున్నాను విను. ఆ కథ వింటే మానవుడు కలి ప్రభావం నుంచి బయటపడతాడు. అదే వైవస్వతమను చరిత్ర. చాలా కాలం క్రితం చాక్షుష మనువు కాలంలో, అంటే ఇప్పుడు ఇది 7వ మనువు కాలం కదా, 6వ మనువు చాక్షుషుడు. ఆ మనువు కాలంలో శ్రాద్ధదేవుడు అని పేరు కలిగిన ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆ మహాత్ముడు ఒకసారి వైరాగ్యం పోని ఆహారాన్ని, ధనాన్ని, కుటుంబాన్ని, రాజ్యాన్ని, బంధువులని అన్నిటినీ త్యజించి ఒక కేకారణ్యానికి వెళ్ళాడు. ఆ కేకారణ్యంలో చిన్న పర్ణశాల వేసుకున్నాడు. అందులో కూర్చుని నిరంతరం జపతపాలు చేసేవాడు. అప్పుడప్పుడు ఆయన దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద సరస్సు ఉంటే ఆ సరస్సులో స్నానానికి వెళ్ళేవాడు. ఆ సరస్సుకు పక్కన సముద్రం కూడా ఉన్నది. సముద్రం, సముద్రం పక్కన సరస్సు, సరస్సు పక్కన ఈయన ఆశ్రమం. ఈయన వీలుని బట్టి సముద్ర స్నానం, సరస్సు స్నానం కూడా చేసేవాడు. ఒకసారి ఈయన సముద్రంలో అర్ఘ్యప్రదానం చేయడానికి వెళ్ళాడు. ఆ చేతులకు నీళ్లు తీసుకోగానే అందులోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది. ఆ చేప పిల్ల వచ్చింది ఏమిట్రా అని మళ్ళీ నీళ్లలో వేయబోయాడు. ఎందుకంటే సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నటువంటి నీళ్లలో ఏ విధమైనటువంటి పురుగులు, పుట్ర, చేపలు ఇలాంటి ప్రాణులు ఉండకూడదు. అందుకని ఈ నీళ్లు అందులో వేసేసి మళ్ళీ మంచినీళ్లు తీసుకుని అర్ఘ్యమిద్దాం అనుకుని అది అందులో పారేసి మళ్ళీ నీళ్లు తీసుకున్నాడు. మళ్ళీ చేప పిల్ల చేతిలోకి వచ్చింది. ఈయన మళ్ళీ అందులో వేయబోతుంటే ఆ చేప, మహారాజా నేను కావాలని నీ చేతిలోకి వస్తున్నాను, నేను బుల్లి చేప పిల్లని, మీరు గనక నన్ను నీళ్లలో వేసేశారంటే ఈ నీళ్లలో ఉన్న పెద్ద పెద్ద జంతువులు నన్ను తింటాయి, ఈ సముద్ర జలాలలో పెద్ద చేపలు, తిమింగలాలు, మొసళ్ళు, పాములు ఉన్నాయి, పాములైనా తినేస్తాయి నన్ను, మొసళ్ళైనా తింటాయి లేదా తిమింగలాలు తింటాయి, అవేం తినపోయినా మా జాతి చేపలు కూడా చిన్న చేపని పెద్ద చేప, చిన్న చేపని పెద్ద చేప మింగుతున్నట్టు. మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్, జాగ్రఫికల్ ఛానల్స్ చూస్తే అందులో పెద్ద పావు ఇంకో పావును మింగేస్తూ ఉంటుంది. పావులు పావులు మింగేస్తాయి. మనుషులు మనుషులు మింగడంలా, ఏదో మీలాంటి మంచివాళ్ళు పక్కన పెడితే మనుషులు కూడా మనుషులు మింగేస్తున్నారు తెలియకుండానే. అలాగే పావుల్ని పావులు, చేపలని చేపలు మింగుతాయి. నన్ను ఏ చేపన్నా పొట్టన పెట్టుకోవచ్చు, ఆ పాపం నీకు చుట్టుకుంటుంది, నన్ను రక్షించవా, నీకు పుణ్యం ఉంటుంది అనగానే అలాగేనని ఆయన ఏం చేశాడు, పక్కన ఉన్న కమండలంలో వేసుకున్నాడు. ఇక్కడ సంధ్యావందనం, అర్ఘ్యప్రదానం చేసి ఈ కమండలంలో ఉన్న చేపని ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంటి చేప పిల్ల కాస్త కమండలం నిండిపోయింది. అందులో ఉండలేక, ఇమడలేక, మహారాజా ఈ కమండలం నాకు సరిపోవడం లేదు, కమండలం కంటే పెరిగిపోయింది నా శరీరం, నన్ను ఇంకొక చోట ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉంచవా, అది కూడా నీళ్లున్న పాత్రలో అనగానే తెల్లబోయి, చేప నువ్వు చిన్న పాప అనుకున్నాను, ఇంతలోనే ఇంత పెద్ద చేపలా అయిపోయావు, ఇందాక చూస్తే ఇంత బుల్లి పిల్లవి, ఇంత పెసరు పిల్లగా ఉన్న నువ్వు క్షణాలలో కమండలం నిండిపోయావా, ఏం ఆహారం తిన్నావు బాబు, ఏ ఎరువు వేసి పెంచావు బాబు శరీరం అనుకుని నవ్వుకుని దాన్ని తీసుకొచ్చి ఆయన ఆశ్రమంలో ఓ పెద్ద కొండ ఉంది, మంచినీళ్ల కొండ, రాత్రిపూట తాగడానికి ఆ కొండలో ఉన్న నీళ్లు వాడతాడు ఆయన, నీళ్ల కోసం పెట్టుకున్న కొండలో వేశాడు. ఇప్పుడు కొండలో వేసి బయటికి కదిలేలోపు కొండ నిండిపోయింది అది. మహారాజా ఇది సరిపోలేదు అందిట. ఆయన మళ్ళీ బుర్రగొక్కుని, నువ్వు ఉండవమ్మా, కొండే నిండిపోతే ఇక నిన్నెక్కడ పెడతాను అని మళ్ళీ అంతలోనే గుర్తుకొచ్చింది. ఆయన ఆశ్రమానికి ఎదురుగుండా ఓ చిన్న నుయ్యి ఉంది, నూతిలో వేశాడు. ఆ నూతిలో వేసి అలా కదిలేలోపు నుయ్యి నిండిపోయాను, సరిపోవటం లేదు నుయ్యి అందిట. మళ్ళీ దాన్ని తీసి ఈసారి ఏం చేశాడు, తాను రోజు స్నానానికి వెళ్లే సరోవరంలో వేశాడు, ఇది చాలా పెద్ద సరస్సు, సరిపోతుంది నీకన్నట్ట అని మళ్ళీ వెనక్కి తిరిగేలోపు సరస్సే నిండిపోయింది అది. మహారాజా ఈ సరస్సు కూడా నాకు సరిపోవడం లేదు వచ్చి అందిట. ఈ సరస్సుని మించిన నా శరీరాన్ని ఇంకెక్కడన్నా వేసి నన్ను రక్షిస్తే నీకు యశస్సు పెరుగుతుందండి అనగానే ఆయన మళ్ళీ బుర్రగొక్కుని, నువ్వు చేపవా, క్షణాలలో కొండ నిండిపోతావు, నూతులు నిండిపోతావు, సరస్సులు నిండిపోతావు,
ఇంత కళేబరం ఉన్న నిన్ను నేను ఎక్కడికి మోసుకెడతాను, ఎక్కడ వేస్తాను అనగా, నన్ను రక్షించకపోతే ఎలాగా? రాజన్నవాడు తపస్సు చేసినప్పటికీ తనను రక్షించమని కోరిన వారిని, శరణన్న వారిని కరుణించి రక్షించాలి. నువ్వు నన్ను రక్షించకపోతే, అమ్మో ఈ సరస్సు నాకు సరిపోక, నీళ్లు సరిపోక ఊపిరి అడగ చచ్చిపోతాను అనగా, అయితే సముద్రంలో వేయినా అన్నట్టు ఆయన. సముద్రంలో వేస్తే తిమింగలాలు మింగేస్తాయి, ఎలాగా అందిట? అప్పుడు ఈయన, తిమింగలాలు నిన్నెక్కడ మింగుతాయి, నువ్వే తిమింగలాలు మింగుతావు. నాకు ఇప్పుడు అర్థమయ్యింది, ఇంతకాలం నేను అజ్ఞానంలో పడ్డాను, లేకపోతే క్షణాలలో ఒక చేప ఏమిటి, ఇంత మహాశరీరం ధరించడం ఏమిటి, నీవెవరు అర్థమయ్యింది. ప్రళయకాలంలో సమస్త లోకాలని నీ కడుపులోకి లాక్కునే శ్రీమన్నారాయణుడు నువ్వు, మహానుభావా, రక్షించు అనగానే వెంటనే ఆ చేప రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు చేప చేపగా ఉండగానే అందులో ఉన్న తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి నన్ను గుర్తించావు. మత్స్యావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు అని ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలిసినా, కొద్ది రోజులలో ఈ ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది, లోకం భయంకర ప్రళయంలో కలిసిపోతోంది. అచిరాద్ భగవన్ భౌమమిదం స్థావర జంగమం సర్వమేవ మహాభాగ ప్రళయం వైగమిష్యతి. మహారాజా, కొద్ది రోజులలో, కొంత కాలంలో అంటే అచిర కాలంలోనే, అది ఎంతో చెప్పలేము, అది రేపవచ్చు ఎల్లుండవచ్చు, ఏదైనా చాలా స్వల్పకాలంలో ఈ భూమండలం, ఈ భూమి మీద ఉన్న కొండలు గుట్టలు సముద్రాలు అన్నీ నాశనమైపోతున్నాయి, సమస్త లోకాలు నాశనమైపోతున్నాయి, భయంకర ప్రళయం వస్తోంది, జలప్రళయం. ఆ జలప్రళయంలో ఏ వస్తువులు ఉండవు, ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండాలు, ఈ చరాచర జగత్తులో ఉన్న ఈ సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులు అందరూ నశించిపోతారు, ఎవ్వరూ ఉండరానాడు. అటువంటి మహాప్రళయం రాబోతోంది. ఆ ప్రళయం వచ్చాక మళ్లీ సృష్టి వస్తుంది. ఆ సృష్టి నాటికి కొంతమంది మిగలాలి, ఆ సృష్టి నాటికి కొన్ని విత్తనాలు మిగలాలి. అందుకని నువ్వు త్వరపడి, నేను నీకు కొన్ని గోనిబస్తాలు ఇస్తాను, ఆ గోనిబస్తాల్లో ధాన్యం మొదలైనటువంటి అనేక బీజములు నవధాన్యములు దాచుంచు, గోధుమలు కాని వరి ధాన్యం కాని ఇవన్నీ దాచుంచు, ఇంకా కొన్ని రకాల మొక్కలకు కావలసిన విత్తనాలని దాచుంచు, సమృద్ధిగా బలమైన విత్తనాలని ఆ బస్తాల్లో వేసి మూట కట్టే, మూతి కట్టే, ఈ విత్తనాలన్నీ నీ ఆశ్రమంలో దాచు. ఆ తర్వాత ఏమవుతుంది, నీ దగ్గరకు ఒక బలమైన ఓడ వస్తుంది, ఆ ఓడలో సప్త ఋషులు కొంతమంది మహానుభావులు అక్కడికి వస్తారు, మార్కండేయుడు వంటి వాళ్ళు అందులో ఉంటారు. ఆ ఓడ నీ దగ్గరకు రాగానే ఈ విత్తనం బస్తాలు అందులో వేయి, నువ్వు కూడా అందులోకి రా. ఆ సమయంలో నీ దగ్గరకు పెద్ద పాము వస్తుంది, ఆ పాము సాక్షాత్తు అనంతుడు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుణ్ణి తాడు కింద మార్చి ఓడకి కట్టు ఒక కొస, మరో కొస నేను నీ దగ్గరకు అప్పుడు ఈ పెద్ద చేప రూపంలో వస్తాను. మహామత్స్య రూపంలో నేను వచ్చాక నాకు పైన ఒక కొమ్ము ఉంటుంది, నా నెత్తి మీద, నా నెత్తి మీద ఉన్న కొమ్ముకి రెండో కొస కట్టు, ఆ తాడు కొస. ఒక కొసేమో ఓడకి, ఒక కొసేమో ఈ చేపకి కట్టు. చేప రూపంలో ఆ ఓడని మిమ్మల్ని రక్షిస్తాను, ఆ విత్తనాలు రక్షిస్తాను. మళ్ళీ ప్రళయం అయిపోయాక నువ్వు మనువు అవుతావు, లోకాన్ని పరిపాలిస్తావు, సూర్యపుత్రుడికి అవుతావు. సూర్యుడికి వివస్వాన్నని పేరు, ఆయన కొడుకు గనక నిన్ను వైవస్వతమను అంటారు. ఏడవ మనువై ప్రజల్ని రక్షించదవుగాక అనగానే, నీ కృపకి కృతజ్ఞుణ్ణి అని భక్తితో విష్ణువుకి నమస్కరించాడు. చకచక ఆయన చెప్పినట్టే కొన్ని బస్తాలలో విత్తనాలు భద్రపరిచాడు. ఆశ్రమంలో హరిరాక కోసం ఎదురు చూశాట. ఇంక ఈలోపు ఆకాశమంతా భయంకరమైపోయింది, నల్లని మేఘములు ఉరుముతూ మెరుముతూ పిడుములు కురిపిస్తూ వర్షాలు కురిసేట. అసలు ఎన్ని రోజులో తెలియదు, ఎందుకని సూర్యుడు లేడు, ఆకాశంలో నక్షత్రాలు లేవు, ఆకాశమంతా నల్లని మేఘాలు తప్ప మరోట్లేవు. అలా వర్షాలు కురిసి 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 భూమంతా జలమైపోయింది, ఈయన ఆశ్రమం మునిగిపోతోంది. ఆ సమయంలో దూరంగా పెద్ద ఓడ కనపడిందిట. ఆ ఓడలో ఒక చిన్న దీపం ఉన్నది, ఆ దీపంతో పాటు ఆ ఓడలో మహానుభావులైన మార్కండేయాదులు సప్త ఋషులు వచ్చారు. వెంటనే ఈయన ఈ బస్తాలు తరిసిపోకుండా ఈ విత్తనాల బస్తాలన్నీ అందులో వేసి తాను కూడా అందులోకి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలో ఆదిశేషుడు ఓ పెద్ద తాడు కింద మారి ఈయన దగ్గరకు వచ్చాట. ఈ తాడులో ఒక కొసనేమో ఈ ఓడకు కట్టాడు, ఈ రెండో కొస ఏం చేద్దామని చూసేలోపు ఇంతలో అక్కడికి వచ్చేసట. మతి వైవస్వతు చే తలంపబడి అమ్మత్స్యం బుదోతిల్చే ఆయత శృంగోన్నతమూర్తి. ఆతడు తదాజ్ఞాయత్తుడై తచ్చిరోగత శృంగాగ్రమునల్ తగిల్చే అతి దీర్ఘం వైన పాశంబు అద్భుత వేగంబున ఓడనీడ్చెనది అంభోరాసి మధ్యంబునల్.
ఒక తాడేమో కొసని పుచ్చుకుని పెద్ద ఆదిశేషుడనే మహానుభావుణ్ణి తాడుగా మార్చి దాని కొస తీసుకుని ఓడకు కట్టాను. రెండవ కొసని చేపకి కట్టాలన్నాడు ఆ విష్ణువు. ఏడా మహానుభావుడు అని మనస్సులో మత్స్యస్వరూపాయ శ్రీమన్నారాయణాయ వాసుదేవాయ తేన మహాని తలుచుకున్నాడు. అలా తలుచుకోగానే పెద్ద శబ్దంతో శ్రీమన్నారాయణుడు మత్స్య రూపంలో వచ్చేశాడు. అదేం మత్స్యం? లక్ష యోజనములు వైశాల్యము కలిగిన భయంకరమైన చేప. ఆ చేపకి పైన పెద్ద కొమ్ము ఒకటి ఉన్నది. ఆ కొమ్ము దగ్గరగా రాగానే ఎగిరి ఈ ఓడ మీద నుంచి ఆ కొమ్ము మీదకి దూకి ఆ కొమ్ముకి రెండవ కొసని తాడుని బంధించాడు. ఆ తర్వాత ఓడలో కూర్చున్నట్ట. ఈ విధంగా ఓడని చేప యొక్క పైన ఉన్న కొమ్ముకి బంధించిన వెంటనే జలప్రలయం పెరిగిపోయింది. పెద్ద పెద్ద గరటాలు వచ్చేసాయి. ఆ ప్రాంతం అంతా బీభత్సం అయిపోతోంది. స్వామివారు ఆ సముద్రం నడిమధ్యలోకి తీసుకొచ్చాట. ఒక్క నడిమధ్యలోనే కాస్తంత అల్లకల్లోలత లేకుండా ఉంది. మిగతా ప్రాంతం అంతా అల్లకల్లోలం అయిపోయింది. పెద్ద పెద్ద కెరటాలు లేచిపోయాయి. అక్కడ ఏ ప్రాణి లేకుండా అయిపోయాడు. సర్వనాశనం అయిపోయింది. దానికి మహాప్రళయం, జలప్రళయం అని పేరు. ఆ జలప్రళయంలో కటిక చీకట్లో హరినామస్మరణ వల్ల మాకు మాత్రం ఓ చిన్న దీపం కనపడింది. అంత చెబుతున్నది ఎవరు? మార్కండేయుడు. అందులో ఆయన ఉన్నాడు. మార్కండేయుడు అందులో ఉన్నానని చెప్పుకున్నాడు ఆయన. సప్త ఋషులు ఉన్నారు. ఆ మను ఉన్నాడు. కొన్ని విత్తనములు ఉన్నాయి. కారణ జన్ములు కొద్ది మంది ఉన్నారు. ఆ చీకట్లో హరినామస్మరణ వల్ల ఓ చిన్న దీపం మాత్రం వెలుగుతూ కనపడేదిట. హరిస్మరణ లేకపోతే ఆ దీపం కూడా లేదు. ఆ దీపాన్ని చూసుకుంటూ హరి యొక్క కరుణ వల్ల మేము ఆకలి, దప్పిక, శరీర బాధలు, ఈతి బాధలు లేకుండా గడిపాం. అలా కొంతకాలం గడిచింది. ఎంతకాలం గడిచిందో మేము ఊహించలేము. ఆ తర్వాత క్రమంగా నీరు తగ్గడం మొదలెట్టింది. ఓహో, నీరు తగ్గుతోందంటే జలప్రళయం పూర్తయింది, బ్రహ్మదేవుడు నిద్రలేస్తాడని అర్థమైంది మాకు. అప్పుడు హిమాలయ పర్వత శిఖరం మొట్టమొదట కనపడింది. ఆ శిఖరం దగ్గరికి మేము వెళ్ళాం. ఈ ఓడతో పాటు వెళ్ళాం అనడం కంటే ఆ శ్రీహరి అక్కడికి తీసుకెళ్లాడు. అప్పుడు అక్కడికి వెళ్ళగానే శ్రీహరి ఏమన్నాడు? ఇంతవరకు తాడుని నా కొమ్ముకు కట్టారు. ఆ కొమ్ము నుంచి తాడు విప్పి ఈ హిమాలయానికి కట్టండి. ఆ తర్వాత మీరంతా సుఖపడతారనగానే అలాగే చేశాడు వైవస్వతమరువు. ఆ తర్వాత క్రమంగా భూమి బయటపడింది. మళ్లీ బ్రహ్మగారి సృష్టి మొదలయ్యింది. అప్పుడు ఈ వైవస్వతమరువు సూర్యుడిలోకి వెళ్లి సూర్యుడి ద్వారా పుట్టుకొచ్చాడు. ఈ విధంగా సూర్యుడి యొక్క పుత్రుడై వైవస్వతుడయ్యాడు. ఈ పరమ పవిత్రమైన కథని ఈ వాసుదేవుడు నాకు గుర్తు చేసి మీకు చెప్పించాడు. ఎందుకంటే ఈ వైవస్వత కథ విన్నవాడందరికీ కూడా తొందరలో విజయం లభిస్తుందిట. జీవితంలో ఏ దుఃఖము లేకుండా జీవితాన్ని విజయవంతం చేసే కథ. అందుకే మార్కండేయుడు ఏమంటున్నాడు? ఈ కథని వాసుదేవుడే నాకు గుర్తు చేసి నా హృదయంలో ప్రవేశించి మీకు చెప్పించాడు. ఎందుకంటే మీకు జీవితంలో విజయం కావాలి గనక. జీవితంలో భారతం, మన జీవితం అంతా భారతమే ఉండే. మన మనస్సుల్లో అనవరతము ఏదో సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మన శరీరంలో ఓ పక్కన భీముడు ఉన్నాడు, ఓ పక్కన దుర్యోధనుడు ఉన్నాడు, ఓ పక్కన అర్జునుడు ఉన్నాడు, ఓ పక్కన కర్ణుడు ఉన్నాడు. అర్జునుడు ఏం చేస్తాడు? ఆరింటికల్లా పద్మాకర్ గారు ఉపన్యాసానికి వెళ్ళి అంటాడు. కర్ణుడు ఏం చేస్తాడు? బోడి వెళ్లేదేమిటి అంటాడు. ఈ రకంగా లోపల సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ సంఘర్షణలో విజయం ఇచ్చే కథట. అందుకని ఈ కథ చెప్పించాడు ఆయన. అంత గొప్ప కథ. అప్పుడు ధర్మరాజు ఆశ్చర్యపోయి, మార్కండేయ, నువ్వు అదృష్టవంతుడివి. జలప్రళయ కాలంలో నువ్వు ఉన్నావు, బతికావు, ఓడలో ఉన్నావు, విష్ణువును చూసావు. ఆ ప్రళయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. ఎందుకంటే ప్రళయం గురించి చెప్పగలిగే శక్తి నీకే ఉంది అనగానే, అయితే చెబుతున్నా విను. ప్రళయానికి ముందు ఒక 100 ఏళ్ళు భూమండలం మీద వేడి తెగ పెరిగిపోతుంది. భయంకరమైన వేడి, 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 వేడి. ఇప్పుడు ప్రస్తుతం 45-46 డిగ్రీలు వస్తుందా? అది 100 డిగ్రీలు గడిపోతుందట. అంత భయంకరమైన వేడికి కొండలు పగిలిపోవడం మొదలెడతాయి, నదులన్నీ ఎండిపోతాయి, సముద్రాలు ఎండడం మొదలెడతాయి, భూమి మీద అనావృష్టి, వర్షాలు తక్కువ కురుస్తాయి, ఇంకా విత్తనాలు ఉండవు, ఆహారం ఉండదు. అప్పుడు ప్రజలు ఒకళ్ళొకడు పీక్కు తినడానికి సిద్ధపడతారటండో. ఒకళ్ళొకడు ఈ పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరు ఉంటారే, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పురాణం వినమనేసి ఈవిడ ఆవిడ పీక్కు తింటుంది, ఆవిడ ఈవిడ పీక్కు తింటుంది. ఈ విధంగా తెగ పీక్కు తింటారట. అలా 100 ఏళ్ళు వేడి పెరిగిపోయి ఆ వేడికి అంతా కాలిపోవడం మొదలెడతారు. ఇలా కాలిపోతున్న సమయంలో హఠాత్తుగా ఆకాశంలో నల్లని మేఘాలు వస్తాయి. ఆకాశంలో నల్లని మేఘాలు ఘుమఘుమారా వసంకుల ఘోరజీమూత పటల సంచన్న అభ్రభాగమై చెటుల జంజానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతానమై చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారాపూర్ణ వసుధమై విజ్జ్యోత మానోగ్ర ఖజ్జ్యోత కిరణ జిద్విద్యుజ్యుతిచ్చట విభవమై అడరి జడి గురిసి ఇరుడస్తమించి 100 సంవత్సరాలు కురుస్తుంది వర్షం. నల్లని మేఘాలు పెద్ద పెద్ద శబ్దం చేసేసుకుంటూ కీచురు బాచురు అని అరుచుకుంటూ ఆకాశాన్ని ఆవరించి ఏకధాటిగా మెరుపులు మెరిసినవి మెరిసినట్టే మెరుస్తూ ఉండగా పిడుగులు పడినవి పడినట్టుగా పడుతూ ఉండగా ఏనుగులు తొండములతో విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టకుండా దబ్బ దబ్బ శబ్దం చేసుకుంటూ మొత్తిస్తాయి. ఆ మేఘములు కూడా శతపీతారుణ నీల పింగరుచులై స్నిగ్ధంబులై ఉజ్జతాయత విద్యుల్ లలితంబులై ఘనగిరీంద్రాకార ఘోరంబులై తత నిర్ఘాత నిపాత భీమ భిదురధ్వానంబులై సంతతో ఉద్భుత సంవర్త వలాహకంబులు విసందోతించు దిగ్భిత్తులు అన్నట్టాడు ఎర్రాప్రగడ గారు ఒక అద్భుతమైనటువంటి మాటలో. ఒక పక్కన తెలుపు, మరో పక్కన నలుపు, మరో పక్కన పింగళవర్ణం, మరో పక్కన ఎరుపు రంగు, బూడిద రంగు, ఇలా రకరకాల రంగుల్లో మేఘాలు స్నిగ్ధమై ఆవరిస్తాయి. అంతకంతకీ మెరుపులు మెరిసిపోతూనే ఉంటాయి. కొండల్లాంటి పిడుగులు పడిపోతూ ఉంటాయి. మధ్య మధ్యలో శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ పిడుగులతో మిగిలిన వాళ్ళు చచ్చిపోతారు. ఇక్కడున్న కొండలో గొట్టలో ఇళ్ళో పూర్తిగా నాశనమైపోతాయి. ఈ సంవర్త వలాహకాలని పేరు కలిగిన భయంకర మేఘాలు ఆకాశమంతా ఆవరించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకాశం చిల్లుబడిపోయిందా అన్నట్టుగా వర్షం కురిపిస్తాయి. ఒకప్పుడు వామనావతారంలో విష్ణుమూర్తి ఆకాశాన్ని కాలితో తనుదన్నట్ట. ఆ తనడం వల్ల ఆకాశం చిల్లెడిపోయిందేమో, అందుకే పైన నీరు కింద పడిపోతుందేమో అనిపిస్తుందిట. అలాంటి వర్షం 100 ఏళ్లు కురుస్తూ ఉండగా లోకాలన్నీ అంతమైపోతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు తామర పువ్వులో నిద్రపోతాడు. ఆ నిద్రపోతున్నప్పుడు తామర పువ్వు ముడుచుకుపోతుంది. ఆ ముడుచుకుపోయిన తామర పువ్వు కిందకి దిగిపోయి విష్ణువు యొక్క బొడ్డు లోపలికి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు కూడా విష్ణువులో కలిసిపోతాడు. శివకేశవులిద్దరు ఒక్క రూపం ధరించి గాఢంగా క్షీరసాగరంలో నిద్ర గడిపోతారు. అది కల్పాంతకాలం, కటిక చీకటి. ఆ కటిక చీకట్లో నేను ఒక్కడిని మొదట్లో కొంతకాలం తిరిగాను. ఈ ఓడలో ఉండడానికి ముందు ఒక కల్పంలో ఇదొక దృశ్యం చూశాను నేను. ఈ మార్కండేయుడు ఎన్ని కల్పాలు చూశాడండి ఒక కల్పంలోట. అంటే ఇంత పూర్వం వైవస్వత మనువు కచ్చెప్పాడే ఇటువంటిది, కానీ ఇంకో కల్పం కూడా వచ్చింది. ఆ కల్పాంతకాలంలో నీళ్లల్లో ఈదుకుంటూ తిరిగాను. ఆ శ్రీమన్నారాయణ కటాక్షం వల్ల, ఈశ్వరుడు నన్ను చిరజీవిగా చేయడం వల్ల నేను ఆ నీళ్లలో నేల మీద నడిచినట్టు తిరుగుతూ వెడుతున్నాను. అప్పుడు నాకు ఎక్కడ చూసినా వెలుతురు లేదు. కటిక చీకటి, దిక్తటాలన్నీ అలముకుపోయి ఉన్నాయి. నాకు భయం కలిగింది. ఇదేమి చీకటి, ఇదేమి నీరు, బాబోయ్ నేను ఏమైపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. మధ్య మధ్యలో భయంకరంగా సముద్రం నన్ను పైకెత్తి కింద పారేస్తూ ఉండేది. నేను గిరగిరా తిరిగాను, ఘూర్నిల్లి తిరిగాను. ఆ సమయంలో చిన్న కాంతి కనపడింది ఆ సముద్ర మధ్యలో. అమ్మయ్య ఒక్క కాంతినే కనపడింది అనుకుని ఆ కాంతి కనపడిన చోటికి వెళ్ళాట. అక్కడ ధగా ధగా వెలిగిపోతున్న ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది. ఇదేంటా, నీళ్ల మధ్యలో ఆధారం లేకుండా ఈ చెట్టులో ఉందనుకున్నాడు ఈయన. ఆ మర్రి చెట్టు ఎర్రని ఆకులతో ఉన్నది. ఆ ఎర్రని ఆకులు కలిగినటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఈయన. అక్కడ ఒక తమాషా జరిగింది. ఆ మర్రాకుల్లో ఒక ఆకు చక్కగా వెడల్పుగా నాకు కనపడింది. తతః కదాచిత్ పశ్యామి తస్మిన్ సలిల సంచయే న్యగ్రోధం సుమహాంతం వై విశాలం పృథివీపతే శాఖాయాం తస్య వృక్షస్య విస్తీర్ణాయాం నరాధిప. అసలు సముద్రమా, సముద్రంలో ఆధారం లేకుండా నీళ్లలో ఇంత విశాలమైన మర్రి చెట్ట. ఈ మర్రి చెట్టు యొక్క కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మల. ఆ కొమ్మలకి ఎంతంత ఆకులా. ఈ ఆకుల్లో కొన్నేమో ఎర్రగా ఉన్నాయి, కొన్నేమో ఆకుపచ్చగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి. ఇవే ఏమిటి అనుకుంటూ ఉండగా ఒక చక్కని ఆకు కనపడింది. ఆ ఆకు మీద ఒక బుల్లి బాబు పడుకుని ఉన్నాడు. ఆ బుల్లి బాబు నీలంగా మెరిసిపోతున్నాడు అనమాట, ఇంత నీలంగా. ఆయన ఎలా ఉన్నాడు, నెత్తి మీద నెమిలిపించం పెట్టుకున్నాడు, బుల్లి గోచిగుడ్డ పెట్టుకున్నట్ట. చూడ్డానికేమో బుల్లిబాబు, కానీ ఆ బుల్లిబాబు పరమ సౌందర్యంతో ఉన్నాడు. ఒక కాలు బొటనవేలు చేత్తో తీసుకుని ఆ బొటనవేలు నోట్లో పెట్టుకుని అని చూస్తున్నట్ట. అందమైన తన పద్మముల వంటి నేత్రాలతో నన్ను చూశాడు. నాకు మతిపోయింది. అసలు ఈ సముద్రంలో నాలాంటి వాళ్లే బతకలేరు, అటువంటిది బుల్లిబాబు ఏమిటి, ఆకు మీద ఎలా పడుకున్నాడండి, ఏదన్నా ఇదేనా పరుపా కాదే, ఈ చీకటిలో కాంతినిస్తున్నవాడు ఈయనే అని గ్రహించి దగ్గరికి వెళ్ళాట. ఇంతలో ఆ బాలుడు తన నోట్లో వేలులా పెట్టుకుని చప్పరిస్తున్నవాడు ఆ వేలు బయటికి తీసి, ఏ భయపడుతున్నావా అన్నట్ట. ఇదంటే బుల్లిబాబు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని వినయంగా మార్కండేయుడు చేతులు కట్టుకుని, అవును బుల్లిబాబు నేను భయపడుతున్నాను, ఈ చీకటిని చూసి భయపడుతున్నాను, ఆయు అంటే ఉంది కానీ ఏం చెయ్యాలో తెలియటం లేదు, ఎవరూ కనబడ్డంలా, సాయం లేరు, ఒంటరిగా ఈ కటిక చీకట్లో ఈ జలాన్ని చూసి భీతి చెందుతున్నానన్నట. పైగా నాకు విశ్రాంతి లేకుండా ఈ నీళ్లలో తిరిగి తిరిగి చచ్చిపోతాను, పడుకోవడానికి స్థలం లేదన్నట్టు ఈయన. ఓహో విశ్రాంతి కావాలా, అయితే నేను నా నోరు తెరుస్తాను, నా నోట్లోకి వెళ్ళి అక్కడ ఏమన్నా విశ్రాంతి లభిస్తుందేమో అన్నట్ట. ఈ బుల్లి నోట్లోకి ఎలా వెళ్ళను అన్నాడు ఈయన. ఆ అన్నాడు ఆయన. అదేమి నోరు బాబోయ్, భూమి ఆకాశాలు నిండిపోతున్నా. ఆ బుల్లిబాబు నోరు అలా తెరుచుకుంది, ఎర్రని నోరు, ఎర్రని నాలుక, అందమైన పగడము వలె ఉంది ఆ నోరు. వెంటనే ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. ఆ కడుపు లోపలికి వెళ్ళి చూస్తే ఇంత పూర్వం నాశనమైపోయిన లోకాలన్నీ ఆ కడుపులో ఉన్నాయి. ఈ భూలోకం, భవర్లోకం, ఈ సువర్లోకం, మహర్లోకం, ఈ జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం, వైకుంఠం, ఈ అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం, అన్ని లోకాలు వెళ్ళి లోపలున్నాయి. లోపల రకరకాల జనాలు, ఇంద్రుడు, మహానుభావుడైన బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు అందరూ కనబడుతున్నారు. మళ్ళీ మతిపోయింది, దీనికి కళ్ళు తిరిగిపోయాయి. ఎందుకంటే ఇన్ని లోకాలు ఒక్కసారిగా వెలిగిపోతూ కనబడగానే గిజగిజా తిరిగి ఈ లోకాల్లో ఎక్కడ కూర్చోవాలో తెలియక అటు తిరిగి ఇటు తిరిగి అధపాతాళానికి పడిపోతాడు, పైకి లేస్తాడు, వాయువులో తిరిగినట్టుగా కడుపులోకి వెళ్ళి తిరిగట్ట. ఆ కడుపులో ఎన్ని కోట్లు లోకాలున్నాయో లెక్కలేదు, అనేక కోటి బ్రహ్మాండాలు కనబడ్డాయి. దాంతో భీతిల్లిపోయి, అమ్మ వావో ఇప్పుడు నాకు అర్థమైంది, ఈయనే వాసుదేవుడు అనుకున్నాడు ఆయన. ఇంకా శరణు కోరాడు. గ్రహించి జ్ఞానోదయమై కృష్ణాయ వాసుదేవాయ శరణాగత పరిత్రాణాయ తే నమః. ప్రభు కృష్ణ వాసుదేవ పరంధామ, ఇప్పుడు నీవెవరివో తెలిసింది, బుల్లి బాబు రూపంలో కనపడతావు, పొట్టలోకి పంపుతావు, ఆ పొట్టలో గుట్లు గుట్లుగా ఉన్న లోకాలు చూపిస్తున్నావు, ఇది చూసి తట్టుకోలేను, నాకు మనశ్శాంతి లేదు, నన్ను రక్షించనగానే టక్క లోపలున్న శ్రీకృష్ణుడు హుమ్ అన్నాడు, పెద్ద గాలి విడిచిపెట్టాడు. ఆ గాలితో మళ్ళీ కడుపులోంచి బయటకొచ్చి, నోట్లోంచి బయటకొచ్చి పడితే లోకాలేం కనబడలా, మళ్ళీ నీరు, ఆ నీటిలో చెట్టు, ఆ చెట్టు కూడా మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు ఒక ఆకు, ఆకు మీద మళ్ళీ ఆ అందమైన పసిబాలుడే కనబడ్డాడు. అప్పుడు నేను పరుగు పరుగున వెళ్ళి ఆ పసిబాలుడి యొక్క రెండు పాదాలు కోమలమైన, మృదువైన, ఎర్రగా మెరిసిపోతున్న పద్మం, శంఖం, చక్రం వంటి గుర్తులు కలిగి ఉన్న పాదాలు నా నెత్తి మీద పెట్టేసుకున్నాను. మార్కండేయుడు వెంటనే ఏం చేశాడు, దొరికాయి పాదాలు ఇక, అందుకనే ఆ ఎర్రగా ఉన్న పాదాలు ఉన్నాయే, ఆ మామూలు పాదాలు కదట, ఆ పాదాల్లో గుర్తులున్నాయి కొన్ని. ఏమేం గుర్తులు? శంఖం ఉంది, ధనుస్సు ఉంది, చక్రం ఉంది, మనకి పుట్టుమచ్చలుంటాయిగా, అలా ఈ అరికాల్లో చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నములున్నటువంటి పాదం నెత్తి మీద పెట్టుకుని ఆ నెత్తిక్కు రెండుసార్లు కొట్టుకుని రాసేసుకున్నాడు. ఆనందం ఎక్కువైపోయింది. ఈ మధ్యన భక్తురాలు అలాగే నా పాదాలు పట్టుకు లాగింది రామని, ఆయన కృష్ణుడు కాబట్టి తట్టుకున్నాడు, నేను తట్టుకోలేకపోయాను. అక్కడ నిలబడి ఉంటే, ఏదండి మీ పాదాలు ఇవ్వండి, గురువే కృష్ణుడు కదా అని డబుక్కలు లాగి నెత్తి మీద పెట్టుకుంది అనమాట. ఆ లాగడంతో వెనకబడ్డా తిరుపతిలో. సరే పడితే అదృష్టం ఏంటంటే ఆ వెనకాతలతో మెత్తని పరుపులు వేసి కూర్చోబెట్టారు కాబట్టి సరిపోయింది, కానీ ఇలా అయితే ఎగిరిపోదును. కాబట్టి మీరు మాత్రం లాక్కండి, అందుకే భయపడకండి, రావడం లేదు కానీ ఆ పరమాత్ముడి చిట్టి పాదములు నెత్తి మీద పెట్టుకుని ఆనందంతో పులకించిపోయాడు. అంటే అటువంటి పాదాలు దొరికితే విడిచిపెడతాడా మరి? ఎప్పటికి దొరుకుతాయి ఈ పాదాలు? ఈ పరమ పవిత్రాలు, గంగానదిని ఉద్భవింపజేసిన పాదాలు, లోకాలని పవిత్రం చేసిన పాదాలు, భక్తులకి పరిపరి విధాలుగా శరణుని ప్రసాదించి కరుణించేటటువంటి పాదాలు ఈ చరణములు అని నెత్తి మీద పెట్టుకుని అప్పుడు మార్కండేయుడు ఇలా అన్నట్ట, ఈ ఏ కార్ణవము ఈ వటక్షితిరుఖంబు ఈ జీర్ణ పర్యంకమిట్లై యొప్పారుచునుండగా ఉదర భాగైక ప్రదేశంబునందు ఈ రేడు జగంబులు మెల్లగగా ఇట్లున్న బాలత్వము ఏనే ఎందంబున నిశ్చయించి సుఖినై ఏ పారుదు చెప్పవే. ప్రభు నీవెవరో తెలుస్తోంది, మళ్ళీ అజ్ఞానంలో పడిపోయి గ్రహించలేకపోతున్నాను, ఇది మాయ మహిమ యోగమా కర్మమా? ప్రభు నీ పాదాలు శిరస్సు మీద పెట్టుకుని అడుగుతున్నాను, ఈ భయంకర జల సముద్రమేమిటి? ఈ సముద్రంలో ఎలా నిలబడింది ఈ చెట్టు? ఈ చెట్టు దగ్గర ఒక ఆకు ఏమిటి? ఆకుని పరుపు చేసుకుని ఆధారం లేకుండా ఎలా వెళ్లాడుతున్నావు? ఆకు ఆకాశంలోంచి కిందకి వెళ్లాడుతోంది, పోనీ చెట్టుకు కూడా లేదు ఆకు, చెట్టు నుంచి బయటకు వచ్చింది, దానికి దారాలు లేవు, నిరాధారంగా ఎలా వెళ్లాడుతోంది? అటువంటి ఆకులో నువ్వు కనబడ్డావు,
నీ నోట్లోకి పంపావు. నీ కడుపులో ఈరేడు జగంబులు మెల్లగగా భవనాలు, 14 లోకాలు ఎలా కనబడుతున్నాయి. అంతలోనే మళ్ళీ బయటకు వస్తే బాలుళ్ళలాగే ఉంటావు. బాలుడివేమిటి, కడుపులో ఈ లోకాలేమిటి, పైగా నీ మహిమ ఏమిటి అనేది నాకు ఇంతవరకు తెలియడం లేదు. నువ్వెవరవో తెలియటం లేదు. నిన్ను నేను నిశ్చయించలేకపోతున్నాను. నాకు సుఖాన్ని ప్రసాదించు. భీతిని తొలగించనగానే టక్కన బాలుడు శ్రీమన్నారాయణుడిగా మారిపోయాడు. నాయనా, నేనే సకల లోకాలకి కర్తని, నన్నే అమ్మని, నన్నే శివుడని, నన్నే బ్రహ్మని, నన్నే విష్ణువని, నన్నే ఇంద్రుడని పిలుస్తారు. సబ్రహ్మ సశి వత్సహరిస్యేంద్ర సోక్షర పరమస్వరాట్ అని వేదం నన్ను వర్ణిస్తున్నది. ఇప్పుడు ఈ నీరు చూసావు కదా, ఈ నీరు నాకు నివాసస్థానం, అందుకే నాకు నారాయణుడని పేరు. అపాం నారాహ ఇతి పురా సంజ్ఞా కర్మకృతం మయా తేన నారాయణోప్యుక్తో మమ తత్వయనం సదా అహం నారాయణో నామ ప్రభవ శాశ్వతో వ్యయ. అపాం అంటే నీటిని నారాహ నారములు అని పిలుస్తారు. నార అంటే నీరు సంస్కృతంలో, తెలుగులో నార కాదు. తెలుగులో నార తీస్తామంటే దాని అర్థం మళ్ళీ వేరు. ఈ చర్మము చెట్ల మీద ఉండేటటువంటి ఆ బెరడు అవి అనమాట. సంస్కృతములో జలములను నారములు అంటారు. ఈ నారములు అయనము అంటే నివాసం. నార అయనః, నీరే నివాసముగా కలిగినవాడని అర్థం. వెరసి నార అయనః నారాయణః. ఈ రా ఉండడం వల్ల అయనహలో ఉన్న నా అణ అయిపోతుంది అనమాట. రా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నా నా అవుతుంది. అందుకే నార అయనః నారాయణః. నేను జగత్తులో ఉన్న నీరిని నివాసస్థానంగా చేసుకున్నాను. ఈ పాలసముద్రంలో ఉంటాను. నన్ను అందుకే నారాయణుడు అన్నారు. నా అంతటా నేనే పుట్టినవాణ్ణి, శాశ్వతుణ్ణి, అవ్యయుణ్ణి నేను. ఈ జగత్తంతా సృష్టించినప్పుడు జగత్తుకి ప్రాణం కావాలి. ఆ ప్రాణమును కూడా నారా అంటారు. నేనే ప్రాణం గనక నన్ను నారాయణుడు అన్నారు. అనగా సమస్త ప్రాణుల రూపంలో ఉంటాను. నారా అంటే జ్ఞానం. ప్రాణులు బ్రతకడానికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానము కూడా నేనే గనక నన్ను నారాయణుడు అన్నారు. నా విరాట్ రూపం చాలా విచిత్రమైనది. నేను అనేక రూపాల్లో ఉంటాను. ఈ లోకాలు ఎక్కడ నాశనం అవ్వవు. మళ్ళీ ఆ కడుపులో ఉంటాయి, వాటిని బయట పెడతాను. బయట పెడితే ఇలా కనబడతాయి, వాటి లోపలికి తీసుకుంటే నాశనమైనట్టు కనబడతాయి. మీకెవరికి పుట్టుక లేదు, చావు లేదు. మీ శరీరములు పోతున్నాయి, కానీ ఆత్మలు మాత్రం శాశ్వతంగా నాలోనే ఉంటాయి. సముద్రములోని కెరటములు బయటకు వచ్చినప్పుడు విడిగా కెరటంలా కనబడుతుంది. మళ్ళీ ఆ కెరటం సముద్రంలో గడిపోతే అది సముద్రంలో కలిసిపోతుంది. ఆ మహాసముద్రం వంటి వాడిని నేను, పరమాత్మని. మీరందరూ కెరటాల్లా బయటకు వచ్చే ఆత్మలు. నీళ్లు చెంబుతో బయటికి తీసుకొస్తున్నాం కదా, ఆ చెంబులో ఉన్నప్పుడు చెంబుడు నీరే. మళ్ళీ ఆ నీరు నదిలో కలిపేయండి, ఆ నదిలో కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. నదిలో ఉన్న నీరు ఒక చెంబుతో బయటికి తీసుకొచ్చినట్టే నాలో ఉన్న జీవశక్తిని కొండ రూపంలో మిమ్మల్ని తయారు చేసి ఓ చెంబు రూపంలో మీలో పెడుతున్నాను. అంటే మీరు చెంబుడి నీళ్లు అనమాట. ఈ చెంబుడి నీళ్లు మళ్ళీ చెంబు పగలగానే ఈ నీరెళ్ళి నదిలో కలిసిపోతుంది. అలాగే మీరు కూడా ఎప్పుడో కల్పాంతకాలంలో నాలో కలిసిపోతారు. అటువంటి విరాట్ రూపాన్ని నేను. నాకు భూమి పాదములు, అంభోనిధులు, కుక్షి, శల్యులు, అద్రులు, లతాశాలన్నీ రోమాలు, గాలి ప్రాణం, ఈ బాహువులు సురేంద్రులు, ఆకాశంలో ఉన్న మేఘములేమో నాకు జుట్టుగా మారాయి. సాక్షాత్తు అగ్నిహోత్రుడు నా నిమ్మోము, సూర్యభగవానుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను, ఇలా విరాట్ రూపంతో విశ్వరూపంతో ఉంటూ ఉంటాను. ఎప్పుడెప్పుడు భూలోకంలో అధర్మం పెరిగితే అప్పుడప్పుడల్లా అవతరిస్తారు. ఇక్కడ కూడా గొప్ప శ్లోకం మళ్ళీ అదే చెప్పారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ భారత అనకుండా మునీంద్ర అన్నాడంతే. ఎటో చెట్టు పేరు ఈయన ముని గనక. ఎప్పుడెప్పుడు భూలోకంలో అధర్మం పెరుగుతుందో, ధర్మం తగ్గుతుందో, ధర్మమునకు గ్లాని తాత్కాలికమైన మసక ఏర్పడుతుందో, అప్పుడు నేను భూమి మీద రకరకాల రూపంలో అవతరిస్తూ ఉంటాను. ఒక్కొక్కప్పుడు నా రూపంతో వస్తాను. ఒక్కొక్కప్పుడు కృష్ణుడు, వాసుదేవుడు, మత్స్యం, కోర్మం వంటి వాటి రూపంలో వస్తాను. ఒక్కొక్కప్పుడు మహానుభావులైన పౌరాణికుల రూపంలో, ఋషుల రూపంలో, ధర్మాత్ముల రూపంలో, గురువుల రూపంలో వచ్చి ప్రజలకు బోధ చేసి వెళ్ళిపోతూ ఉంటాను. ఎవరెవరిలో ఏ ఏ దివ్యశక్తులున్నాయో అవన్నీ నేనే అని ఈ విధంగా మహానుభావుడైన శ్రీమన్నారాయణుడు తన రూపాన్ని నాకు చూపించి, తన గురించి వివరించి అదృశ్యమైపోయాడు.
ఆనాడు నేను చూసిన దివ్య రూపం ఉన్నదే ఆ నారాయణ రూపం, ఆ పసిబాలుడి రూపం, అవన్నీ ఎవరనుకుంటున్నారు? ఆ నారాయణుడే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అని పక్కనున్న కృష్ణుడిని ధర్మరాజు గారికి చూపించాడు. ధర్మరాజు ఎంత అదృష్టవంతుడండి. ఇంత కథ చెప్పి ఈ మహాత్ముడే ఆయన, ఈయన నాకు లోపల ప్రవేశించి అవన్నీ ఇప్పుడు నాకు గుర్తుకు చూపించాడు. నాకు మళ్ళీ చూపించబట్టి నీకు చెప్పగలిగాను, లేకపోతే అంతా మర్చిపోయాను నేను. ఆయన అనుగ్రహంతో నాకు జ్ఞప్తికి వచ్చింది. నాకమ్మయి పొడచూపే, నాకు అమ్మయి ఆ విధానంగా అంటే విశ్వరూపంతో కనిపించాడు. బాలుడిగా కనబడ్డాడు, లోకాలు చూపించాడు, విరాట్ రూపం చూపించాడు. తాను కృపతో నాకందు నేడియడం నీకు గదిలి చుట్టమై. అద్భుతమైన పద్యం ఇది. ఆనాడేమో అలా కనబడ్డాడు, ఇప్పుడు నీ దగ్గర ఏం చేశాడు, నీకు ఇయ్యడం ఈ ప్రదేశంలో గాదిల్లి చుట్టమై నేడియడం నీకు గాదిల్లి చుట్టమై సచివుడై నెయ్యంబుమై నున్న పుణ్యాకారు కమలాయతాక్షు కరుణైకాయత్తు అత్యుత్తమ శ్లోకం కృష్ణుని కంటి నా సుకృతముల్ శోభిల్లి పక్వం బులై. ఆ మహానుభావుడి వాళ్ళ నీకు ఆప్తుడైన చుట్టం, ప్రియమైన చుట్టం అయ్యాడు. సచివుడై నీకు మంత్రి అయి ఎప్పటికప్పుడు సలహాలిచ్చి నేను నడుపుతున్నాడు. నెయ్యంబుమై స్నేహితుడై నేను కూడా ఉండి నేను నడిపిస్తున్నాడు. అటువంటి ఈ పుణ్యాకారుణ్ణి, పద్మాక్షుణ్ణి, కరుణాస్వరూపుణ్ణి, అత్యుత్తమ శ్లోకుణ్ణి, పుణ్యశ్లోకుణ్ణి, మహాకీర్తి కలిగిన వాడిని కృష్ణుణ్ణి చూశాను. నా సుకృతం శోభిల్లింది. ధర్మరాజా, నీ అదృష్టం కంటే నా అదృష్టం పండి ఆ విష్ణువుని మళ్ళీ నీ పక్కన చూడగలుగుతున్నాను. ఆయన నా చేత పురాణం చెప్పిస్తున్నాడు. ఈ పురాణం కృష్ణుడి దగ్గర చెప్పడం ఎంత అదృష్టం అండి. ఇప్పుడు నేనే అదృష్టవంతుడు అనుకుంటాను, ఎందుకని పక్కన ఉన్నాడు గనక కృష్ణుడు. విగ్రహ రూపంలో కృష్ణుడు ఉంటేనే మనం అదృష్టం అనుకుంటున్నామే, అటువంటిది నిజంగా కృష్ణుడు అక్కడ కనపడి పురాణం వింటున్నాడు, ఈయన చేత చెప్పిస్తున్నాడు, ఇంకెంత అదృష్టవంతుడు అన్నాడు ఆయన. ఈ దేవుడి దేవల నాకు అన్ని గుర్తుంటున్నాయి అన్నాడు ఆయన. అప్పుడు ఎంతో ఆనందపడిపోయిన ధర్మరాజు మానసికంగా మళ్లీ కృష్ణుడిని ధ్యానించుకుని, నీవు చెప్పిన ప్రళయం విన్నాను, ఇక కలియుగ ధర్మాలు చెప్పు అన్నాడు. రాబోయే కాలం ఎలా ఉంటుందనగానే, ఏం కాలం అయ్యా, ఆ కాలం గురించి తెలుసుకుంటే భీతి కలుగుతుంది. ఆ యుగంలో ధర్మం తగ్గిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు నమ్మరు. ఆ యుగంలో ఆయువు క్రమంగా తగ్గిపోయి చివరికి వచ్చేసరికి ఆయువు ప్రమాణం 16 ఏళ్ళట. 16 ఏళ్ళకి చచ్చిపోవడం మొదలెడతారు. ఇంకా కొంతకాలం పోతే 7 ఏళ్లకు ఆడపిల్లలు పిల్లల్ని కంటారు. పిల్లల్ని కండం 7 ఏళ్లకు మొదలెడతారు. 11 ఏళ్లకి వాళ్ళకి అన్ని రకాలుగా ఇంకా పిల్లల్ని కలిగే శక్తి పోతుందట. పిల్లల్ని కనడం మానేసే శక్తి 11వ ఏడుకి ఉడిగిపోతుంది. ఆ తర్వాత ఇంకా కేవలం వాళ్ళు మిగిలేది చిట్ట చివరికి 5 ఏళ్లు మాత్రమే. అంటే మ్యాక్సిమం ఏజ్ 16. 16 ఏళ్లకు 100 ఏళ్లు నిండుతాయి. ఆ కాలంలో రోగాలు పెరిగిపోతాయి. ఎవరికి ఏ శక్తి ఉండదు. గట్టిగా మాట్లాడలేడు, నీరసపడిపోతాడు. ఎవరైనా మాట్లాడమంటే తడువుకుంటూ మాట్లాడడం మొదలెడతారట. ఆ ఊ అంటారట. ఇప్పుడు మీరు చూసారు, ఈ మధ్యకాలంలోనే మొదలైంది అనమాట. వేదిక మీద ఏదైనా మాట్లాడమంటే అంటూ సాగదీసి నానాయాత్ర పడిపోవడంలా ఇలాంటి సాగదీపు ఎక్కువైపోతుంది ఆ కాలంలో. ఆ కాలంలో సైగలతోటి మాట్లాడుకుంటారు, భాష తగ్గిపోతుంది. ఇప్పటికే అయిపోయింది. కథానమంటే కథ అంటాడు. చచ్చిపోతున్న ధా వత్తలేడు, ఏం నోట్లోంచి మాటలు రాక ఎలా అయిపోయారు కలియుగంలో. ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా గురు కొన్ని యాడడు శిష్యుడు, గురుడును శిష్యునెడ వంచకుండగు మది నొండొరువుల వల్లరు బంధులు పొరి పొరి కరవులగు ప్రజలకు పొడమును భయముల్. గురువుని శిష్యుడు పొగట్ట మారి తిట్టడం మొదలెడతట. ఎదురుగుండ గురువు గారు మీరు మహాత్ములు అండం, ఆయనలా పక్కకెళ్ళగానే మా గురువుగా దొంగ పేరుగండి అంటట. ఎంత బాగా రాశాడండి ఎర్రాప్రగడ భారతంలో. గురువుల్ని ఎదురుగుండా ఉన్నప్పుడు తిడతారు కొందరు, కొందరు ఎదురుగుండా పొగిడి పక్కకి వెళ్ళాక తిట్టడం మొదలెడతారు అనమాట. మా గురువు గారు దొంగ పెరిగండి, మరి ఎందుకు వచ్చారో కూడా, ఏదో ఆయనకి మాకు మతి లేక అంటట. ఈ విధంగా గురువుల్ని శిష్యులు తిడతారు. గురుడును శిష్యునడ వంచకుండగు. ఇంకా కొంతమంది గురువులు ఉంటారు, యజ్ఞం చేస్తామని డబ్బులు పుచ్చుకుని యజ్ఞం చేయకుండా వాటిని తామంతా మిరింగేస్తారు, మొదలు పెడతారు. ఇప్పుడు కపటత్వం మొదలైందిగా. చాలా మంది గురువులు కూడా ఇలాగే డబ్బులు వసూలు చేసి కార్యక్రమం చేయటంలా, అది మహాపాపం. ఒక పైసా వాడి దగ్గర నుంచి గోత్రనామాలతో చేస్తానని తీసుకున్నాడంటే వీడు చేయలేదంటే ఆ దరిద్రంతో వీడు అనుభవించాలి తెలుసిన మీకు. అలాంటి మోసములు కూడా మొదలవుతాయి. ఒకరినొకరు నమ్మరు, ఎవరికి ఎవరూ బంధువులు కాదు. కరువులు పెరిగిపోతాయి, ఆ కరువుతో ప్రజలకు భయం కలుగుతుంది. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేక పోషణ అని మొదలు పెడతాయి. ఓట్ల కోసం ఏం చేస్తాయో అప్పుడే చెప్పాడండి, ప్రజా పోషణ అనే ఒక వంకతోటి ప్రజలకి కష్టపడడం మానిపించి ప్రజల్ని పని చేయనివారట, ఫ్రీగా ఇవ్వడం మొదలెడతారు. అంటే ఓటేయడానికి మీకు టీవీ ఇస్తాం, మీకు నెల నెల 5 కేజీలు బియ్యం ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, ఇలా మొదలెడతారు. ప్రజలు కూడా ఇచ్చిన వాళ్ళకి ఓట్లేస్తారు, దాంతో ప్రజలు పనులు చేయడం మానేస్తారు, రియల్ ఎస్టేట్ మొదలవుతుంది, పొలాలన్నీ ధ్వంసం అయిపోతాయి, దాంతో భూమి మీద వ్యవసాయం తగ్గిపోతుంది. ఈ ఎఫెక్ట్ అంతా ఒకేసారి కొట్టి అంతా సర్వనాశనం అయిపోతారు. ఇప్పుడు చేస్తున్న భయంకరమైన పాపం అంతా కలియుగంలో ఎలా జరుగుతుందో చెప్పేసింది భారతం. పొలాలు చూశారు కదా, పచ్చటి పొలాలన్నీ క్రమక్రమంగా పిచ్చి పిచ్చి స్థలాల కింద మార్చేస్తున్నారు. ఈ డబ్బు అనుకుంటాడు ఇప్పించాడు, ఇది కొద్ది రోజులే, ఇవాళ మనం చేస్తున్న స్థలములనే వ్యాపారం ఉన్నదే ఈ రియల్ ఎస్టేటు, ఇది తాత్కాలిక ప్రయోజనం, ఇది భూమికి విధ్వంసం. అందులో ముఖ్యంగా మన భారతీయులకి ఇది అత్యంత ప్రమాదం. విదేశాల నుంచి ప్లాస్టిక్ బియ్యం ఎగుమతి చేసుకుంటున్నాం మనం. ఇవన్నీ మనకి తెలియకుండానే ప్రజల్ని నాశనం చేసేటటువంటి దుర్లక్షణాలను తెలియకుండానే మనం వాటికి కీలుబొమ్మలం అయిపోతున్నాం, నశించిపోతున్నాం. కుళ్ళు కుతంత్రాలే కదండి. మామిడికాయల్లో మామిడికాయ తిన్నానంటే 2 రోజుల పాటు నాకు 4 పనిచేయట్లా. అందుకే ఎవరన్నా మామిడికాయ ఇస్తే తినడం మానేసాను. నా కర్మగాలి వాళ్ళు పొద్దున్న తిన్నాను, మధ్యాహ్నం అంతా మంట, అంటే దాని మీద రసాయనాలు చల్లుతున్నారు. ప్రజలు అందుకే నాకు మామిడికాయలు కూడా ఇవ్వకండి, ఎవరన్నా ఇచ్చే మీ మాట కాదనలేక పొరపాటును తింటే చచ్చిపోతున్నాను. ఎవరికైనా పెడితే వాళ్ళు తోస్తున్నారు. మామిడికాయల్లో మోసం, బియ్యంలో మోసం, కూరగాయలు సాగిపోతున్నాయి. యాపిల్ పండు తింటే కస 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 ఒక మైదాన సాగినట్టు సాగిపోతుంది. ప్లాస్టిక్ తిన్నట్టు ఉంటుంది, చూస్తున్నారు కదా మీరు. అన్ని మోసాలే. భూమి మీద సక్రమమైన పంటలు లేవు, అన్ని కెమికల్స్, అన్ని కృత్రిమం. ఇలా అయితే కొంతకాలానికి ఏమైపోతాడు మనిషి? మరి అవన్నీ ఊహించి ఎప్పుడో ముందే కళ్ళతో చూసి చెప్పాడు మార్కండేయుడు. నిజంగా చెబుతున్నాను, ఇందులో ఉన్న పూర్తిగా అన్ని వివరాలు చెబితే మీరు భయపడతారు. కొన్ని అయితే ఎన్ని దారుణాలున్నాయో అంటే నేను చెప్పలేకపోతాను అన్నమాట. కొన్ని ఆఖరికి ఏమన్నాడంటే పశు సంభోగం, కుక్కలతో కూడా సంభోగం చేసే నీచులు తయారవుతారని చెప్పాడు. అలాంటి పాపాలు ఎన్నున్నాయో చెప్పారు. అందుకే చెప్పాను కదా, ఇక సభా మర్యాద కోసం కొన్ని చెప్పలేకపోతున్నాం అన్నమాట. అలా భయంకరమైన పాపములు పెరిగిపోయినప్పుడు, విజృంభించేసి రోగాలన్నీ లోకాలని నాశనం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా పచ్చి మ్లేచ్చులు తొరకాళ్లు తయారై గోహింస ఎక్కువ చేస్తారు. అలాంటి మ్లేచ్చుల్ని నెత్తి మీద పెట్టుకునేటటువంటి సంస్కృతి పెరుగుతున్నట్టు. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం, ఓట్లు కోసమని ఓ 10 ఏళ్ల పాటు ఓ దరిద్ర పార్టీ వాళ్ళని అలాగే వాళ్ళందరినీ దువ్వారు అనకూడదు. కానీ ఇవన్నీ క్రూరపు లక్షణాలు. వాళ్ళని ఎక్కువగా మనం పోషిస్తే, వాళ్ళని ఎక్కువ రెచ్చగొడితే ఎంత నష్టం వస్తుందో చెప్పాడు. ఆ మ్లేచ్చులు పెరిగినప్పుడు, తుచ్చులు పెరిగినప్పుడు, లోకమంతా అధర్మమయమైనప్పుడు, గోహింస పెరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అనే పేరుతో అవతరిస్తాడు. కల్కి విష్ణుయశాహ నామద్విజః కాలప్రచోదితః ఉత్పత్స్యతే మహావీర్యః మహాబుద్ధి పరాక్రమః సధర్మ విజయీ రాజా చక్రవర్తి భవిష్యతి. విష్ణుయసుడు అనే పేరుతో కల్కి పుడతాడని భారతం చెబుతోంది. కొన్ని పురాణాల్లో విష్ణుయసుడు అనే వాడికి పుడతాడని ఉంది, కానీ భారతమే ప్రమాణం, అందుకనే చెప్పింది. భారతంలో అలా చెప్పలా. మీరు కావాలంటే ఎర్రప్రగడ భారతం చదవండి తెలుగులో అనువాదం, సంస్కృతంలో వ్యాసుడిది చదవండి. కల్కి శంబల అనే ఒక గ్రామంలో పుడతాడు, ఆయనకి విష్ణుయసుడని పేరు వస్తుంది. అప్పుడు నేను బాగా పరిశోధించగా చివరికి తేలింది ఏంటంటే, వాళ్ళ నాన్నగారి పేరే ఈయనకి పెట్టారట. వాళ్ళ నాన్న విష్ణుయసుడే, కల్కికి విష్ణుయసుడు అనే పేరెట్టారు. సాధారణంగా కొన్ని చోట్ల తండ్రి పేరు కొడుక్కి పెట్టడం ఉంది, నేను చాలా చోట్ల చూశాను. ఒక ఆయన పేరు సూర్యనారాయణ రాజు గారు, వాళ్ళ అబ్బాయి కూడా అదే పేరెట్టాడు. కాకపోతే కొంచెం తేడా కోసం ఆయనకి ఉత్తి సూర్యనారాయణ రాజు ఉండేది, దీనికి వెంకట సూర్యనారాయణ రాజు అని ఉండేది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈయన పేరు కూడా విష్ణుయసుడే. విష్ణుయసుడు అనే పేరుతో ఒక పండితుడికి, ఒక ద్విజుడికి కల్కిగా పుడతాడు ఆయన. కాలప్రచోదితుడు అవుతాడు, మహావీరుడు అవుతాడు, మహాబుద్ధి పరాక్రమవంతుడు అవుతాడు, శ్రీమన్నారాయణుడు. ఈ విధంగా కలియుగం చివరలో ఆ కల్కిగా పుడతాడు. ఆయన ధర్మాన్ని సంస్థాపన చేస్తాడు, చక్రవర్తి అవుతాడు. భయంకరుడు ఈ లోకాలని పాడు చేస్తున్నటువంటి నీచుల్ని ఒక గొప్ప గుర్రం ఎక్కి మరీ నాశనం చేస్తాడు. ఆయన కోసం ఒక తెల్లని గుర్రం వస్తుంది. ఆ గుర్రం ధర్మం, ధర్మదేవత గుర్రం రూపంలో వస్తుంది. ఆ గుర్రం ఎక్కుతట, దానికి నెత్తి మీద చిన్న జెండా ఎగురుతుందిట. ఆ జెండా మీద గరుత్మంతుడు ఉంటాడు, ఆయన దగ్గర పెద్ద కత్తి ఉంటుంది. పూర్వంలో విల్లు చక్రం ఇవి తేడు, ఒకే కత్తి తెస్తాడు. ఆ కత్తి సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పరాక్రమం అనే పేరుతోటి కత్తిగా మారి ఆయన దగ్గరకు వస్తుంది. ఆ కత్తితోటి వస్తాడు ఆయన, అంటే సునంద ఖడ్గంతో రాడు, లక్ష్మీదేవిని కత్తిగా మార్చుకొస్తాడనమాట. ఆ కత్తి తోకచుక్కలా పైకెత్తుతాడు. ఈ తోకచుక్క ఈ పాపాత్ములైన మిలచ్చులకి తోకచుక్కై అపశకునంలా తయారవుతుందనమాట. దానినే మహానుభావుడు భక్తజయదేవుడు అద్భుతంగా తెగ వర్ణించాడనమాట.
మిలేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాళం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా. కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. ఈ మృత్యుల యొక్క సమూహాన్ని సర్వనాశనం చేయడానికి తోకచుక్క లాంటి మంచి పదునైన ఒక అద్భుతమైన కత్తిని తీసుకుని విజృంభించి వాళ్ళందరినీ నరికి బారేస్తూ ఉంటే ఆ గడ్డాలతో ఉన్న దరిద్రతలన్నీ రక్తపు అడుగుల్లో కొట్టుకుపోతాయట. ఇలా చీల్చి చెండాడి మళ్ళీ ఆ మహానుభావుడు ధర్మ సంస్థాపన చేస్తాడు. అటువంటి కేశవ కల్కి శరీరా నీకు విజయం కలుగుగాక అని భక్త జయదేవుడు కూడా వర్ణిస్తాడు. నాయన ఈ విధంగా మళ్ళీ ధర్మ సంస్థాపన అవుతుంది, తిరిగి కృతయుగ ఆరంభం అవుతుంది అనగానే బ్రహ్మానంద భరితుడై ఆయన మరికొన్ని ధర్మాల గురించి అడిగాడు. ఆ ధర్మ విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుంటాం. రేపు చాలా గొప్ప కథలు వస్తాయండో. ధర్మవ్యాధుడి చరిత్ర, కౌశికుడు అనేవాడి పతివ్రత యొక్క కథ వస్తుందన్నమాట. 6:30కి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తా సుఖినో భవంతు.